ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఓ క్షణం నిలబడి తల వంచుకుందాం. ఎవరైనా ప్రత్యేక ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే మీ చేతులు దేవుని వైపు పైకెత్తుల ద్వారా మీ విన్నపాన్ని తెలియపరచండి. ఇలా చెప్పండి, ప్రభువా మా అక్కలో నీకు ఎరుకై ఉన్నది అని తెలియచెప్పండి. పరలోకమున్న తండ్రి, ఈ ఉదయవేళలో దేవుడి ఇంటిలో మేము కూడి ఉండటం ద్వారా మేమెంతో ధనులమై ఉన్నాం. ఈ ఉదయవేళలో దేవుని యొక్క ఇంటిలో కూడి ఉండటకై అనేకులు ఆశించి పడకలపైన వ్యాధిగ్రస్తులై ఆసుపత్రిలో ఉన్నారు అనేకులు. మేము మీ యొక్క ఇంటిలో ఉండబట్టి ఇలా చేరికగా కూడుకుండబట్టి మేమెంతో ధన్యులేము. ఈ దినమందు మేమిక్కడ ఉండడం కొరకై నీవి తరుణాన్ని మాకు అనుగ్రహించున్నావు. మా సహవాసమందు ఒకరినొకరు ప్రేమించుచున్నప్పటికీ మేమొకరికొకరము కలుసుకుంటుకై చేదువారము కాదు. అయితే మేమని మా స్వగృహాల్లో చేస్తాం. అయితే మమ్మలను సహోదరి సహోదరులుగాను ప్రేమైన పిల్లలుగాను ఎవరు ఏకం చేశారో ఆయన సహవాసములకే మేము ఇక్కడికి వచ్చి ఉంటిమి. అందుకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. నీతో నిజమైన సహవాసం చేయుటి అనే మార్గం ఒక్కటే, అది నీ యొక్క వాక్య ప్రాంగణం మాత్రమే. నీ వాక్యమే సత్యము. ఆత్మ యొక్క బలమునకై మేము ఇక్కడ చేరి ఉన్నాము ప్రభువా, అది మాకు అత్యవసరమై ఉన్నది. మేము మోయుచున్న శిలువలను భరించుట కొరకై మాకు శక్తి కావాలి. నేటి దినాన మమ్మలను బలపరచుట కొరకై బలమైన పరిశుద్ధాత్మను పంపించమని ప్రార్థిస్తున్నాము. వారి యొక్క అక్కలను తెలియపరచుతూ కూడి ఉన్న ప్రజలు తమ చేతులు ఎత్తుకుండగా వారి విన్నపములను మన్నించండి ప్రభువా. ప్రతి వారి అక్కరకు తీర్చండి. ఇక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికమైన అపాయములను తప్పించబడి ఆయుష్యకాలం పొడిగించబడిన సహోదరి అంగ్రీల కొరకై మీకు వందనాలు తెలుస్తున్నాము. ప్రభువా వారిలో నీ కృపను చూపితివి, అందుకొరకై నీ కృతజ్ఞతలు తెలుస్తున్నాము. పరలోకమందున్న తండ్రి, అలాగని నిరంతరం మీరు మాతో కూడా ఉండి మా ఒక్కొక్కరి యాత్ర మార్గమందు సహాయాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాము. మీ బలాన్ని మాకు ధరింపచేయండి. ఎన్నడెన్నడూ మార్పు చెందని సన్నిధిని తెలుసుకోవడం విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. మాకు మేలుగా సహాయం చేసుకోలేని సమయంలో భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కావలేండునని, ఏ సమయమందు కూడా మా పాదముకు రాగి తగలకుండా వారు మమ్మల్ని కాపాడదని మాకు తెలియను. నిమిత్తమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మాతో ఉండి మాలోనే ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. బయట ప్రకాశిస్తున్న సూర్యుని కాంతి కొరకై నేను కృతజ్ఞనై ఉన్నాను. ప్రకృతి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. నేను ప్రాతకాల వేళ అది వికృతంగా కనిపిస్తున్నది. ప్రత్యేకించి మా రాష్ట్రం ఉంది అని నేను అనుకుంటాను. కారు చీకటి నీరసమైన వాతావరణం మనకే ఉన్నది. సూర్యకాంతి దాని యొక్క ప్రకాశిత సూచన అనేది ఎంతో బాగుంటుంది. చిన్న కుటుంబం మరలా తిరిగి కలుసుకుని ఉన్నది. నేను నా సహోదరులు కలుసుకుని ఉన్నాను. మా అక్కగారి ఇల్లు అక్కడ ఉన్నది. పట్టణం అంతా అక్కడక్కడ మా బంధువులు ఉన్నారు. వంశవృక్షం అది ఎందుకు పట్టణం నుండి వారంతా వచ్చినట్లయితే ఈ పట్టణాన్ని అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది అని ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇదంతా స్వగృహ ప్రవేశంలో ఆడేది. మేమందరము కూడా మా తల్లి గారింట్లో కలుసుకుంటూ ఉండేవారు. మా అందరికీ అనుబంధం కలిగించే ప్రాముఖ్య స్థలం లాంటిది ఆమె. అయితే దేవుడు ఆమె పరలోకానికి పిలిచాడు. ఒకనొక దేవమాన మనంతా కూడా అక్కడే ఆమెను కలుసుకుంటాము. గత దినాన్ని నేను మాట్లాడినాను. నా యొక్క ఆదివారం వర్తమానాన్ని 20 లేక 30 నిమిషాలు తగ్గించి వేసి రోగులకై ప్రార్థించాను అని మీకు చెప్పాను. ఈ ఉదయం అది నాకు నెప్పి వస్తున్నది. సహోదరి డార్లింగ్ నన్ను పిలిచి నాతో చెప్పిన సంగతులు రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను. బిల్లీని పిలిచి ఇలా చెప్పింది ఆవిడ, సహోదరి ఆన్ గ్రీన్ ఆమె రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జారి పడిపోయినది. బిల్లీ కిటికీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. సమయం ఎంతైంది తెలియదు. బహుశా ఈ రోజు ఉదయం కాబోల్. కొద్దిసేపు నేను మరలా నిద్రపోయాను. సహోదరి ఓట్స్ ఇంటి వైపే చూస్తూ ఉన్నాను. ఇంటిలో దీపాలు ఆర్పివేయబడి ఉన్నవి. వెంటనే ప్రార్థించుకుని నేను మోకరించాను. నేను అలా ప్రార్థిస్తున్నప్పుడు ఎవరో నాతో చెప్తూ ఉన్నారు బాగానే ఆమె ఉన్నది అని. ఆ తర్వాత అంతా సవ్యంగానే ఉన్నది అని నేను అనుకున్నాను అని ఆమెకు చెప్పు అని బిల్లీతో నేను చెప్పాను. ఈ రోజు ప్రాతకాల వేళ దేవుని ఇంట్లో వారు కూర్చుని ఉండుట వాళ్ళని చూచడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఇన్నో అంతగా ప్రేమించే ప్రజలు వందల మైళ్ళ దూరం నుండి సువార్త వినడానికి రాగా 20 నిమిషాల వర్తమానం
ఏదో నీరసంగా నిదానంగా ఇచ్చినట్లయితే తద్వారా వారికి అది నిష్ప్రయోజనమే. అందుచేత వర్తమానం ఎక్కువసేపు ఉండాలనే నా తలంపు. సరే, ఈ రోజు ఉదయాన ఆమె యొక్క కుమారుడు సహోదరు అంద్రీని పాడిన పాట వినండి. ఆహా, నీవెంతటి మహోన్నతుడువు అను పాట. అతని యొక్క భావం ఇది, కంటిన దినముల యొక్క మధ్యాహ్న వేల కంటే నేటి ప్రాతకాల వేళ బహు ప్రత్యేకమైనది దాని భావం. ఎందుచేతనగా అతని బహుప్రేమైన తల్లి మరియు సహోదరి జీవితాన్ని కాలాన్ని పరమందరు అత్యున్నత దేవుడు పొడిగించాడు. సరే, ఈ దినం ప్రభు యొక్క ఘనమైన సమయానికై ఎదురు చూస్తున్నాం. రెండు వ్యత్యాసకరమైన పాఠ్యాంశాలకై నేను ఎదురు చూస్తున్నాను. ఈ రోజు ఉదయకాలంలో దేన్ని గురించి మాట్లాడవలనో దాన్ని సమకూర్చలేనుకున్నాను, లేక అది నిర్ణయించలేనుకున్నాను. వాటిలో ఒకటి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింతలు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింత కలిగి ఉన్నాడు, మీరెందుకు మీ భారాలు ఆయనపై వేయకూడదు? ఇంకో వర్తమానము, బిల్లీపాల్ కాదు, నా కుమారు జోసఫ్ చాలా కాల క్రితం ఈ పాఠ్యభాగాన్ని తెచ్చాడు. ఒక రోజు గదిలో కూర్చొని ఫైలు పథ వైపు చూస్తూ ఇలా అన్నాడు, గడవలు గుర్రాలంటే చిన్నపిల్లలు ఎలాంటి ఆసక్తి చూపుతారో ఆ విధంగానే బిల్లీ జోసఫ్లు అవింటి ఆసక్తి చూపించారు. ఇలా అడిగారు, డాడీ, యేసయ్యకు ఒక పడవ ఉన్నదా అని. నేను అన్నాను, నాకు తెలియదు. సరే, అబ్బాయి లేచి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక పడవ ఉన్నదా అని ఆలోచనలో పడ్డాను. దాని గురించి ఒక పాఠ్యాన్ని నేను సమకూర్చుకుని ఉన్నాను నా పుస్తకంలో. యేసుకు ఒక పడవ ఉన్నదా అని గుర్తుపెట్టుకుని ఉన్నాను. ఆలోచన చేశాను, ఆయన ఈ పొడవుపై ఉన్నప్పుడు జన్మించడానికి ఒక గర్భాన్ని రుణంగా పుచ్చుకున్నాడు. అదేవిధంగా తాను పాతి పెట్టేవాడు కనుక ఒక సమాధిని అభాగ్యతగా పుచ్చుకున్నాడు. బోధ చేదు కొరక ఒక పడవను తీసుకున్నాడు. అయితే దేవుని యొక్క పురాతన ఓడకు ఆయనే నావికుడై ఉన్నాడు. అవును, అది నిశ్చయం. ఆ పాఠ్యాంశం గురించి నేను ఆలోచన చేస్తున్నట్లయితే, అదే పనిగా నేను ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మనము నిష్క్షేపణ కావలేం, తర్వాత దాన్ని పొందగలగను. మందిరంలో ఉండి మాట్లాడటం నేను ఇష్టత చూపుతాను. ఎందుకో తెలుసా? అది మన సొంత సంఘం కనుక. అశుద్ధాత్మ ఏమి చెప్తారో అది తెలియచేయటకు మనకి స్వతంత్రత ఉంటుంది. మరి వేరే స్థలాల్లో ఉన్నట్లయితే మరో వ్యక్తి ఆహాంచి ఉన్నప్పటికీ ఉన్నావు కనుక కొంత నిరాణించవలసి ఉంటుంది. వారి ఆలోచనలు వారి సిద్ధాంతాలను నీ ఒక పెద్ద మనిషిగా గౌరవించవలసి ఉంటుంది. సహోదరు బచ్చువేని గారి స్థలంలో ఈ వారం దినాలు చాలా అద్భుతంగా గడిపాం. వైన్ను తయారు చేసే వారి ఫ్యాక్టరీకి నేను వెళ్ళాను.
సతి సమేతంగా అతను అతని కుమారుడు ఇక్కడ ఉండడం నేను చూశాను. నిన్ను దర్శించే అనేకమైన స్థలముల వలె ఈ వెన్న తయారు చేయు కర్మకారము కూడా ఏటవాలుగాను మురిగిగాను ఉన్నదని నేను తలుస్తున్నాను. ఆ స్థలం మురిగ్గా లేనట్లయితే అతడినే మీరు విశ్రాంతి తీసుకుంటారని నేను చెప్పగలను.
ప్రత్యేకించి నేను సందర్శించిన కర్మాగారంలో కూడా అది అతి పరిశుద్ధంగా ఉన్నది. నాకది గ్రహింపు కాలేదు. నేను అనుకున్నాను, ఓ, ఒక్క రోజుకు మీరు 100 పౌండ్ల వెన్న తయారు చేస్తారు కదా అని నేను అనుకున్నాను. వారు ఒక్క రోజుకు 6 టన్నుల పదార్థాన్ని ఉత్పత్తి చేస్తారు, 3 కర్మాగారాలు నడుస్తున్నవి. అయ్యో, ఇంత వెన్న ఎవరు తింటారా అని నేను అనుకున్నాను. ఈయన ప్రభు దీవించాడు. ఆయన ఇంట్లో ఉండటానికి, అందమైన ఆయన ఇంటిని సమర్పణ గల ఆయన మంచి భార్యను చూడటానికి నాకు పరిణామం దొరికినది. వారు చేసే విషయాలు అరుణని కార్యకలాపాలు క్రీస్తు కొరకై వారెందుకు జీవించట్లేదు దానికి కారణం లేదు. ఆయన యొక్క కుమారులు కలిశాను, మంచి బిడ్డల వారు. ఒకరితో ఒకరు ఉన్న ఈ సహవాసం కొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. క్రితంలో వారి మధ్య పనిచేసిన వారి పాస్టర్ గారిని కలిశాను. ఆయన నాకు తెలుసు. వారి పేరు సహోదరు గల్లే. యునైటెడ్ పెంటికోస్ట్ విశ్వాసానికి సంబంధించిన వారు. ఆయన చాలా మంచివారు. అర్కరాస్ రాష్ట్రంలోని జోన్స్బర్గ్లో చాలా కాలం కిందట కలిశాను వారిని. అయినప్పటికీ ఆయనే వారి పాస్టర్ గారిని నాకు తెలియజేయలేదు. ఇప్పుడు ఈ దినం సాయంకాల వేళ ఆరాధన కార్యక్రమాలు గుర్తుంచుకోండి. ప్రభుత్వమైతే రానున్న ఆదివారం కూడా నేను మాట్లాడుతాను. ఆ తర్వాత ఆదివారం చికాగో పట్టణానికి నేను వెళ్లవలసి ఉంటుంది. అక్కడ కొంతకాలం అక్కడ ఉంటాను. ఆ పిల్లల కుటుంబాన్ని తిరిగి అరిజోనాకు తీసుకుని వస్తాను. ఎందువల్లంటే పిల్లలు తిరిగి తమ పాఠశాలలో చేరాలి కనుక. ఆశ గారు తమ పరిచయం కొనసాగించుకుంటూ ఆయన తొందర పెడదాం. కాబట్టి సోదరు నెవెలి యొక్క ఆతిథ్యం నిమిత్తము మేము ఎంతో కృతజ్ఞులం. నాకు ఆహ్వానం ఇచ్చినందుకు అది మీకు తెలుసు. నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఆయన. ఆయనలో కుచితము స్వార్థత్వము లేనే లేదు. అదే యథార్థమైన క్రైస్తవ్యం. అతి దానికి నేను ఇష్టపడతాను.
Now we're going to read some of the scripture.
మనం ఇప్పుడు లేఖన భాగంలోని కొన్ని చదవబోతున్నాం. ఆ పిలప అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం. ఈ యొక్క పెద్ద వర్తమానాలను ముగించుకుని ఏ సమయానికి మనం బయటికి వెళ్ళగలుగుతామో అది నాకు తెలియదు. ముందు రోజు నేను అనుకుంటాను, నేను ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాను, కొద్ది నిమిషాలే మీరు మాట్లాడినట్లయితే ఒక విధమైన మర్మంతో మీరు మాట్లాడతారు, మేము దాని అర్థం చేసుకోలేదు అని అన్నాడు ఆయన. ఈ విధంగా చెప్తున్నాడు, మీరు అలాగే మాట్లాడుతూ ఉండండి, కొంతసేపైన తర్వాత మేము తెలుసుకుంటాం అని చెప్పాడు. అలాగే చేయడానికి ప్రభు అంగీకరించదు కాక మరొకసారి తలవంచుకుని ప్రార్థించుకుందాము. పీఠముపై నీ యొక్క వాక్యము తెరవబడి ఉన్నది, ఆ వాక్యం యొక్క ఆఖరి క్షణము కొరకై అది మూయబడుతుంది. ఆ పిదప ఆ వాక్యమే శరీరధారి అయ్యను ఎట్టి సమయం కొరకు ఈ కాల వేళ కొరకు నీకు కృతజ్ఞమై ఉన్నాం. వాక్యం యొక్క సారాంశము నీ పరిశుద్ధాత్మ ద్వారా తెలియ చేయండి. ఈనాడు మేము మెరగవలసిన సంగతులను పరిశుద్ధాత్మ మాకు బోధించుని కాక ద్వారా మేము మళ్ళీ కొలపబడి ప్రతి మాటను జాగ్రత్తతో ఆలోచించుదుము కాక, ఎంతో లోతుగా దాన్ని తూనిక చేయుదుము కాక. ఎవరైతే చేతుల ద్వారా వింటారో వారు బహు జాగ్రత్తగా ఆలోచించుదురు కాక. పరిశుద్ధాత్మ ఏది మాకు ప్రత్యక్షపరుచుతున్నారో దానిని మేము అందుకుంటుకై అర్హులు మగుదుము కాక. ధైర్యంపు చేసుకుంటుకై ఆయన మమ్మల్ని అభిషేకించినట్లయితే అతి అభిషేకం నిరంతరము కాదు, అది ఒక ఉద్దేశం కొరకై ఉంటుంది, అది ప్రభునికై మంచి పని చేస్తున్నది. ప్రభు గ్రహింపు శక్తి జ్ఞానమునందుకై మా హృదయాంతరంగములను తెరువము, మేము విని కొరకు మాట్లాడిన కొరకు స్వతంత్రం పొందుదము కాక, వేడి దాని మీద శ్వాసముంచు విశ్వాసం పొందుదము కాక. అది కేవలం దేవుని యొక్క వాక్యములనే మాకు కలుగుతున్నది, అబోతున్న మహాదినమున నిత్య జీవునికై అది మమ్మల్ని ఎన్నిక చేయను. ఏడు దినాన మీరు మమ్మల్ని దీవించండి, మేము ఎక్కడ తప్పిదము చేశామో అక్కడ మమ్మల్ని శిక్షించండి, మాలో ఉన్న పాపాలు మేము మెరుగుదము కాక, అది యోగ్యమైన మార్గము అందులో మమ్మల్ని ఆశీర్వదించండి. అందును బట్టి ఏ మార్గాన మేము ఎలాగా ఉండాలో మేము తెలుసుకుంటాం, తద్వారా ఈ నాటి లోకములో మేమెలా చెలించాలో తెలుసుకుంటాం. ఘనమైన జీవాన్ని మాకు అనుగ్రహించిన కొరకై మా నిమిత్తము చనిపోయి మా మధ్య సజీవుడుగా ఉన్న యేసు క్రీస్తుకు మేము ఘనత రీతిగా
We ask this in Jesus' name. Amen.
యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
Now I want to read
ఈ ఉదయకాల సమయములో రెండు స్థలాల్లో ఉన్న లేఖన భాగాలను చదువుతాను.
And one of them is just
అందులో ఒకటి నిర్గమకాండములో చూడగలం. వాస్తవంగా రెండు కూడా నిర్గమకాండంలో ఉన్నవి. ఒకటి 13వ అధ్యాయము 21 22 వచనాలు.
And the next one is the 14th chapter.
ఆ తర్వాత 14వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఇప్పుడు నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాను.
And the Lord went before them.
యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై హగటవేళ మేఘస్తంభములోను ఉండి వారికి ముందుగా నడిచెను. వారికి వెలుగుచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి రాత్రి పగలు ప్రయాణము చేయునట్లుగా వారికి ముందుగా నడిచెను.
Not away the pillar
ఆయన పగటవేళ మేఘస్తంభమునైను రాత్రి అగ్నిస్తంభమునైను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం.
And when Pharaoh drew nigh, the children of Israel lifted up
ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నెత్తి ఐగుప్తు తమ వెనుక వచ్చిన చుచిరి.
And they were sore afraid, and the children of Israel cried out to the Lord. And then said Moses, because there
And
they said unto Moses, because there were no
graves in Egypt, have our people been waiting in the wilderness?
Wherefore has thou dealt thus with us?
మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా?
ఇస్ నాట్ దిస్ ద వర్డ్ దట్ వి డిడ్ టెల్ దీ
మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా?
ఫర్ ఇట్ హడ్ బీన్ బెటర్ ఫర్ us to serve
మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగదే మేలని చెప్పని. మరికొన్ని వచనాలు చదవబోతున్నాను.
And Moses said unto the people,
Moses said unto the people,
Fear not.
భయపడవద్దు, అది జాగ్రత్తగా వినండి.
మోషే
భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణ మీరు ఓరొక నిలుచుండి చూడుడి, నేడు మీకు చూయించిన గాలిని.
ఫర్ ది ఈజిప్షియన్స్ హూమ్ యీ హావ్
నేను మీరు చూసిన ఐగుప్తులను ఇక మీద మరెన్నడూ చూడరు.
The Lord shall fight for you and ye shall hold your peace.
మీరు ఊరకే ఉండవలెను. యెహోవా మోషేతో ఇలాగ చెప్పెను,
Wherefore cryest thou unto me? Speak to the children of Israel that
నీవు ఎలా నాకు మొరపెడుతున్నావు? సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రలు ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయి.
And the children of Israel shall go
up on dry ground in the midst of the sea.
And behold, I will harden
the heart of the Egyptians that they shall follow me. నేను ఫరో వలను అతని సమస్త సేనల వలను అతని రథముల వలను అతని గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులు తెలిసి కొందరు. నేను ఫరో వలను అతని రథముల వలను అతని ఐగుప్తు రౌతుల వలను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలిసి కొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహములకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు.
And the pillar of the cloud went
వారి ఎదురు నుండి పోయి వారి వెనుక నిలిచినది. అది ఐగుప్తు సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కాని రాత్రి అది వీరికి వెలిగించరు. కాబట్టి రాత్రంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలు
సమీపించలేదు. His hand over
మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆయనేలుగా చేశాడు. నీళ్లు విభజించబడింది. ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరే నేల మీద నడిచిపోయాడు. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. ఐగుప్తులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరారు. ఫరో గుర్రాలు రథాలు రౌతులను హరిమెక్కడికి చేరేది. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభములో ఉండి ఐగుప్తుల దండ వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచాడు. వారి రథ చక్రాలు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుతున్నారు. అప్పుడు ఐగుప్తులు ఇస్రాయల్ ఎదురు నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేయించున్నారని వారు ఒకరు ఒకరు చెప్పుకున్నారు. ప్రభువాక్యం ఎంతో క్షణమైనది, ఎంతో ఉత్తమమైనది. దాని పఠనమునకు అవధులు కలుగు చేయుటకు మార్గం అనేది లేనేలేదు. దాని మనం చదువుతున్నప్పుడు అది మనకు జీవమై ఉన్నది. ఈ ఉదయ వేళ అది టేపు చేయబడుతున్నప్పుడు నేను అది తలంచాను. అది అలా తెలుసుకున్నానని ఆరంభంలోనే చెప్పాలనుకున్నాను. నేను అది తెలుసుకున్నానని కారణం నిన్నటి దినాన్ని నేను చదువుతున్నప్పుడు ఈ పఠనాంశం దగ్గరకు నేను వచ్చాను. అప్పుడు నేను ఇలా తలంచాను,
ప్రభు చిత్తమై దాని మీద నేను మాట్లాడవలసి వచ్చినట్లయితే ఎందుకు చిత్రనిగా అది నన్ను క్రిందకే నడిపిస్తుంది. మనందరినీ అది కిందకే నడిపిస్తుంది. మనను పైకి చూసినట్లుగా అది కాలమవుతుంది. కొద్దిగా చదివిన తర్వాత ఆ దినాన్ని ఈనాటి కాలాన్ని సరిపోచి చూచినట్లుగా పాఠ్యభాగం కొరకై నేను మూడు మాటలు తీసుకుంటాను. అవేవనగా, ముర్రపెట్టనేలా మాట్లాడు. 17వ వచనములో దేవుడు మోషేతో ఇలా తెలియజేస్తున్నాడు, నువ్వెలా నాకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి ప్రజలతో చెప్పు. కాబట్టి మొరపెట్టనేలా మాట్లాడు.
మనకు ఒక మంచి పాఠ్యభాగ్యం ఉన్నది. పరిశుద్ధాత్మ నడిపించుకున్నది నేనెంత త్వరగా కొనసాగించగలను అంత త్వరగా చేయగలను. ఆపత్తి సమయంలో మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు దాని గురించి మీరు ఆలోచన చేయాలని నా కోరిక. దేవుడు మోషేను గద్దిస్తున్నాడు. ఒక సమయంలో సాక్షాత్తు ఆపత్తు సంభవిస్తున్న సమయంలో స్వాభావిక సిద్ధముగా ఒక వ్యక్తి ఏడవలసిన సమయమని అనేది లేక మొరపెట్టవలసిన సమయమే అది. అలాగైతే ఆయనకే మొరపెడుతున్నప్పుడు అలా చెబుతున్నప్పుడు ఆయన తిరిగి అలా గర్జించుట అది ఎటువంటి గర్జింపడుతున్నది? అది చాలా కఠినంగా కనిపిస్తున్నది. ఎన్నో పర్యాయాలు లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు కోచకంగా మనం గమనిస్తున్నప్పుడు అవి కఠినంగా కనిపిస్తూ ఉంటవి. ఇవన్నీ ఎలా చేయాలో, మానవులతో ఏ విధంగా సంఘించాలో ఆయన ఎరిగి ఉన్నాడు. మానవుల్లో ఏమున్నదో ఆయనకు తెలుసు. అతని ఆంతర్యము ఆయనకి ఎదుకై ఉన్నది మనకు తెలియదు. మనకైతే బుద్ధి సూక్ష్మతను బట్టి ఎరుగున్నాము. వాస్తవంగా మానవుల్లో ఏమున్నదో ఆయనే ఎరుగున్నారు. మోషే ఒక వరపుత్రునిగా జన్మించి ఉన్నాడు, ఒక విమోచకుడిగాను ప్రవక్తగాను అతను జన్మించి ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా అన్ని ఉపకరణములు కలిగేలాగా జన్మిస్తారో అదేవిధంగా అతను జన్మించాడు. దేవుని యొక్క నిర్ణయాన్ని ఆయనకు ఏర్పాటు నేను సంపూర్తిగా నమ్ముతాను. ఎవరు నశిపువని చెప్పగా అందరూ మారు మనసు పొందవాలని కోరుతున్నాడు. అయితే ఆయన దేవుడై ఉండి ఆయన ఎరగవలసిన వాడై ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. అంతము ఏదో ఆరంభము నుండి ఎరిగి ఉన్నాడు. గమనించారా, ఆయన అలాంటి వారు కానట్లయితే ఆయన అనంతార్యామి కథన మాట. ఆయన అనంతార్యామి కానియడరా, ఆయన దేవుడే కాదు. అందువలన వాస్తవంగా ఎవరు నశించుతారో ఆయన ఇచ్చించట్లేదు. అయితే ఎవరు నశిస్తారో ఎవరు నశించరో ఆయనకు తెలుసు. ఆ కారణము చేతనే దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన ఎవరు రక్షవాడుకై ఆయన ఎరిగి నారో అటువంటి వారిని రక్షించడు కొరకై యేసు ఈ భూమికి వచ్చున్నాడు. ఎందుచేతనంటే లోకమంతా కూడా దోషి అని తీర్పు తెచ్చబడి ఉన్నది. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి కాక ఇంకో రీతిగా లోకానికి ఎలా బోధించాలో అది నాకు తెలియదు. అంతం అనేది ఆరంభము నుండి ఆయన ఎరిగి ఉన్నాడని బైబిల్ సుస్పష్టంగా తెలియపరుస్తున్నది. ఆయన అలాంటి వారు కాకులను ఏదో అయినట్లుగా వారు ప్రయత్నం చేస్తున్నట్లయితే కేవలం వారు నటన చేస్తున్నారన్నమాట. త్వరగానో లేక అలస్యంగానో అది నీకు తెలియపరచబడుతున్నది. నీ పాపాలు నిన్ను బట్టబయలు చేస్తున్నది. వాటిని నువ్వు మరుగు చేయలేవు లేక కప్పివేయలేవు. పాపములు కప్పివేయనది ఒక్కటే ఒక్కటై ఉంటున్నది. అదేనగా యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే జగదుత్పత్తిగా ఉంటే దేవుడు నిన్ను పిలవనట్లయితే ఆ రక్తము నీకు అనువర్తింపదు సుమా. రక్తము చిందించడానికి హేతువేమనగా అదే. ఏదో తొక్కడానికి కాదు, తమాషకి కాదు, ఏదో పేరవడానికి కాదు, వ్యర్థ ఉచ్చారణ చేయడానికి కాదు, మరి దేనికి కాదు. నిర్దిష్టమైన ఒక పని కొరక అది చిందింపబడను. అవును, అదలాటానికి కాదు, నటన చేయడానికి కాదు. అనగా పాపములు కప్పివేయబడకుండానే కప్పివేయబడినవని చెప్పి నటించడానికి కాదు. జగదుత్పత్తికి పునాది వేయకడిపే తమ చేతులు గొర్రెల జీవితంలో రాయబడకుండా ఎవరి పాపములు కప్పివేయబడలేరు. నా తండ్రి వాణ్ణి ఆకర్షించదనే కానీ ఎవరూ నా ఇంటికి రాడు అని యేసు తనకు తానుగా పలికాడు. మరియు నా తండ్రికి కలిగినవన్నీ భూతకాలం అనగా గతించిన కాలం నాకు అనుగ్రహించిన వారు నా ఎదుక వచ్చేదారు. అందువలన వాక్యము నీవు అబద్ధం చేయలేవు, అవన్నీ సత్యము కొరకు సరిచేయడు కొరకే ఉన్నవి. అయితే మోషే విశ్వాసవరమును కలిగి జన్మించాడు. మోషేకు గొప్ప విశ్వాసము ఉన్నది. కొంత సాగిపోయిన తర్వాత అతనిలో ఉండేవి మనం చూడగలుగుతాము. ఒక గొప్ప కుటుంబంలో అతను జన్మించి ఉన్నాడు. లేవి వంశంలో ఉండి అతని తండ్రి తల్లి ఎలాగ వచ్చారో మనకు తెలుసు. ఇక్కడ దీనికి ముందున్న భాగంలో ఆ కథ ఉన్నది. నిర్గమకాండం పుస్తకము ఈ ఘనమైన వ్యక్తిత్వాలు గల జీవిత చరిత్రను మనకు తెలియజేస్తున్నది. బైబిల్లో ఉన్న విశేష లక్ష్యాలు కలిగి ఉన్న వాటన్నిటికంటే ఇది ఎంతో ఉన్నతమైనది. నిర్దిష్టంగా ప్రభుని యేసుతో అతడు ఒక పోలికగా ఉన్నాడు. ప్రభుని యేసు మాదిరిగానే అతడు వింతైన జన్మను జన్మించాడు. ప్రభుని యేసు వలె హింసాకాలమందు జన్మించాడు. ప్రభుని యేసుకు వలె విమోచకుడిగా అతను జన్మించాడు. ప్రభుని యేసుకుని వలె శత్రుబాలను తల్లి తండ్రులు అతను దాక్షించారు. ప్రభుని యేసు వలె తన కాలమునకే పరిచయంలో ప్రవేశించాడు. ప్రభుని యేసు వలె అతని యొక్క నాయకుడు. ప్రభుని యేసు వలె అతని యొక్క ప్రవక్త. ఇంకా ప్రభుని యేసు వలె ధర్మశాస్త్ర ప్రభాత కూడా అతడు. అతడు బండ మీద చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుచేత అతడు తిరిగి లేవలసినది ప్రతి దానిలో కూడా. ఎందువల్లనగా 800 సంవత్సరాలంతరము ప్రభుని యేసుతో కలిసి రూపాంతరము కూడా అతడు నిలబడి ఉన్నాడు. గమనించారా, దేవదూతులు కట్టగట్టారు అతనిని. అతడు ఎక్కడ పాతి పెట్టబడినాడో ఎవరికి తెలియదు. ఆ స్థలం ఎక్కడో చివరికి దయ్యానికి కూడా తెలియదు. నిస్సందేహంగా చెప్పుతున్నాను, అతడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో నాకు తెలియదు. దేవుడు తల్లి మూటగట్టి ఉంటాడని అనుకుంటున్నాను. అతడు బండ మీద మృతి చెందాడు. ఇంకా తన జీవిత కాలం అంతా ఆ బండనే వెంబడించాడు. క్రీస్తు కథను సంపూర్ణమైన సమపోలికై ఉన్నాడు. అతడు ప్రజల మీద రాజయ్యుండెను. అతడు ధర్మశాస్త్ర ప్రధాత ఉన్నాడు. అతడే ప్రజల పోషకుడై ఉన్నాడు. క్రైస్తవులే అతడు అన్ని విషయాల్లో సమపోలికై ఉన్నాడు. ఆయనకి గమనించండి, ఇతరులలో ఇటువంటి బుద్ధి కుశలత గొప్ప గుణగణములు కలిగిన వానిగా జన్మించున్నాడు. కనుక అది మాత్రమే ప్రజ్వల్యవతిగా ఏదో ఒక దాన్ని తీసుకుని పోగలుగుతున్నది, దాని జీవం పోస్తున్నది. చూడండి, జగదుపతి దేవుని యొక్క బీజము మనలో పెట్టబడి ఉన్నది. ఎప్పుడైతే ఆ వెలుగు ఆ విత్తనాన్ని సంధిస్తున్నదో దానిది జీవంలోనికి తీసుకుని వస్తున్నది. అయితే ప్రథమంగా వెలుగు ఆ విత్తనంపైకి రావలసినది అనేక పర్యాలలో ఆ భావ యుద్ధం ఉన్నటువంటి అబలను లేక ఆ స్త్రీని గుర్చి ఆమె స్థితిగతుల గురించి చెప్పినట్లుగా, ఆమె ఒక చెడ్డ పేరు కలిగిన స్త్రీ ఉన్నప్పటికీ, అధోగతికి జారిపోయిన స్త్రీ అయినప్పటికీ, ఆమె ఒక చెడ్డ పేరు కలిగిన స్త్రీ ఉన్నప్పటికీ, అధోగతికి జారిపోయిన స్త్రీ అయినప్పటికీ ఆమె అదే స్థితి ఎందు ఉన్నది. ఎందుకు చేతులంటే ఆ ఆచారాలు ఆమెను ఎన్నడూ కూడా సంధించలేకపోయాయి. అయితే ఆ వెలుగు మొదటిగా ఆమెను సంధించగానే దానిని ఆమె గుర్తించగలిగినది. ఎందువల్లంటే దానికి ప్రతి జవాబు ఇవ్వగల ఏదో ఒక్కటి ఆమెలో అసడ ఉన్నది. నెల ప్రవాహాల ధ్వనిని కరడు కరడును పిలుచుచున్నది. ఎక్కడో ఒక చోట ఆ కరడు అనగా అలా ఉండవలసి ఉన్నది. బహుశా అయితే ఇతడు ప్రవక్తగా జన్మించాడు. అయితే ఫరో యొక్క రాజగృహంలో జ్ఞాన బోధల గల విద్యాశాలలో పెంచబడ్డాడు. ఎవరి దగ్గర పెంచబడ్డాడో ఆ ఫరో చేతి ఒక గౌరవనీయమైన వ్యక్తి అయి ఉండేది. ఏసేపు ప్రభు యొక్క ప్రవక్త అని నమ్మి ఉండేది. అయితే చేతి తర్వాత రామ్సే పరిపాలకుడు అయ్యాడు. అయితే అతను ఏసేపు లెక్క చేయలేదు. అందువల్ల అతను కొంత ఇబ్బందులు ఆరంభమైనవి. ఏసేపును ఎదుగునటువంటి పరువు పరిపాలకుడు ఉన్నప్పుడు అది అలాగే జరిగిండను. ఆధ్యాత్మిక ప్రారంభ విషయాలను పరిశోధించక పూర్వము కొద్దిసేపు ఈ గొప్ప గుణగణాలు గల వాటిని గుర్చి మాట్లాడుకుందాము. ఒక వింతైన మార్గముగా పాఠ్యములు నేను తీర్పు తెచ్చుకుని ఉన్నాను. ఆ పిదప దాని నిర్మాణము చేసి మనము దాన్ని కట్టుతున్నప్పుడు ప్రభు సహాయము చేయను కాక విశ్వాసమైన మహోన్నతమైన వరమును కలిగిన వారిగా భవిష్యత్ నిర్మించున్నాడు. దేవుని ప్రజలను విమోచించిన కొరకై మండుచున్న అగ్ని పొల దగ్గర ఆజ్ఞ పొంది అభిషేకం పొంది ఉన్నాడు. ఎలాంటి ఘనమైన గుణగణములు కలిగి ఉన్నాడో చూసారా? ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం అతను జన్మెత్తాడు. కానీ ఎందుకు? దేవునికి ఒక ఉద్దేశ్యం ఉన్నది. ఇక్కడ ఇన్ని గురించి కూడా దేవుడు ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. సుమా, గమనించారా? ఆ స్థానానికి నీవు చేరువైనట్లయితే దేవునికి నీకు నీవును రక్షించుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతున్నది. మోషే జన్మించాడు. ఆ పిదప అతను అభిషేకం పొందిన స్థలములకు పునరాబడ్డాడు. గమనించండి, జ్ఞాన దుర్గణముల గల అభిప్రాయాలతో విత్తనమాల అక్కడ పడి ఉన్నది. ఈ ప్రజలు విమోచించిన వరకై సమస్త విశ్వాసము కలిగిన వాడై ఉండి అక్కడ జన్మించాడు. మండుచున్న అగ్ని పొదలో ఆ వెలుగు సంభవించే వరకు దానికి బీజము రాలేకపోయింది అన్నాడు కూడా. అతడు ఏదో చదివినాన్ని బట్టి కాదు, కానీ అతడు తన సొంత కళతో చూసే వరకు అది సంభవించలేదు. అతడు ఎవరో అతనితో మాట్లాడే వరకు, తిరిగి అతడు ఆయనతో మాట్లాడే వరకు, ఆహా, ఏ విధంగా జీవులకు చేకూర్చుకోదో చూడండి. స్త్రీ గాని పురుషుడు గాని అబ్బాయి గాని అమ్మాయి గాని ఎవరి విషయాల్లోనైనా అంతే అని నేను అనుకుంటాను. వాక్యమనగా ఏంటో వారి జ్ఞానముతో కూడిన అభిప్రాయాన్ని బట్టి అలాగుంటారు వారు. వాక్యమును వాస్తవము చేయు ఆ వెలుగును వారు సంధించే వరకు సంపూర్ణమైన అచంచలమైన పునాదులోనికి వారు ఎన్నడూ కూడా రాలేరు. ఎటువంటి జ్ఞానయుక్తమైన ముఖ్యాంశములతో తన కార్యకలాపాలు కొనసాగించు ఏ సంఘమైనా అది పొందలేదు. అక్షిత్రయ దైవశక్తి ఆ పనులకు తెలియపరచే వరకు, వారిని ఎరుగే వరకు ఆ సంఘం అభివృద్ధి చెందలేదు. ఎవరో ఒకరు వారితో మాట్లాడవలసినది, ఎవరితోనో వారు మాట్లాడవలసింటున్నది. వారే ఈ వ్రాయబడిన వాక్యమును విశదీకరించేవారు. గుర్తించండి, మోషే ఈ మండుతున్న అగ్ని పొదలు కలిసినప్పుడు ఆ వాక్యం ఉన్నది ఉన్నదిగా ప్రత్యక్షపరచబడినది. అది ఒక ఆయన వాక్యమై ఉన్నారు. సుమా, ఈశ్వరము ఏమైంటుందని కాని ఈ వ్యక్తి ఎవరైంటున్నారని కాని మోషే అభయపడలేదు. ఎందుచేతనంటే లేఖన భాగంలో అనగా ఆది కాలి గ్రంథంలో దేవుడు ముందుగానే రాసిన్నాడు, నీ ప్రజలు ఈ దేశమును పరవాసులుగా ఉండరు, 400 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మరలా వచ్చేదరు అని. అమోరియ యొక్క ఆక్రమ ఇంకను సంపూర్ణము కాలేదు.
hundreds and hundreds of years before God had said that
Israel
would sojourn and be mistreated in a strange country and stay there 400 years, but God Almighty had to bring them out.
So ఈ మనుషుని అగ్నిపడవలన జ్ఞాన వివేకాన్ని బట్టి మోషేను తెలియజేశాడు. అతను అంకురోత్పత్తి చెందిన విత్తనం అలా అతని హృదయంలో పడి ఉన్నది. అతని బుద్ధి జ్ఞానాన్ని బట్టి వారి విడుదల వాక్యంతో ప్రయత్నం చేశాడు. అందుకొరకే అతను జన్మ ఎత్తి ఉన్నాడని అతనికి తెలుసు. ఆ సమయం అతను ఎదిగి ఉండేది. వారి యొక్క 400 సంవత్సరాలు ఉన్నారని లేఖ భాగం నిర్దేశిస్తున్నది. కొన్ని క్షణాల క్రితం ఒకరి నన్ను రాకల సంభవం గురించి అడిగినట్లుగా అది అలా మనం ఎరిగినట్టుగా అన్నమాట. కాలము అవధి కాలంలో మనమున్నామని మనకు తెలుసు. సమీపంగా ఉన్నదని మనకు తెలుసు. అనుభవించి ఏకము చేసి మనం జీవిస్తున్న ఈ దేహాలను మార్పు చేయగల రాకల విశ్వాసం కొరకై
and give it some supernatural strength
akitamaina balamu chekurchukara raakai swasthamukama edirustunna edo nela medano ye vaakile mungadagano harchi padunna oka vyakti tirigi jeevita chesi manamu nunchina oka devunini manam ikkada chustunnam cancer jabula pakkidabari chellamaithe akkivani batikinchi balavantuna oka manuliga chesina devunini manamu chustunnappudu atuvandide prajalaku raakai swasthari chekurchagalugutunnadi. అదే ఆ వెలుగు ఆకాశ మేఘాల్లో ప్రకాశించినప్పుడు ఆ భూలం మరుగునప్పుడు శరీరము త్వరగా ఏకమై మార్పు చెంది ఆకాశంలో కొనిగబడుతున్నది. అటువంటిది ఒకటి జరుగుతుంది, జరిగి తిరుగుతున్నది. మన వేదాంత పాఠశాలలు అటువంటి శ్వాసాన్ని దాని ఉత్పత్తి చేయలేవండి. ఆయనను జ్ఞానాన్ని బట్టి అవి సరిగానే ఉన్నవి. అయితే నీవు ఆ వెలుగు సంఘర్షాలి ఆ ఒక్కదాన్ని నీవు తెలుసుకోవలసినది. ఇక్కడ మోషే వాక్యాన్ని బట్టి ఆ మహోన్నతమైన పిలువపై ఆధారపడవలసి నేను అది ఘనమైనది. ఈ వెలుగును ఒక దినం సంధించే వరకు కడగానే ఉన్నారు. అదే వాక్యము తిరిగి అతనితో మాట్లాడి ఉన్నారు. అది విలువతను అభిషేకమును అతను పొంది ఉన్నారు. అది అతని లోపలే ఉండి ఉండేది. లోపలి భాగమందున్న అంతరంగానున్న బుద్ధి కుశలత నమ్మారు. దేవుని మీద అతనికి నమ్మకం ఆధారపడిన విశ్వాసము తన తల్లి దగ్గర నుండి తాను వేరుపరచదు. ఇప్పుడు ఈ వెలుగు సాన్నిధ్యాన్ని అతను సంధించినప్పుడు అతను నమ్మకం కలిగి ఉన్నాడని అది అనగా ఆ వెలుగు సన్నిధి అభిషేకించాను. గమనించారా ఎటువంటి అభిషేకం అది? మరియు అతను ఆజ్ఞ పొంది ఉన్నాడు. జ్ఞానాన్ని బట్టి అతని తల్లిని గుర్చి అతను విన్నాడు. ముందే జరిగిందో అతనికి అది తెలుసు. అలాంటి దినమని అతను జీవిస్తున్నాడని అతనికి తెలుసు. ఇక్కడ అతను ఓటమి తలచుచ్చిన వారిగా మనం కనబడుతున్నాడు. అందుచేత అతని విశ్వాసం కొంత వెనుక చేసినట్లుగా కనిపించవచ్చు. ఆ పొట దగ్గర అతను వచ్చినప్పుడు నా ప్రజల మొదలు నేను విడి అని దేవుడు చెప్పి ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులైన వారి పితరులతో నేను చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకోవాలని అందుకొరకే దిగి వచ్చి ఉన్నాడని ఆయన చెప్పి ఉన్నాడు. నేను అనేది వ్యక్తిగత సంబంధమైన సర్వనామమై ఉన్నది. నేను వారిని విడిపించడానికి వచ్చి ఉన్నాను. ఇది దైవ నియమములకు విదూరంగా కల్పించిన దేవుడు నన్ను క్షమించును కాక నేను భూమిని కార్యము చేయను. అది కేవలం మానవుల ద్వారానే తప్ప నేను ద్రాక్షలిని నేను తీగలో నేను ఒక మనిషిని కనుగొన్న తర్వాతనే నన్ను నేనుగా ప్రతిక్రమ చేసుకుంటాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను. నేను వాడిని విడిపించడానికి నేను పంపుతున్నాను. గమనించారా? ఇప్పుడు గమనించండి, నేను నీ నోటికి తొడుగా ఉండేదను ఈ కర్రను తీసుకో. అయితే మోషే అన్నాడు, నీవు నన్ను పంపుతున్నావని నీవు నన్ను అభిషేకించావని ఈ కార్యాలను నీవే జరిగించినవి ఉన్నావని నేను ఒక నిదర్శనాన్ని చూడవచ్చా అని అడిగాడు. ఈ చేతులు ఉన్నదేమి అని అడిగాడు ఆయన. కార్యా అని చెప్పాడు. కిందపడవి అని ఆయన చెప్పాడు. అది సత్యముగా మారినది. అతను దూరంగా వెళ్లిపోయాడు అని ఆయన చెప్పాడు. అది తిరిగి కర్రైపోయినది. నీ రొమ్మ నీ చేతుంచుకో అని ఆయన చెప్పాడు. అది తీగానే కుష్ఠరోగమాయన్ మళ్ళా తిరిగి నీ చేతులు పెట్టుము వస్తుత కలిగినది. అతను దేవుని యొక్క మహిమను చూశాను అని చెప్పబడుతున్నది. ఇక మోషేకు ఎటువంటి ప్రశ్నలు లేవు. ఇక మోషే ఎవరు కూడా అరణ్యములోకి తిరిగి వెళ్ళలేదు. అది ఎప్పుడైనా గమనించారా? అతను అభిషేకం పొందాడని అతనికి తెలుసు. అతను హృదయమందున ఈ విషయాలన్నీ ఎక్కడో అతనికి తెలుసు. అభిషేకించబడి లాంటి ఘనమైన దినగణాలతో అతను ఇప్పుడు సంసిద్ధమవుతున్నాడు. వెల్లుడికై సంసిద్ధమవుతున్నాడు. ఐగుప్తు వైపు యాత్ర సాగించాడు. నేను నీకు తోడైంటాను అని దేవుడు అభ్యర్థించాడు. అది అలా జరిగినది. నేను నీకు తోడైందను అని అంత మోసేకు ఎరగవలసినది. తన హృదయమందని ఘనమైన మోసే ఎరగవలసినది. అయితే దేవుడు నేను నీకు తోడైండేను అని చెప్పుచున్నాడు. మోషే యొక్క హక్కులను దేవుడు కూడా రుజువు చేస్తున్నాడు. మోషే యొక్క అధికార పేరు ఎదురుగా నేను యెహోవాను కలిసి ఉన్నాను. మీ యొక్కకు పంపేని మీతో చెప్పమన్నాడు. చూడండి, బంధుకారాన్ని విడిపించకై కీర్తిని సమకూర్చుకుని ఇలాంటి మూఢభక్తి పనులు బహుశా వస్తూనే ఉంటారు. ఇది మీకు తెలుసా? ప్రజలు దేనికో ఒక దానికి బాలిసలైతే ఏదో రకమైన దీంతో వెంటబడుతూనే ఉంటారు కదా. మోషే విషయమైతే నేను నీతో కూడా ఉండేదను అని మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు. నేను నీలంటాను, నా మాటలు నీ మాట్లాడుతుంది అని చెప్పాడు. నేను నా మాట్లాడుతాను, నేను చెప్పిననే నీవు చెప్తాను అని అన్నాడు. అయితే ఇప్పుడు మోషే వెళ్లే వారికి పిలుపును తెలియజేశాడు. ఫరో ఎదురు నిలిచి నా ప్రజలను వెలుపలికి రప్పించుము అని హెబ్రోయుడైన యెహోవా చెప్పుతూ ఉన్నాడని తెలిపాడు. అయితే అతను వెళ్లనివ్వలేదు. అందువల్ల అతను ఫరో ఎదురును అతని పెద్దల ఎదురును ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. దేవుడు చేసిన కార్యాలే అతడి కూడా తెస్తాడు. అయితే అతను ఇలా చెప్పాడు, రేపటి ఈ వేళకు సూర్యుడు అస్తమిస్తాడు. ఐగుప్తు దేశమంతటా చీకటి కమ్ముతున్నది. అది అలాగనే జరిగినది. అడుగు తర్వాత ఇలా చెప్పాడు, దేశం మీద ఈగలు వచ్చునని చరణు చాచి ఈగలు వచ్చును అని చెప్పగానే ఈగలు పుట్టుకొచ్చినవి. అతను ప్రవచించాడు. దేవుని విషయంలో ప్రవచించాడు. అవన్నీ చెప్పని చెప్పట్లుగా కలిగినవి. అది దేవునివి గనక గమనించండి. గమనించినప్పటి నుండి దేవుడు అతను పిలిచిన్నాడు. గంభీరమైన శ్వాస యొక్క గుణగణాలు దేవుడు అతన్ని ఉంచున్నాడు. ఆ పిదప ఆ సన్నిధితో తనలో ఉన్న ఆ ఘనమైన అభిషేకంతో వచ్చాడు. ఆయన వాక్యం చేత పంపాడు. అతను చెప్పిన దానికి ఖచ్చితంగా రుజువుపరుచుకున్నాడు. ఎన్ని ఆకుకూతలు చేయబడినా లేక భూతకు మాటలు చెప్పబడినా అనవసరం లేదు. దేవుడు మోషేతో మాట్లాడినవి రుజువుపరచబడినవి. మోషే ఏమి చెప్పాడో దేవుడు దాన్ని ఘనపరిచాడు. ఆ వాక్యమును మీరు ఎన్నడూ కూడా మరచిపోవద్దని కోరుతున్నాను. మోషే ఏమి మాట్లాడాడు దేవుడు ఘనపరిచాడు. ఎందువల్లగా దేవుడు వచ్చే మోషేలముడి కనుక నేను నోటికి తోడుగా ఉంటాను. అది వాస్తవాన్ని పలుకుతుంది. దేవుడు ఏమి చెప్తున్నాడో, దేవుడు ఏమి పలుకుతున్నాడో మోషే ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అది అతని మాటలను నిర్ధారించి నిరూపణ చేస్తున్నది. మరియు అతని యొక్క వింతైన జన్మ విధానాన్ని గురించి అతనితో తల్లి ద్వారా బోధించబడ్డాడు కూడా. అక్కడ విమోచన ఎలా ఆశ్రమగుతున్నదో, ఆ సమయానికి ఏ విధముగా కాలం సమకూర్చబడుతున్నదో అతని తల్లి ద్వారా తెలియచేయబడినది. అమ్రాను యాకోబు లేవి యొక్క సంతానమై ఉండేది. వారు విమోచనకర్తల పాపమని ప్రార్థిస్తూ ఉన్నారు. అలా జరుగుతున్నప్పుడు వాగ్దానం ముందుకు సమీపిస్తున్నప్పుడు మీరు గమనించండి, అది ప్రజలను ప్రార్థిస్తున్నట్లుగాను ఆశలు గొనేటట్లుగాను చేసినది.
నిస్సందేహంగా యాకోబు అతనికి అనేక సార్లు ఈ సంగతి చెప్పి ఉండవచ్చు. అతని తల్లి అతనికి విద్యాబోధకురాలై ఉండి దాన్ని చెప్పి ఉండవచ్చు. ఈ కథ మనకు తెలుసు. ఆమె ఎంతగా ప్రార్థించేది అతనికి చెప్పి ఉన్నది. మోషే కుమారుడా, నీవు జన్మించినప్పుడు నీవు తగిన బిడ్డగానే జన్మించావు. నీవు ప్రత్యేకితమైన వారు. నీవు జన్మించినప్పుడు ఓ సంగతి సంభవించినది. కొద్దిసేపటి క్రితమే దాని గురించి చిన్నపిల్లకు ఒక నాటకం తెలియజేశాను. ఇలాగ చెప్పాను, అమ్మరాము గదిలో ప్రార్థిస్తూ ఉండగా కత్తి చెబుని దక్షిణ వైపు దాని మొరను చూయిస్తున్న ఒక దూతలతను చూశాడు. ఇలా చెప్పబడటం విన్నాడు, నీకు ఒక శిశువు జన్మిస్తాడు, అతను ప్రజలను దక్షిణ దిశగా ఉన్న వాగ్దానములకు నడిపిస్తాడు అని. చిన్నపిల్లలను ఆ డ్రామా చూయించడం వల్ల వారు దాన్ని గ్రహించారు. పెద్దలైన మీవలే అశుద్ధాత్మ వివరించినవి గ్రహాయం చేసుకోవటంతటి బుద్ధి కుశలత వారికి లేదు. అయితే ఇప్పుడు అతని తల్లి ఇవన్నీ తెలియచెప్పినప్పటికీ అదంతా అతను ఎరిగిందినప్పటికీ అతనికి మరొక స్పర్శ అవసరమై ఉన్నది. అధ్యయనం బాగానే ఉన్నది. అయితే శైక్షికత స్పర్శ అవసరమై ఉంటున్నది. అలాంటిదే ఈనాటి ప్రపంచానికి అవసరమై ఉన్నది. అలాంటివే నేటి సంఘానికి అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరికి అవసరమైనది అదే. దేవుని కుమారులు కుమార్తెలకు ఇదే అవసరం. అది పొందిన కొరకై మీకు వ్యక్తిగత సంధ్యపు అవసరమై ఉన్నది. చూసారా, ఏదో ఒకటి విషయం ఏదైనప్పటికీ వాక్యం సత్యమని నీకు తెలుసు. అది అనర్థమని నీవు ఎరిగి ఉన్నావు. అయితే ఎప్పుడైతే అది నిన్ను కలుసుకుంటుందో అప్పుడే కార్యం నెరవేర్పు జరుగుతున్నది. మరి అప్పుడే నీవు క్రమమైన మార్గాన ఉన్నావని తెలుసుకోగలుగుతావు. చూసావా? గమనించాలి, అది ఎప్పటికీ కూడా లేఖన భాగమై ఉంటున్నది. లేఖనానికి ఏకీభవించి నిలబడుతున్నది. ఎందుకంటే ఇది చేసినది కనుక. అబ్రాహాము యొక్క ప్రార్థన అచ్చంగా లేఖన భాగంగానే ఉన్నది. వారి యొక్క ప్రార్థనలు ప్రార్థన వాక్యముతో కూడి ఉన్నవి. దానిని నెరవేరుస్తానని ఆ సమయాన్ని గుర్తు దేవుడు వాగ్దానం చేశాడు. అందుకొనగా వారు ప్రార్థించారు, శిశువు ఇక్కడ జన్మించాడు, సరైన శిశువు. గమనించండి, ఆహా, దాన్ని నీవు అభిమానిస్తున్నాను. నేను చూడండి, చిన్నపిల్లలు అందరినీ బ్రతుకనివ్వవద్దని ఫరో యొక్క నిర్ణయంగానే ఆసన్నమైనప్పటికీ, చూసారా, కత్తి వాటికి వారిని అప్పజెప్పినప్పటికీ కాపలా వారి కత్తికి వారిని అప్పజెప్పి ఉన్నారు. ఈ కత్తి వారి మరణానికి ఆహుతి చేశారు. వారిని కాచున్న వారి దేహాలను మత్సల్యకాహారంగా అనుమతి చేశారు. ఒకవేళ హెబ్రీస్తున్న వారి దేహాలు భక్షించడం వలన మొసళ్ళను బలిసే వరకు అలా చేశారు వారు. అయితే బైబిల్ గ్రంథం ఇలా విభులీకరిస్తున్నారు, హస్తపిల్లలను తప్పుతున్నది యొక్క ఆజ్ఞకు ఆ తల్లిదండ్రులు భయపడలేదు, లెక్క చేయలేదు. ఎందుచేతలేగా ఆది నుండి కూడా ఈ పసివానిలో ఏదో ఒక వినూత్నత వారు గమనించున్నారు. అది వారు చూశారు. వీరి ప్రార్థనకు ప్రతిఫలము ఇవన్నీ కూడా మోషే యొక్క ఒక గత జీవితంగా గుర్తుండే ఉన్నది. ఇశ్రాయేలును విమోచించడానికే అతడు పంపబడ్డాడని మోషే తిరిగి ఉన్నాడు. చూడండి, గత చరిత్ర అంతా ఒక శిలారూపంగా నిలిచిపోయినది. ఏవేదైనా పొందినట్లయితే బైబిల్ నీకది సరళత చేకూర్చినట్లయితే, ఇది జరగనై ఉన్నదని బైబిల్ తెలిపినట్లయితే, అది ఇక్కడ జరిగి తీరుతున్నది. ఇది ఆ కాలం ముందు జరుగుతున్నది. ఆ ప్రత్యేక సమయమందే అది జరుగుతున్నది. అది జరుగుతున్నది. ఒకదానికొకటి కూర్పు చేయబడి మనకొక చిత్రపటంగా చిత్రీకరించబడి ఉన్నది. ఈ ఉదయవేళలో ఈ మందిరం ఎట్లున్నది? ఇక్కడ ఉన్న మనం సహోదరు నెవిల్, మన భుజాలు వంగిపోతున్న కొలది, మన వెంట్రుకలు చల్లబడిపోతున్నప్పుడు మనం అవి చూస్తుంటే ఎట్లున్నాము? భూమి ఊగి ఊగి తన రూపము క్రమవుతప్పుడు మనం చూస్తున్నప్పుడు వాగ్దానం ఎదురవుతున్న స్థితి చూస్తుంటే అటు ఇటు ఎలాగ దృష్టిని పొనివ్వగలము? అనేక సార్లు దాన్ని నేను ఇలాగ అనుకుంటాను, ఎవరైనా అందులోకి ఒక్క మారుగా ఎగిరి దూకగలరా? గ్రహించినప్పటికీ గ్రహింపు లేనప్పటికీ అలా జరుగుతున్నదా? అందులోకి ఒక్కసారి రావడం అనగా నిత్యత్వంలోకి ఒక్క మారుగా నిన్ను పంపడం అవుతున్నది. అలాగే రాకటి సంగతి గ్రహింప వీలుపడదు. తెలుసుకున్నవి తెలుతున్నవి హో ఛేదించి వేసి అన్ని ఒక్కసారిగా ఎగిరిపోతవి. మనుషుడు స్త్రీ అమ్మాయి అబ్బాయి అంతా ఒక్కసారిగా వారు చేతులెత్తి ప్రభువైన యేసు వెళ్దాము రండి. గమనించారా? ఆహా, ఆ ఘడ ఎంత సమీపంగా ఉన్నది. ఆ పని కొరికే తాను పుట్టి ఉన్నాడని మోషే ఎరిగిన వారై హెబ్రీయులు శ్రమపడుతున్నది ఆ కిటికీలో గుండా చూశాడు. లేఖన భాగంలో ఒక్కసారి చూడండి, ఇలా చెప్పబడి ఉన్నది, 400 సంవత్సరాలు వారు తన పరదేశులుగా ఉన్నారు. గమనించండి, అయితే బలమైన నా బాహువుతో నేను వారిని వెలుపలికి రప్పింతును. తర్వాత ఆజ్ఞ పొంది అభిషేకించబడి తిరిగి వచ్చిన తర్వాత అతని జన్మమును అతను తెలుసుకున్నాడు. అతని విశ్వాసాన్ని బట్టి ఆ ప్రజలను అతను తెలుసుకున్నాడు. వారు దేవుని ప్రజలను తెలుసుకుని ఉన్నారు. భక్తిమలాగా చెప్తున్నది, వారి లోక సంబంధులు కారు, ఇతరుల వంటి వారు కారు, వారు ప్రత్యేకమైన వారు. ఐగుప్తుల అమిత ఆడంబరమవుతుందా? వీరు అతిభక్తి పరులు విద్యూరమైన వారై ఉన్నారు. అతడు మరో తర్వాత రాజరికానికి వారసుడై మరో యొక్క కుమారుడై ఉన్నాడు. ఆ పిల్లలో ఒక తగ్గింపు లక్ష్యమత ఉన్నది. అదేవిధంగా వాటి వైపు దృష్టి లేని ఒక నిజమైన విశ్వాసం అది. అదే తాను హక్కుదాడు కాబోతున్నాడని ఆకర్షణ సృష్టించాడు. త్వరలో ఆసన్నమవుతుందని అతనికి తెలియను.
మరి దేని గురించి అతను ఆలోచన కలిగి ఉన్నాడో ఆ దూర తీరాన్ని అతని కలిసినప్పుడు ఒకనొక దినాన దాని గురించి నేను అతనితో అడుగుతాను. ఆయనే వనవచ్చు, లేదు అది కానే కాదు. దేవుని కృపవల నే అతని కలవబోతున్నాను. అవునండి, ఒకనొక దినాన సాక్షాత్తు మోషేతో నేను మాట్లాడతాను. అతని యొక్క సిద్ధపాటు గురించి ఏ విధముగా ఆయనపడ్డాడో ఆ విధంగానే అతను అడగబోతున్నాను. కలవల పాటు చూడండి, భయం ఇలా చెప్తుంది, ప్రజల్ని నిన్ను నమ్మరు, అలాంటిది ఏమీ లేదు. ఆ విత్తనంలో జీవం అనేది ఎప్పుడుంటుందో ఏదో అతనికి సంధిస్తున్నది, ఏదో ఒకటి జరగబోతుందని అతనికి తెలుసు. అతనికి తెలుసు, అతని గడియారం వైపు తాను చూచి సమయం ఎంతో తాను చూశాడు. అతని గమనిస్తున్నప్పుడు ఏమి తలంచాడో అతనికి తెలుసు. ఇవన్నీ ఒక్కదానికొకరు చేరువగుట అతడు గుర్తెరగనే తాను చూచిన ఈ గొప్పవన్నీ కూడా చూడగనే లేఖన మందు నియమించబడిన కాలము తల్లి తండ్రి యొక్క ప్రార్థన వింతైన తన జన్మ విధానము ఎలా పుట్టాడు ఇవన్నీ కూడా అతని యొక్క మార్గాన్ని మనుగడను మార్పు చేసినవి. అయితే ఇప్పుడు ఇక్కడ కొంత జారిపోయి సైనిక పాఠశాలలోని ప్రభుత్వ వల్ల ప్రజలను విమోచించబోతున్నాడు తలంచి ప్రయత్నించాడు. అది నిష్ఫలమైపోయినది. ఆ పిదప అరవులు కదలు వెళ్లిపోయి అందమైన ఇథియోపియా అమ్మాయిని వివాహము చేసుకున్నాడు. కేశ్వం అనే బిడ్డ వారికి జన్మించాడు. అంటే ఒక్కరోజు తన మందను కాయచున్నప్పుడు అకస్మాత్తుగా పర్వత శిఖరాన మండుతున్న పొదను చూశాడు. మంట అక్కడికి వెళ్లాడు. ఆసనిలో అది ఒక జ్ఞాన సంబంధమైన లేక ఊహాజనితమైనది కాదు, లేక అది ఒక భ్రమ కాదు, లేక కళ్ళు సరైన ఏదో ఒక ఊహ కాదు. అయితే అతని కొరకై అక్కడ అబ్రహాము దేవుడు ఉన్నాడు. కొత్త వెనకాల అగ్ని స్థలము వెలుగు కాంతి ఆ అగ్ని మండుచున్నట్టుగా ఉన్నది. అయితే దాని వలన పొద కాలిపోలేదు. అయితే లేఖన మందిని స్వరము దేవుని యొక్క స్వరము అక్కడిని మాట్లాడుతున్నారు. ఇలా చెప్పబడుతున్నది, నేను ఏర్పరచుకున్న మనుష్యుడు నీవు. ఈ కాలము కొరకే నేను నిన్ను పుట్టించాను. సూచికల వలన నిన్ను రుజువు చేస్తాను. నీవు ప్రజలను విమోచిస్తావు. ఇందువలనగా నా యొక్క వాక్యము నెరవేర్చబడవస్తున్నది. నేటి దినాన్ని గుర్చిన వాక్యము నెరవేర్చబడవస్తున్నది. మనం ఈ కాలంలో జీవిస్తున్నాము. ఎవరేమి చెప్పినప్పటికీ అనవసరం. వాక్యమే నెరవేర్చబడవలసినది. భూమి ఆకాశములు గతించడం గాని ఆయన వాక్యము కాదండి. బహుశా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మరి ఏ కొనుగోలను చూచినప్పటికీ అది అతని విశ్వాసాన్ని అభిషేకించి ఉన్నది. ఆహా, ఎటువంటి ఆలోచన ఇది! ఈ స్వాగతం అది ఏమైనదో లేఖనము ఎత్తి చూపిస్తున్నది. దేవుని యొక్క మాట, దాని యొక్క నిర్ధారణ, ఈ రెండు కలయికలు అతనితో కలిగిన విశ్వాసాన్ని అభిషేకించినవి. అవే క్రియారూపమైన పనికి దోహదమైనవి. మనం చేయవలసింది ఏంటి? మనకు పశ్చాత్తాపము కావాలి, మనకు ఉద్యోగం రావాలి. నాకు నేనుగా మాట్లాడుకుంటున్నాను, గమనించండి. నాకు కదలిక కావాలి, నాలో ఏదో ఒకటి కావాలి. ఈ ఉదయ కాలాన నన్ను గూర్చి నేనుగా చెప్పుకుంటున్నానని చెప్పాను. నాకు మేల్కొలుపు కావాలి. నేనా ఘనమైన సాక్ష్యాన్ని గమనిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఎంతో క్రమబద్ధంగా అల్లికలు వేయబడినట్లుగా ఉండి ఉన్నవి. మోషే యొక్క విశ్వాసాన్ని అభిషేకము చేసినవి. అయితే అయ్యో, అక్కడ ఏమి లేనట్లుగా అతను గమనించాడు. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్త దేశం విడిచిపెట్టి పారిపోతున్న వాస్తవాన్ని చూసినట్లయితే ఒక తిరుగుబాటును లేక ఆడాలి ఆయన ఆరంభించాడు. ఐగుప్త దేశం విప్లవాన్ని పుచ్చించవచ్చు, లేక ఒక సైన్యాన్ని చేకూర్చుకుని యుద్ధం ప్రకటించవచ్చు. గమనించారా, అతని పక్షంలో వేల ప్రజలు ఉన్నారు. దానికి బదులుగా అలా చేయడానికి తన పక్షంలో ఉన్న సైన్యాన్ని తీసుకుని అలా చేయడానికి అతను భీతి చెందాడు. ఇక్కడైతే 40 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల వయస్కుడిగా కేవలం చేతిలో ఒక కర్ర పుచ్చుకొని తిరిగి వస్తున్నాడు. తన గుండెల్లో మండుతున్న అగ్ని జ్వాల వాస్తవికులను కాల్చినది. అప్పుడే అతడు అభిషేకం పడ్డాడు. ఇలాగ క్షేమిస్తున్నానని అతడు తెలుసుకున్నాడు. ఇప్పుడు మరి ఏది కూడా అతనికి అడ్డుపడి లేదు. మరి సైన్య విభాగం అతనికి అక్కర్లేదు. దేవుడితో ఉన్నాడు. అదే అతనికి కావలసినది. దేవుడు అతనితో ఉన్నాడు. ఆహా, ఏదైనా కార్యాన్ని చేయాలని దేవుడు నిన్ను పంపిన్నారని నీకు తెలుసుకున్నప్పుడు అది నిన్ను పరమలో దుఃఖింపజేస్తున్నది. మరొకరు దాని స్థానాన్ని ఆక్రమించలేదు. అది అంటే కొన్ని విషయాలు జరగలేదని ప్రభువు నాతో చెప్పిన సంఘటన నాకు జ్ఞప్తి ఉన్నది. అప్పుడు నేను ముందరగా వేశాను. అది అలాగే సాక్షాత్కరించడం నేను చూశాను. ఎలాగూ, ఆహా, ఇటువంటి స్పందన అది. పరిస్థితుల ముందుగానే కటుదిత్తంగా ఉన్నవి. అంతే, చూశారా? ఎందుకు చెప్పారంటే దేవుడే చెప్పాడు కాబట్టి. ఫిన్లాండ్ దేశంలో చనిపోయిన చిన్న కుమారు తిరిగి బ్రతికిన సంఘటన నాకు జ్ఞప్తి ఉన్నది. మీకు జ్ఞాపకం జరుపుకుంటాను. ఒక బస్సు ప్రమాదం జరిగేది, చచ్చిపోయాడు. నేను రోజు ప్రక్కనే నిల్చుని ఆ అబ్బాయి దగ్గర నుండి బయలుదేరి వెళ్లిపోతున్నాను. వెలుతురికి చూశాను, ఎవరో నా భుజం మీద తన చేయి ఉంచారు. సోదరు మోర్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే నా చుట్టూ ఎవరు లేరు ఇక్కడిక. వెలుతురికి చూశాను, తిరిగి నేను చూసిన పర్వతాలే చూశాను. నేనే అన్నాను, అదే నేను ఎక్కడో ఆ కొండను చూశానే. అయితే ఈ దాన్ని మేము రాలేది, మరో దాన్ని వచ్చాము. ఆ కొండ ఎక్కడది? నేను అలా చూశాను. కారు అక్కడ ఉండడం గమనించాను.
మనమిక్కడా తెలుసుకునేటువంటి క్రౌట్ లైక్ హెరికత వలె వంగిపోతున్నటువంటి స్థితిలో పడి ఉన్న కుర్రవాళ్ళు చూశారు. గత దినాల సోదరు వే పడిపోయినప్పుడు కళ్ళు ఎలాగున్నావో అలాగే అతని కళ్ళు తిరిగిపోతున్నవి. చిన్న కాళ్ళు విరిగిపోయి మేజర్ నుండి పాదం బయటికి వచ్చి కనిపిస్తున్నది. కళ్ళలో నుండి ముక్కులో నుండి చెవులో నుండి రక్తం కారిపోతున్నది. అతని చిన్న నడువు బదలతో కట్టుకున్న నిక్కరు పాతకాలంలో మాదిరి వాడినటువంటి సాక్షన్స్ పైన కట్టుకునే మేజర్లు ఇవన్నీ కనిపిస్తున్నవి. చోటు చూశాను. 2 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ఏమని చెప్పారో సరిగ్గా అలాగే ఎక్కడ ఉన్నది. మీరంతా మీ బైబిల్లో రాసుకున్నారు అది జరుగునని. ఆ సేవలో ఆ స్థలంలో పరిస్థితి సంసిద్ధంగా ఉన్నది. అతడు ఎంతని ఘోరమైన మరణించని ఎవరేమి చెప్పుకున్నప్పటికీ అనవసరం అంత సమాప్తం. అతను తిరిగి బతకాలి, ప్రాణం రావాలి. నేను ఇలా చెప్తాను, సరిపోయినట్టు ఈ బిడ్డ బతకపోయినట్లయితే నేను అబద్ధ ప్రాంతం అవుతాను. నేను దేవుని యొక్క సత్మిని కాదు. 2 సంవత్సరాల క్రితం నా యొక్క సద్గ్రామంలో జరిగిన చెప్పాడు. అక్కడ దైవసేవకులు మన బైబిల్ గ్రంథమందలి ప్రథమ కాగితం పైన అది రాసుకున్నారు. అది సాక్షాత్తుగా ఇక్కడ జరిగింది. ఆ కాగితంలో విషయాలు చదవండి, అది ఎలా జరిగిందో చూడండి. ఒక దేశంలో శిఖరాలుగా రాళ్లలో మొదలకు దానిలో చదువుబోట మరియు అది రహదారికి కుడివైపు జరుగుతుంది. అది ఇక్కడే అని నేను చెప్తున్నాను. దానిని మరి ఒకటి ఆపలేదు. పరిస్థితి ముందుగానే స్వాధీనమందున్నది. నా హృదయమందున ఇలామై ఉన్నది శ్వాసం అభిషేకించబడి ఉన్నది. దేవుని ఎందున్న విశ్వాసాన్ని నేను విశదీకరించగలుగుతాను. దేవుని నాలో ఉంచిన విశ్వాసము ఎన్నరించడము కాలిస్తుమా. పరిస్థితి ఇప్పుడు కట్టుబాటు చేయబడి అని చెప్పారు. 2 సంవత్సరాలకు పూర్వం నేను చెప్పి ఉన్నాను, అది ఇది సాక్షాత్తుగా జరిగినది. ఉన్నది ఉన్నట్టుగా అది అక్కడ జరిగినది. నువ్వు చేయవలసిన ఒకే ఒక విషయం ఏదంటే మాట చెప్పడం మాత్రమే. ఆ చిన్న కురవాడు చనిపోయి తిరిగి బ్రతికాడు. గమనించండి, అక్కడ కూర్చుని సహోదరు ఫెడ్ సోక్మై సహోదరుడు బ్యాంక్ సూచనలను కూర్చి నేను ఆలోచన చేస్తూ వేసి చూస్తున్నాను. గత దినాన అలస్కా రహదారిపై అలా ఆలోచన చేస్తూ ఉన్నాను. 42 అంగుళాల పరుగుల జింక కొమ్ములు లాంటి కొమ్ములు ఎగిన ఒక జింతను కూర్చి అది వెండి మన కాంతిలో మెరిసిపోతున్న భీకరమైన ఎలుగు బంజి లాంటిది అని ఇక్కడ సంఘంలో నిలబడి నేను చెప్పాను. నేను దీన్ని పొందుకొనుకై ముందెన్నడూ నేను ఎక్కడికో వెళ్ళలేదు. అది ఎలాగుంటుందో, నాతో ఎంతమంది ఉన్నారో, వారు ఎలాంటి దుస్తులు ధరించున్నారో, అది జరిగక మునుపు కొన్ని వారములకు ముందుగానే అది మీ అందరికీ తెలుసు. అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియకుండానే నేనెక్కడికి వెళ్ళినప్పుడు ఆ జంతువు అక్కడ పండుకొని ఉన్నది. నేను వెళ్ళితే దానికి అసాధ్యంగా ఉన్నది. ఎవరైనా ఒక భేదగాడు ఎరిగినట్లయితే లేక ఈ టేపు వింటున్న అలాంటి వారు ఉన్నప్పటికీ ఒక జంతువు ముఖాముఖి నేను వెళ్ళకూడదు. అది ఎగిరి పారిపోతుంది. అయితే అది అలా చేయలేదు. అయితే అది నా యొక్క గుహలో గుహగదిలో బ్రయాడుతూ ఉన్నది. చెప్పబడిన రీతిగానే వెంది మరో పొతతో అక్కడ వేలాడుతూ ఉన్నారు. అక్కడ ఒక గీత ఉన్నది. అతను కనిపించడకు కొరత ప్రకారంగానే ఉన్నది. అది జంతువు మీద పచ్చిగా ఉంది. తీయబడి ఎన్న తర్వాత కొమ్ము 2 అంగుళాలు ఇంకా ఎక్కువగా కొరత తగ్గిపోతుంది. అయితే అది తగ్గలేదు. అయితే ఉన్నది ఉన్నట్టుగా 42 అంగుళాలు ఖచ్చితంగా ఉన్నది. చూశారా, ఎన్ని కూడా పూతతో అది ఎక్కడ ఉన్నది. సరిగ్గా 7 అంగుళాలు పొడవు ఉన్నది. ముందు ఎలాగున్నదో ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ ఉన్నది. ఈ వ్యక్తి నాతో ఇలా చెప్పినప్పుడు సహోదరు బ్రహం, చూడు, నీ వెళ్తున్న ఈ జంతువును మనము సంపాదించాం. అయితే నీవు ఆ కొండ దిగుకు వెళ్ళక మనకు వెన్ని మనగల భీకరమైనది నీవు పొందినామని చెప్పేది. ఆ పచ్చ చొక్కా వేసుకున్న ఆ ఎవరో చేరువకు నీవు చేరక ముందు సెలవు చూస్తున్నారు అని అనునది నేను అన్నాను. దేవుడు అలా దేవుడు అలాగే చెప్పాడు. అతను అడిగాడు, అయితే సహోదరు బ్రహం, నేను ఇక్కడ ఉండి అన్ని చూస్తూనే ఉన్నాను. కొన్ని మైల దూరాన ఏమీ లేదే. అయితే అది ఎక్కడి నుండి వస్తున్నది. నేను చెప్పాను, అది నన్ను ప్రశ్నించడం కాదు. దేవుడు అలా చెప్పాడు. ఆయనే ఆయనే ఆయన ఒక ఎలుగు బండగా తీసుకుని రాగలరు. ఒక దాని అక్కడ ఆయన ఉంచగలడు. మరి ఆయన చేశాడు. అది అక్కడే ఉన్నది. అది స్వాధీనపరచబడిన పరిస్థితి. ఈ యొక్క పని కొరికే మోషే నిర్దేశింపబడి ఉన్నారని మోషే ఎరిగినప్పుడు ఎవరైతే ఆ పిలుపునిచ్చారో ఆ మహోన్నతుడిగా దేవుని ముఖముగా తలవలసి ఉండెను, గుర్తింపు పొందవలసి ఉండెను, అభిషేకం పొందవలసి ఉండెను. ఇలా చెప్పబడినది, ఇది నీ యొక్క పిలుపు, నేను నిన్ను పంపుతున్నాను, నా మహిమను నీకు తెలుసునై ఉన్నాను, మన్నుచిన పదులో నేను ఉన్నాను, నేను అక్కడ లేదు, నీతో కూడా ఉంటాను. అతనికి చివరికి చేతికరే కూడా అవసరం లేదు. అతనికి వాక్యం ఉన్నది, పుదు చేయని వాక్యము ఉన్నది. అప్పుడు అతను వెళ్ళాడు, అతనిలోని విశ్వాసం అభిషేకించబడినది. మనము కలవరి కాలంలో నివసిస్తున్నామని మనము గమనించినా అది అభిషేకించబడుతున్నది. మనము చూస్తున్న సంగతులన్నీ కూడా లేఖ ముందు ప్రకటించగల సంగతులన్నీ కూడా నెరవేర్పు జరుగుట మనము తెలుసుకుంటే అభిషేకించబడి ఉన్నప్పుడు రాజకీయ శక్తుల వరకు కూడా ప్రజల యొక్క స్వభావము, ప్రపంచంలోని స్త్రీలు అవినీతికరమైన క్రియలు, ఈ కడవరి కారణ వారు ఎలాగో ఈ కార్యాలు చేస్తారో, వలసలు ఏమి చేస్తారు, సంఘాలు ఏమి చేస్తాయి, రాజ్యాలు ఏమి చేస్తాయి, మరి దేవుడు ఏమి చేస్తాడు, ఇవా మన ముందు ఇవన్నీ ఉండడం మనం చూస్తాము. ఆహా, అది మన విశ్వాసాన్ని అభిషేకిస్తున్నది, అది మనలో అనేక ప్రక్రియలు చేస్తున్నవి గమనించారా, అది లోకమంత్రి క్రియలోని మనల్ని ప్రత్యేకపరుస్తున్నది గమనించారా. మనమెంత అల్పులము కానివ్వండి, లేక ఇటువంటి అర్థములము కానివ్వండి, మనమెంత పరిహాసమైనప్పటికీ, వ్యక్తులతో పాలయ్యప్పటికీ, ఏ శోభనిచ్చావసని కూడా చేయవద్దు. అది అంతే, మనము దాన్ని చూస్తాము. మనలో ఎవరో ఒకరు ఉన్నారు, ఈ కాలాన్ని వీక్షించడానికి మనము నిర్ణయించిన వారమై ఉన్నాం. దానిని చూడకుండా మనది అభ్యంతరపరచలేదు. ఆమేన్. ఇదిగో ఇక్కడ దేవుడిని తెలియజేశాడు, అది ముందుగానే జరిగినది. చూస్తాం ఇందుకై దేవునికి మనం ఎంత కృతజ్ఞమై ఉండాలి. ఇవన్నీ జరుగుతుండడం మనం చూస్తుండగా అది నీ విశ్వాసం అంకురోత్పత్తి చేస్తున్నది. మరలా మనం ఇక్కడ ఇలా చదువుతూ ఉన్నాం, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని మోషే ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్పదిగా అతడు ఎంచాడు. క్రీస్తు విషయమైన నిందను గుర్తుంచుకోండి, గమనించాలా. క్రీస్తును సేవించట్లో నింద ఇమిడి ఉన్నది. లోక పలుకుమని ప్రఖ్యాతలతో నీవు ఉన్నట్లయితే నీవు సేవ చేయలేవు, నీవు క్రీస్తును సేవింపలేవు, చేయనే చేయలేవు, నీవు చేయలేవు. గమనించు, ఎందువల్లంటే దానితో నింద చేదోడవుతున్నది. లోకము ఎప్పుడు నిందనే కలిగిస్తూ ఉంటుంది. గతకాల విషయాలలో వేల సంవత్సరాలకు పూర్వము నింద అనేది దానితో నిజోడుగా పయనించను. మోషే ఫరో కాబోతున్నాడు, ఫరో యొక్క కుమారుడైంది, తరువాత కాబోయే ఫరో అతడే. ప్రజల గౌరవ అభిమానంతో తరువాత ఫరో కాబోతున్నాను. ఎంచుకోడనగా గౌరవించురా, ప్రతిష్ఠత అని అర్థం. ఐగుప్తు దేశం అనుగ్రహించు సకల అత్యున్నతమైన భాగ్యాల కంటే క్రీస్తు విషయమైన నిందను గౌరవ ప్రతిష్ఠలుగా అతను ఎంచుకున్నాడు. ఐగుప్తు దేశమే అతని హస్తంలో ఉండి ఉన్నది. అయినప్పటికీ క్రీస్తు మార్గాన్ని స్వీకరించడము నిందని అతను ఎరిగి ఉన్నప్పటికీ అతనిలో ఏదో ఒకటి ఉన్నదని గుర్తించడకు అతను ఎంతో ఆనందించాడు. అదే క్రీస్తును అంగీకరించట్లోనూ, క్రీస్తు నిందను స్వీకరించట్లోనూ అతనిని అభినందింప చేసినది. అతని భక్తము చేసుకోబోతున్న సకల సౌభాగ్యాల కంటే అది అతని ఆకర్షింప చేసినవి. బాహ్యంగా పొందలైన స్వాస్థ్యము కంటే అతనిలో అంతరంగమైన స్వాస్థ్యమే గొప్పదై ఉండదు. ఆహా, మనం ఈనాడు అలాగున్నట్లయితే మనలో ఉన్న విశ్వాసాన్ని భక్త జీవితం కొరకు క్రీస్తుకు సమర్పణ చేసుకునే కొరకు పరిశుద్ధాత్మ అభిషేకించడం కాక ఇలాది విశ్వాసాన్ని కలిగిన బట్టి అతడు గుర్తించిన వాడై ఆ నిందని భాగ్యంగా ఎంచుకున్నాడు. ఈనాడైతే ఏయ్ ఆ ప్రజల్లోని ఒకరికి కావా అని ఎవరన్నా అన్నట్లయితే దాని గురించి ఊరికే సిగ్గుపడిపోతాము. అతడైతే అత్యుదాని లోకంలో ఉన్న వాటన్నిటి కంటే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. విచిత్రంచే నోరు తెలిసి చెప్పగలిగిన ఏదో అతనిలో ఉన్నది. అవును, నేను ఇది గౌరవిస్తున్నాను, అది ఎంతో ఘనమైనది. వారిలో ఒకరిగా నేను ఉల్లసిస్తూ ఉన్నాను. గమనించారా, నేను ఒక ఐగుప్తుని కాక హెబ్రీలో ఒకరిగా లెక్కివాడుకై నేను ఆనందిస్తున్నాను. నేను క్రైస్తవులు అలా చెప్పవలసినది లోక క్రమాల నుండి, లోకమిక కార్యకలాపాల నుండి తప్పిబడుకునకై క్రైస్తవునిగా నన్ను నేనుగా గౌరవించుకునకై నేనెంతో ఆనందిస్తున్నాను. కేవలం ఒక సంఘ సభ్యునిగా ఉండదు కాదు, కానీ లేఖన ప్రకారముగా జీవించి తిరిగి జన్మించిన క్రైస్తవులుగా ఉండడం కొరకై ఒక పిచ్చివాడిగా సంఘ సభకుల చేత నేను పిలువబడినప్పటికీ పట్టణంలోనో లేక దేశంలోనో నేను ఒక గొప్ప ఘనత గల వ్యక్తిగా ఉండటం కంటే దాన్ని నేను గొప్ప ఘనమైన విషయంగా ఎంచుకుంటున్నాను. అమెరికా దేశం యొక్క అధ్యక్షుడిగా ఉన్న వారికంటే ప్రపంచంపై రాజగుడి కంటే దాన్ని గౌరవిస్తాను. గమనించండి, దాని ఎంతో ఘనమైన గెలుచుకుంటున్నాను. ఎందుచేతనగా భూమికి పునాది వేగముపే దేవుడు తన కలికరము చేతనను చూచిన వారై లోకములో ఉన్న వారి ఎన్నిటి కంటే తైన స్థానంలో ఉన్న విశ్వాసముడి కొరకై చిన్న విత్తనాలో నాచారు. మరి ఆయన నన్ను ఇప్పుడు పిలిచారు కాబట్టి నేను నా స్థానాన్ని గౌరవించాను. పౌలు చెప్పినట్టుగా అతను తన యొక్క విధులెంతో ఘనంగా ఎంచుకున్నాడు. ఓ గమలేలాంటి ఘనమైన బోధకుని స్థానాన్ని నుండి దేవతని పిలిచాడు. పౌలైతే క్రీస్తు కొరకు అర్పణగా పిలువబడ్డాడు. తుషారా, అదే విషయం గమనించండి. అలాంటి విశ్వాసం అతని కలిగి ఉంది. తన యొక్క సొంత దృష్టిపై అతను ఆధారపడలేదు. బంధులై బానిసులై మట్టి పనులు చేయించిన ప్రజల కంటే మరొకరు తనకు కనిపించలేదు. భక్తి దినము చెప్పబడుతూ పౌరాలతో కొట్టబడుతూ ఎగతాలు చేయబడుతూ వారి మత విశ్వాసాన్ని బట్టి హెచ్చువర్తిగా ధిక్కరింపబడుతున్నారు. అయితే వారి మతం అంటే ఏమిటో ఎదుగని పౌరుడి పడవ సింహాసనపై కూర్చున్నాడు. దాని గురించి అతనికి తెలియదు. అతడు అన్నిడై ఉన్నాడు. అందుచేత ఆహా, నేటి దినానికి ఎంతటి సాదృశ్య పథము! అది మరి యొక్క మతమై ఉన్నది. అత్యున్నత స్థానాన్ని అవలోహించిన పడవతో అధ్యక్షుడితో మోషే ఉన్నట్లయితే ఎలాగుండేది? అతడు వయోవృద్ధుడు. ఆ స్థానాన్ని అతను గతించిన తర్వాత స్వీకరించడానికి మోషే ఉన్నాడక్కడ. ఆయనను ఆశ్రయా పేపర్ గుర్చి తలంచాడు. అతడు అక్కడి నుండి చూశాడు, పరో చిక్కు చూశాడు, అదే ద్వారము అతను చూశాడు. ఎందువల్లంటే అతడు అతని యొక్క ఇంటిలో ఉన్నాడు కాబట్టి. వెలుగుల చేతులు పైకి తిరిగినటువంటి ప్రజల సమూహాన్ని పరో చూశాడు. వారు కొడాలు పట్టుకుని మానమైనట్లుగా వారిని కొట్టుతున్నారు. ఎందువల్లంటే వారు ప్రార్థిస్తున్నారు కాబట్టి. వారి మధ్యలో కత్తి విసురుతున్నారు. ఎందుచేతంటే వారు ఏ విషయమైన అవిధేయులుగా అవడం లేదు కాబట్టి. వారి యొక్క వృద్ధ దేహాలు కుప్పకూలి పోయంతగా వారి చేత పనిచేయిస్తున్నారు మరియు భుజించిన కొద్ది ఆహారం వేస్తున్నారు. అయ్యో, వారు ఒక మూడవట్టి పనులు తప్ప గుడకాయలే కాదు. అయినప్పటికీ అలాగే శోష మోషేతనేందు కలిగిన వారై వారి వెంక చూచి అతను ఇలా చెప్తున్నాడు. ఇలా అన్నాడు, వారు దేవుని యొక్క ఆశీర్వాద ప్రజే. ఆమేన్. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. అటువంటి విశ్వాసం కలిగిన వారై మైమెరపించు ఐగుప్తు కలుక వెలుగుల పైన అతని నేత్రాలు వాలిపోలేదు. దేవుని యొక్క వాగ్దానం పైనే అవి స్తంభించిపోయినవి. ఐగుప్తు కలుక వెలుగులు ఆల కొనాలన్నదాని అక్షరాజు కన్నది విశ్వాస నేత్రము చూడగలిగినది. గమనించండి, అతడు ఇప్పుడు పక్షిరాజు కాబోతున్నాడు. అతడు ఒక ప్రవక్త. అతని పక్షిరాజు కన్నులు ఆ అన్ని ఆలంభాల కంటే మించిపోయినవి. ఆహా, నేనది ఇష్టపడుతున్నాను. నేటి దినాల్లో తరచుగా జరగబోయేది నాడు క్రైస్తవులు విశ్వాసానికి బదులుగా ఏమేమి చేస్తున్నారో, ఏమేమి అర్థం చేసుకుంటున్నారో అలాంటి వారి జ్ఞానేంద్రాల మీదనే ఆధారపడుతున్నారు. నీ ఏ పలుకు బెలుకులేని చూసేదో దాని మీద అనుకునిట నేను నీ తలదించుకుని పెంచుకోమని తరచుగా మేము గుర్తు చేస్తుంటాను. మీరు మేకప్ చేసుకోకూడదు. క్రైస్తవులే గౌరవంగా స్థిరవలే మీరు ప్రవర్తించాలి. నేను విధులు చూడండి. నేను స్త్రీలు అమర్యాదకరమైన వస్త్రధారణ చూడండి. భార్య నేను ఇలా తలంచవచ్చు. ఓహో, ఆమె చర్చికి వెళ్ళి ఆవిడే. నేను కూడా ఆవిడ ఎందుకు ఆ విధంగా ఉండకూడదు? గమనించారా, ఆమె తన తలవిద్దుకులు కత్తించుకుని ఉన్నది. మరి నేందుకు అలా చేయకూడదు? అలే, ఆమె చాలా తెలివి కలిగి చూడముచ్చటగా ఉన్నది. నాకు నేనటువంటి అంగశ్రేష్ఠ ఆమెలో ఉన్నది. మరి నేను అలా ఎందుకు సిద్ధపరచుకోకూడదు? నేను చేయాలి. నీవు అది చేసినట్లయితే నేను శ్వాసానికి అఘాతం ఏర్పడుతున్నది. గమనించారా, నేను శ్వాస కోళ్ళు చాచడానికి నీవు ఎలాంటి తరుణాన్ని ఇవ్వవద్దు. ఒకరినాతో ఇలా అన్నారు, సౌర బ్రహ్మ, ఈ దేశము ప్రజలు నిన్ను ప్రవక్తని గౌరవిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్చి స్త్రీల మీద రంకెలు వేయవద్దు. పురుషుని గుర్చి అలా అరవద్దు. వారు ఎలా ప్రవచించాలో, ఏ విధంగా కృపావరాలు పొందుకోవాలో అదే నువ్వు చెప్పాలి. అంటే ఏంటో తెలియకపోతే అక్ష గణితాన్ని గుర్చి వారికి బోధించగలుగుతాను. కనుక అక్కడి నుండి ఆరంభించు. నిన్ను నీవుగా పరిశుభ్రపరచుకో. ఎందువల్లంటే వేసుల్లో నీవు నడుస్తున్నప్పుడు నీవు క్రైస్తవునిగా క్రైస్తవులుగా కనిపించాలి. ఎలాగైనా చూసారా, ఆ పెద్ద ఒక్కడి వరే నీవు ప్రవర్తించుచు వెళ్ళు. అప్పుడు నీలో నీవుగా అది చేయలేవు. అది క్రీస్తు నీలోనికి వచ్చుడిగా ఉంటుంది. అక్కడ విత్తనము ఉన్నట్లయితే వెలుగు దానిని సంధిస్తున్నది. జీవంలోనికి అది అంకురోత్పత్తి అవుతున్నది. అది జీవంలోనికి రాయట్లయితే జీవంలోనికి వచ్చుడుకు దానిలో ఏమీ లేదన్నమాట. ఇతరుల మధ్య అది నిశ్చయంగా రుజువు కావలసి ఉన్నది. ఎప్పుడైతే వెలుగు దాన్ని సంధిస్తుందో అది జీవంలోనికి వస్తుంది. అదే స్త్రీలకు గద్దెంపుగానే ఉంటుంది. దాని విధానికి లేక ఈ చేపల విధానికి గద్దెంపుగానే ఉంటుంది. నాకు తెలుసది సహోదరి, ఇది నీకు గద్దెంపే. అది అలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి. ఎందుకంటే అది విషపరుస్తుంది కనుక. నీవేమి చేస్తుంది నాకు అనవసరం. నీ జీవితకాలం అంతా నీవు భక్తిగా ధరలు ఉండవచ్చు, నీవు మందిరంలోనే నివసిపోవచ్చు, నీ తండ్రి యొక్క సేవకుడై ఉండవచ్చు లేక నీ భక్తుల యొక్క సేవకుడై ఉండవచ్చు. అయితే నీవెంతకాలం అవిధేయత ఉంటావో అక్కడ జీవం అనేది లేదని దేవుని యొక్క వాక్యము చూయిస్తున్నది. అశుద్ధాత్మక వెలుగు ఏకించడని చూచినప్పుడు అది ఇతరులను అనుసంధింపజేస్తున్నది. గమనించు, వాళ్ళు ఏమి చేస్తారో, వారి మీద ప్రక్రియ చేస్తున్నది. ఎటువంటి గద్దంపని హరిశీల ఆలోచనలు ఆయన అవగాహన చేసుకుని వారిని గద్దించాడు. అందుకని ఆయన బయలుజీవు అని పిలిచారు. అందులో ఆశ్చర్యం లేదు. ఏంటి ఈయన మెస్సయే అని ఆ అబలైన వ్యభిచారి అంటున్నది. ఆయన ఇది చేస్తాడు అని లేఖము నివేదిస్తుంది. గమనించరా, ఏర్పాటు చేయబడిన విత్తనం అక్కడ ఉన్నది. తెలుగు కాంతి ఎప్పుడైతే దాన్ని సందిస్తుందో అప్పుడు అది జీవింపబడుతున్నది. నీవు దాని కింద పెట్టలేవు, జీవాన్ని నీవు దానిని దాపరికం చేయలేవు. శీతాకాలంలో నీవు ఒక స్థూల రూపము గల సిమెంట్ ముద్దను ఒకదాన్ని తీసుకుని ఒక గద్ది కుప్ప మీద పడవేసి అది నిర్జీవంగా ఉన్నట్లు చేయి. ఆ తర్వాత వచ్చే శంతంశంలో ఎక్కువ గద్ది ఎక్కడి నుండి మరుస్తున్నది? సిమెంట్ కుప్ప చుట్టూరా వృత్తాకారమై కాంతిస్తుంది. దానికి కారణం ఏమిటంటే దాని కింద మొలకెత్తుతున్న ఆ విత్తనము సూర్యుని కాంతి దానిపైన ప్రసారమవుతున్నప్పుడు నీవు దానిని నిలుపు చేయలేవు. అది దాని చుట్టూరా దాని పైకి నెచ్చుకొని దాని అంచులు అవరోహించి దేవుని మీద మాత్రమే దాని చీరమును ఖండింపజేస్తున్నది. గమనించు, నీవు జీవాన్ని మరుగు చేయలేవు. వృక్షాల యొక్క జీవాన్ని సూర్యుడు సంధించినప్పుడు అది జీవిస్తుంది. మానవులలో ఉన్న లేక సంబంధమైన జీవాన్ని ఆత్మ ఎప్పుడు సంధిస్తున్నదో అక్కడే దాని యొక్క ఫలాన్ని అంకురింపజేస్తున్నది. అందుచేత ఈవెంత నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పటికీ ఈ స్త్రీలు ఈ అసభ్యకరమైన వస్త్రాలు అలాంటివేవో దేహాన్ని కల్పించే తుజు శైల వస్త్రాలు బజార్లో అలవాటుగా ధరించే స్త్రీలు కాదని నీవేలాగా చెప్పగలవు? నీవు ఎలా ఉన్నావని నమ్మకపోయినప్పటికీ నీవు ఎలా ఉన్నావని నిన్ను నమ్మించలేము కదా. వ్యభిచార విషయంలో నీవు నీ దోషమని నిరూపించవచ్చు. ఏమని గ్రంథమైతే నీవు వ్యభిచారము చేసిన దానమే అవుతావు. ఎస్సీలా చెప్పాడు, ఒక స్త్రీని మొహము చూపుతో చూచిన ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగునని. ఆ రీతిలో నిన్ను నీవుగా సమర్పణ చేసుకుంటున్నావు. గమనించావా, జీవం అనేది అక్కడ ఉన్నట్టయితే అది నీకు నిగూఢంగానే మిగిలిపోతున్నది. ఎవరో ఒకరే నీవు చూచి సహోదరి జోన్స్ నాకు తెలుసు, సహోదరి జోన్స్ ఒక సేవకుడు, ఆయన భార్య అదే ఇది చేస్తున్నారని నీవు చెప్పవచ్చు. అది ఏమైంది నాకు అనవసరం. ఇది దేవుని యొక్క వాక్యం సుమా. ఎస్సీలా చెప్పాను, వాక్యం మొదటి మాట అబద్ధమైంటుంది, నా యొక్క మాట సత్యము. అది బైబిల్ గ్రంథము. ఆ యొక్క విధంగా దాన్ని సంధించినప్పుడు అది జీవింపబడుతున్నది, అది సాక్ష్యమే జీవింపబడుతున్నది. సరే, మోషే యొక్క గంభీరమైన నేత్రము అక్షరాధియుక్త నేత్రం వంటి నేత్రము అరిగిప్తు అలంకారములకు మించిన దాన్ని చూడగలిగినది. నేటి దినాన నిజమైన క్రైస్తవ విశ్వాసి తన గుడి ఏ ప్రస్తావన చేసినప్పటికీ మరొకరి ఇంకేమి చెప్పినప్పటికీ వెలుగు దాన్ని సంధించినప్పుడు సాక్షాత్తు దేవుని యొక్క ప్రత్యక్ష రుజువును వారు చూడగలుగుతారు. ఆ అగ్నిస్తంభం అక్కడ ఊగులాడుతుండగా లేఖన మందు వాగ్దానము చేయబడిన అద్భుతములు అచ్చరి కార్యములు గోచరమగుతుండగా అది జీవంలోనికి వస్తుంది. అది ఎంత చిన్నదని చింతపడిన అవసరం లేదు. మరి ఎంతమంది చిన్న మందులు ఉన్నారని ప్రశ్న కాదు. దేవుని యొక్క సమూహం ఎప్పుడు కూడా కొద్ది మందిగానే ఉంటారు. గమనించారా, చిన్న మందా భయపడుకుడి, నీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. గమనించండి, దాన్ని వారు స్వీకరిస్తారు. అది చూసినకై ప్రతి ప్రక్రియలో ఉండి ప్రతి స్థలంలో ఉండి ప్రతి సంఘ శాఖ ఉండి వారి లోపలికి పంపించిన దేవుని యొక్క నిర్బంధిత విధే ఉంటున్నది. ఎప్పుడనగా వారు నిత్య జీవం పొందుకు నిర్ణయించబడిన వారైతే నిత్య జీవులకు నిర్ణయించబడిన రుద్రుడు సీమను చూడు. తల్లి యొక్క కవిట్లో పసిపాల రూపంలో ఉన్న మెస్సయ్య దేవాలయానికి లాగా సీమోను ఎక్కడో వెనకాల గదిలో చదువుకుంటున్నా ఏమిటో అతను ఎదురు చూస్తున్నాడో అందుకొరికే మనిషి ఆత్మ అతనిని లేపినాడు. ఆ నిత్య జీవ మతంలో ఉండేను ప్రభు యొక్క క్రీస్తుని చూచి వరకు నేను చావను అని అతను చెప్పినాడు. ప్రభు యొక్క క్రీస్తు అక్కడ ఆలయంలో ఉండి ఉండేను తన యొక్క విధి నిర్వహణ నుండి పరిశుద్ధాత్మతను మేల్కోవచ్చేయగా బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్లి ఆ బాలు ఎత్తుకుని ఇప్పుడు నీ రాసిన సమాధానంతో నీవు పొందుతున్నావు, నీ రక్షణ నేను కన్నులారా చూసిదని అని చెప్పాడు. అదిగో ఆ మూల అంధురాలుగా ఉన్న వృద్ధురాలు కమే ఉన్నది. ఆమె పేరు అన్న, రాత్రి ప్రజలను ప్రభును పరిచయం చేసినది. ఆమె కూడా మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన రాకుండా నేను చూస్తానని ఆమె ముందుగా తెలియజేస్తున్నది. ఆమె అంగుణాలుగా ఉన్నప్పటికీ ప్రసన్నములో ఆయన ఆ స్థలం ఉన్నప్పుడు ఆమెలో ఉన్న ఆ చిన్న జీవములు ఆమెలో ఉండేది. అది ప్రవచించలేదు. అది అక్కడ ఉండవలసినది. అది అక్కడ ఉండవలసినది. అది అక్కడ ఉండవలసినది. ఆపదమా అదే జీవమైన వెలుగు ఆ ఆలయ భవనంలోనికి వచ్చింది. ఒక పచ్చి కందు రూపమున తన యొక్క పొత్తికుడలతో చుట్టబడి సాంప్రదాయ విరుద్ధ జన్మెత్తిన వాడై ఆ భవనంలోనికి వచ్చాను. ఆ భవనంలోనికి రాగానే ఆ అంధురాలైన రుద్రాలు ఆత్మ సంధించను ఆత్మ ఎడిపి వల్ల ఆమె వచ్చాను. మధ్య మధ్యలో ఆమె వచ్చి ఈ పసిపాలన ప్రక్క నిలబడి దీవించినది. ఆయన కొరకే భవిష్యత్తు ఏంటో తెలియజేస్తున్నది. గమనించారా నిత్య జీవనముకు నిర్ణయించబడుట. గమనించండి వారి వైపు చూడు. వారిలో ఒక డజన మంది కాదు బహు దినాలలో కేవలము 10 మందిగురు మాత్రమే రక్షించబడ్డారు. ఎంతో మంది కాదు ఆ సమయమున నిత్య జీవులకు నిర్ణయించబడిన వారే లోపల ప్రవేశించారు. గమనించు ఎలాగో పరిశుద్ధాత్మ ప్రతి యుగంలో కూడా అతని కార్యనిర్వహణ చేస్తున్నారో ప్రజలను ఆకర్షించుట. ఏమి ఏమైనదో అని కాదు కాని ఏమి ఉండబోతున్నదో అను దానికై అతని నడిపించినది మోషే విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకుందాం. నేటి విశ్వానికంటే రేపు జరగనయ్యిన దాని వైపు చూడు. వాళ్ళకు వెలుగుల కంటే వగ్గాల వైపు చూడు. మత సంస్థ వైపు కాక ప్రజల వైపు చూడు. గమనించు దేవుడు దాని చేశాడు. క్రిందలిన సుధమాపట్నంలోని అభివృద్ధికరమైన ఆడంబరంలో చూడగలిగాడు. ధన సంపద కుప్ప దాని సంపాదన అనుకూల పరిస్థితులలో చూశాడు. సదమ వైపు లోతు చూచినప్పుడు అభివృద్ధికరమైన అనుకూలతలను లోతు చూడగలిగాడు. అతడు హెబ్రీయుడై ఉన్నాడు కనుక అక్కడే ఉండి ఔన్నిత్య స్థితి పొందుకోవచ్చు. ఎందువల్లంటే అతని గొప్ప తెలివి కలిగిన వ్యక్తి కలిగిన వాడు మరియు అబ్రాహాము యొక్క సోదరుని కుమారుడు. కాబట్టి సదమ వైపు వెళ్ళుటకై అతడు ఏర్పరచుకున్నాడు. లోతు యొక్క తెలివి తెరలు అభివృద్ధి ఆడంబరాలు పొందుటకై అతను నడిపించినవి. లోతు యొక్క తెలివి తెరలు ఆడంబరంలో వచ్చే ఆశీర్వాదం అయిపోతాను నడిపించినవి. అటువంటి జీవితంతో ఉన్న వారిని ఆహుతి చేయబోయే అగ్ని చూడకున్నట్లుగా అతని యొక్క విశ్వాసం ఎంతో గుంటుపడిపోయినది. ప్రజల యొక్క మార్గం అలాగున్నది. ఈనాడు గొప్ప మత సంస్థ వల్ల కలిగే సంపాదన ఆర్జుల వైపు వారు దృష్టిని పొందుతున్నారు. సత్యమందున్న సాంఘిక స్థితిగతులు ఎలా లభ్యమవుతావో వాటిపై వారు వీక్షిస్తున్నారు. వారి విశ్వాసానికి అవరోధము కలిగినది మాత్రం వారు చూడటం లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, అపార్థము చేసుకోకూడదు. ఈనాడు స్త్రీలు నేను చెప్పినట్లుగా స్త్రీలు సినిమా తారలుగా ఉండాలని తలస్తారు. పురుషులు టెలివిజన్లోనే విభూషకులు కనగా హాస్యకరంగా ఉండాలనుకుంటారు. మరి బోధకులు ఈనాడు తన సంఘాలు నవనాగరికత లాజింగ్ మాదిరిగా ఉండాలనుకుంటారు. సంఘ సభ్యత్వం ఇంకా ఇంకా ఏవేవో దిశకు కావడానికో అందరిపైన పర్యవేక్షుడిగా ఉంటానికో ఇంకా ఏదో ఉండడానికో మాకు తరుణాల కొరకు వారు ఎదురు చూస్తారు. వారి ముందరగానే ప్రత్యక్షంగా ఉంటారని దేవుని యొక్క శక్తి చేత పరిపూర్ణంగా ప్రత్యక్షమైన లేఖనాలు మర్చిపోయి సంఘంతోనే సహపయనిస్తున్నట్లయితే ప్రజల మధ్య ఉన్నటువంటి జీవం గల వాక్యాన్ని వాళ్ళ చేస్తూ ఉంటారు. వారి మధ్య అది ఉన్నప్పటికీ అది వారికి అవసరం లేదు. దానితో అలాంటి వారితో మేము కలిసిపోవటం మాకు అవసరం లేదు అని చెప్తారు. అది వారి ఫెలోషిప్ కార్డును చేజిక్కుంటుంది. అది వారి సంఘసాగర క్రమాన్ని చేజిక్కుంటుంది. ఇంకా యోగ్యుడిగానే ఉంటాడు. గమనించండి అది తప్పు ఎరిగి కూడా సదమలో పీఠం వేసుకున్న లోతులే. గమనించండి అలా చేసినప్పుడు వారేం చేసిన వారు అవుతారు. వారు కలిగినటువంటి ఆ కొద్ది విశ్వాసానికి శక్తిహేతను కలుగు చేసుకుంటారు. అది కార్యకారి కాలేదు. సరే బహుశా అలాంటి దానికి దోహదం ఇవ్వలేదు. లోకాన్ని గుర్తి విశ్వాసము ఇది హేతుకమైనది. కానీ నీ యొక్క విశ్వాసము ఆడంబరాలైనా స్తంభింప చేయాలి, లేదా ఆడంబరాలైనా నీ యొక్క విశ్వాసాన్ని స్తంభింప చేయాలి. అందుచేత నేను ఇప్పుడు ఏదో ఒకటి స్వీకరించవలసినది. బైబిల్ మార్పు చెందలేది. దేవుడు మారినవాడని మీరు చూశారు. ఆయన మారిన దేవుడు. ఈనాటి స్థితిగతులు గుర్చి ఈనాటి ప్రజల గురించి మనం చూశాము. వారు పెద్ద పెద్ద వాడి వైపు చూస్తారు, పెద్ద పెద్ద సంఘాల గుంపుల వైపు చూస్తారు. నేను ఫలానా సంఘాలకు చెందినవాడినండి. గమనించారా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీధిలో తిరిగే ప్రజలు అక్కడ ఉన్నవారు ఒకేలాగే ఉండేది చూస్తారు. అవి తప్ప మరెక్కడ మరి ఒకటి ఉండదు. వారి బుద్ధికి తోచినది ఏదో ఏదో కొంత అక్కడ వారికి దొరుకుతున్నది. దైవిక స్వస్థత గుర్చి కానీ అగ్ని స్తంభమును గుర్చి కానీ దేవుని వెలుగును గుర్చి కానీ నువ్వు మాట్లాడితే అదంతా పిచ్చింది అని అంటారు. మొన్నటి దినాన ప్రభు దూత పథాన్ని ఒకరు పట్టుకుని ఒక బాప్టిస్ట్ సేవకుడు అది చూచి నవ్వాడు. గమనించారా? గమనించు అది దేవదూషి అవుతున్నది. వారికి క్షమాపణ లేదు. అదే యేసు చెప్పినది చూశారా, అది దేవదూషణ అవుతున్నది. క్రీస్తు ఏమి చేశాడో అదే దుర్గుడు నీవు చూచినప్పుడు అలా చెప్తే దేవదూషణ అవుతుంటుంది. ఆయన ఇలా చెప్పాడు, క్రీస్తులో కార్యాలను వారు చూసినప్పుడు ఆయనే అర్పణయి ఉన్నాడు. అప్పుడు వారు ఆయన్ను బయల్జెబూబు దయ్యమని పిలిచారు, ఎందుకంటే ఆయన అవి చేస్తున్నారు కనుక. ఆయన చెప్పారు, నా నిమిత్తమే నేను మన్నిస్తున్నాను. అదే చెడుకై పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన విశిష్టముగా ఏ ఒక్క మాట మీద చెప్పినప్పటికీ యోగమందు కాని రాబోగమందు కాని క్షమాపణ ఉండదు. గమనించారా, ఒక్క మాట ఆయనకు వ్యతిరేకంగా మీరు చెబితే గమనించు. ఆ తర్వాత ఎందుకనగా, ఆ నిత్య జీవులకు ముందుగానే నీవు ఏర్పరచబడిన వాడవైతే అది నీవు చూచిన వెంటనే ఆ జీవం చరించుకుని బయటకు వస్తుంది. అబల ఫలితాలను ఎలాగే గుర్తించారో నీవు అలాగే గుర్తించగలుగుతావు. అది ఎక్కడ లేనట్లయితే అది జీవాన్ని పొందుకోలేదు. జీవం పొందుకోవడం అందులో ఏమీ లేదు కనుక. మా అమ్మమ్మ తరచు ఇలా చెప్తుండేది, ఏదో గెలుసు గదిలోని రక్తాన్ని నీవు తీసుకోలేవు అని అంటుండేది. కారణం అందులో రక్తం అనేది లేదు కాబట్టి. ఇక్కడ జరుగుతున్న విషయం అది నీవు కలిగిన చిన్న విశ్వాసానికి విఘాతం కలుగు చేస్తుంది. లోతు తలుకు వెనుకలు మాత్రమే చూడగలిగాడు, కాని ఆ తర్వాత ఆ తలుకు వెనుకలు దహించబోయే అగ్నిని చూడలేనంతటి విశ్వాసి కాలేకపోయాడు. అదే ఈ నాడు మనము కలిగినందుకు నేను అబ్బురపడుతున్నాను. ప్రఖ్యాతి కాంతిని కోసమో మరి దేనికోసమో పరుగుడి మిగతా స్త్రీల వలె సంఘానికి వెళ్లే స్త్రీలుగానే ఇటుకై ప్రయత్నించినందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. ఇతరుల వలె వారు ప్రయత్నించినట్లయితే నేను ఆశ్చర్యపోతాను. రంగురంగులు పూసుకుని అందంగా గుపించే ఆడమనుషులు ఉండాలని వారు చుచ్చుకుంటారు. అలాంటిను కత్తిరించుకోవడం వల్ల అందంగా యవనంగా ఇందు స్త్రీగా ఉండాలని వారు చుచ్చుకుంటారు. మరి ఏదో ఒక సినిమా స్త్రీల వలె ఉండాలని అనుకుంటారు. స్త్రీకి అవమానకరమైన బైబిల్ సంభవిస్తున్నప్పుడు వారి విశ్వాసం కుంటుబడి పోయిందని వారు ఎదుర్కోవడం ఆశ్చర్యం కాదా? మరి పురుషు సంబంధమైన వస్త్రాలు ధరించిన స్త్రీకి అవమానకరమని వారు తెలుసుకుంటే ఆశ్చర్యం కాదా? పక్కాయిలు పొట్టిబడి వస్త్రాలు ధరించడం అవమానమే. ప్రజలకు అది సాధారణ అలవాటైనంత వరకు అది ఇబ్బందిగానే ఉండవుతుంది. ఏదో గురికి వెళ్లి ఆ చిన్న విశ్వాసమైన విఘాతం ఏర్పరచుందని వారు ఎదుగులేనంత ఆశ్చర్యంగా ఉంది. ఆ పని అది చేస్తున్నది. లోతు అదే చేశాడు. తనకును తన వారికి అది విఘాతం కలుగు చేసినది. వారిని చూడలేకపోయారు. అతడు చిన్నానైన అబ్రహాం అయితే రుజువుపరచగల విశ్వాసం కలిగిన వాడై అతడు ఆడంబరాల వైపు చూడలేదు. అది అతనికి ఎవరైనా అనవసరం. శారాకును తనకును నివసించడానికి అది కఠినంగా కల్పించిన విశాలమైన భూమి అయినా అడవుల్లో ఇరుకైన కరుకైన ప్రాంతాలు ఉన్నప్పటికీ ఖ్యాతిని ప్రఖ్యాతిని సమకూర్చే అనుకూలతలు గాని ఆడంబరాలు గాని వారు చూడలేదు. ఆ దేశంలో చాలా చాలా అందమైన స్త్రీ అయినను బైబిల్ అలా వివరణిస్తున్నది. ఆమె సౌందర్యవతి. మరి స్త్రీలందరిలో కూడా అందమైన ఆమె. ఆమె తన భర్తని యజమానుని పిలుచుతూ అతనికి విధేయురాలై అతనితో నివసిస్తున్నాను. కొత్త నిబంధనలో ఆమె యొక్క వడంబు అని బైబిల్ వివరణ ఇస్తున్నది. ఇలా చెప్పబడుతున్నది, ఆ విశ్వాసముకు లోబడినంత కాలము ఆమె యొక్క కుమార్తెలై ఉందురు అని. గమనించారా, భర్తను ఆమె యజమానిని పిలుస్తున్నది. ప్రభుదూత వారి యొక్క ఆలయాన్ని సందర్శించినప్పుడు లేక అక్కడ చిన్న గుడారాన్ని దర్శించారు. వారితో ఇలా చెప్పాను, నివసించడానికి వారికి ఇల్లు కూడా లేదు. ఏదో మామూలు పొలంలో వారు నివసిస్తున్నారు. నీవు నువ్వు అక్కడే ఉన్నావు, గమనించు. తిరిగి అదే పద్ధతి. అప్పుడు ఎలాగో ఇప్పుడు అంటే మోషే ఇలాంటి ఘనమైన విశ్వాసంలో కలిగి ఉన్నవాడై నేడు ప్రపంచ ప్రస్తుత సంబరాలు వద్దు అని చెప్పాడు. నీతియుక్తమైన ఎన్నికను కోరుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి కోరుకున్నాడు. అలా సగిపోటికే అతను ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకని, అది అతని విశ్వాసం. అది వద్దనని చూశాడు. తనవరి కళ్ళాన్ని అతను చూశాడు. విశ్వాసం జారిపోకుండా రేపటి తరవాత దానిని చూశాడని అతడు అతడు ఫరో అయ్యున్నారని ఫరో కాబోతున్నారని తన కన్నులు వీక్షిస్తున్న సానుకూలతలకు అతను ఎటువంటి శ్రద్ధాశక్తులు చూపలేదు. రేపటి తర్వాత దానిపైనే ఆ వడంబం పైనే కేంద్రీకరించాడు. ఆహా, ప్రజలు అదే చేస్తే ఎంత బాగుంటుంది. ప్రస్తుత ప్రపంచాన్ని చూడలేదు. నీవు ప్రస్తుత ప్రపంచాన్ని చుట్టినట్లయితే దాంతో ఒక వడంబడికి తెస్తావు. దాని నుండి నీ కన్నును మోసుకో. రేపటి తర్వాత కనిపిస్తున్న దేని వాగ్దాన వైపు చూడు. విశ్వాసులు ఎన్నిక చేసుకోగలిగాడు. ఫరో యొక్క కుమారుని అనిపించుకుంటూ తిరస్కరించాడు. అబ్రహాము యొక్క కుమారుని పిలవబడటానికి ఎన్నుకున్నాడు. అది ఎలాగతని ఎలా సంభవించను? ప్రపంచమంతా ఐగుప్తు గుప్పిట్లో ఉన్నప్పుడు లోకానికి అతను రాజై ఉన్నాడు. 40 సంవత్సరాల యవనస్తు నుండి సింహాసనం అధిష్ఠించడం సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఎన్నడూ కూడా సజ్ఞానాన్ని చూచుకోలేదు. అతను చుట్టూరా దిన దినము నిండుకునేటువంటి అంతఃపుర కాంతల వైపు చూడు. కూర్చొని రాక్షసం పాలన చేస్తున్న ఆ ఆడంబరాన్ని చూడు. అతని చుట్టూరా వస్త్రహీనులై నాట్యమారుతున్న విలాస స్త్రీలను గమనించు. వారి దగ్గర విసురుతున్నారు. ప్రపంచ నలుమూల నుండి తీసుకురాబడిన విలువైన ఆభరణాలు ధరించిన స్త్రీలు ఎక్కడ ఉన్నారు? అతని సైన్యం బయట నిలబడి ఉన్నది. కేవలం కూర్చొని శోభితమైన ఆహారం భుజిస్తూ అతను చేయవలసింది ఒకే ఒక పని ఎదనగా ఫలాని భద్రతా దళాన్ని ఫలాని చోటుకు పంపి ఆ దేశం స్వాధీనం చేసుకో అని చెప్పాలంటే అక్కడ కూర్చొని ఉన్నారు. వారు తనకి విసురుతూ ఉన్నారు. అతడాలోరు తెలుస్తూ ఉంటే ఆనాటి కాలం మందిన అందమైన శృంగారదారైన స్త్రీలు వస్త్రధారులై అతని నోటిలో ద్రాక్షారసాన్ని పోస్తున్నారు. ప్రపంచమందు సుందరమైన కాంతలు అతని నోటిలో ఆహారం పెడుతున్నారు. చిత్తూరా సైన్యం కాపలా కాస్తుండగా సకలమైన తలుపదులకు అంతా అతని సాధారణ ద్వారా పడి ఉన్నవి. అతను ఏమి చేశాడు? దాని ఆవల కూరాలను దాన్ని అతను అవగాహన చేసుకున్నాడు. వారికి సంసిద్ధంగా ఉన్నటువంటి అజ్ఞతని ఎరిగి ఉన్నాడు. ఆ త్రోవులో మరణము కాచుకొనిందని అతనికి తెలుసు. గమనించారా? అది అదే అని అతనికి తెలుసు. ధృవీకరింపబడి నిరాశించిన ఆ గుంపులైన ప్రజలను అతను చూశాడు. విశ్వాసాన్ని బట్టి క్రీస్తు కొరకు నింద అనుభవించడం అతను అభిమతుడయ్యాడు. నేను అబ్రహాము యొక్క కుమారుడు ఫరో యొక్క కుమారుడు కాదు అని తను తానుగా పిలుచుకున్నాడు. జీవనం యొక్క బిషప్ చేసినప్పటికీ సంఘ పెద్దగానో లేక ఆస్తి బిషప్ గాను చేసినప్పటికీ లేక ఒక పోపుగానో నియమించినప్పటికీ ఈ సంగతులకు నేను కుమారుడు కాదు. నేను అబ్రహాము యొక్క కుమారుడును. ఒక కార్యముల కొరకు నేను ప్రత్యేకితమైన వాడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వాశాధిపతి అతను చేయగలిగాడు. ఆడంబర అహంకారతను తోసిపుచ్చాడు. తర్వాత కాబోయే బిషప్ అనుకూలతను తోసిపుచ్చాడు. తర్వాత కాబోయే ఆర్చి బిషప్ అనుకూలతను తోసిపుచ్చాడు. తర్వాత జరగబోయే ఎన్నికల్లోని సామాన్య పర్యవేక్షణి లేక అలాంటి ఉన్నత పదవులెన్నో తోసిపుచ్చాడు. వాటన్నింటినీ తోసిపుచ్చాడు. అవి స్వీకరించడానికి నిరాకరించాడు. లేక డాక్టర్ ఫలానా అని పిలుస్తారు, లేక అలాని ఎల్డర్ అని పిలుస్తారు. కూడుకున్న సేవకులంతా నా వెనకాల నన్ను నుమురుతూ ఇలా అంటారు, చూడు అబ్బాయి అతను ఏదో అంటున్నాడు. అదే నీకు చెప్తున్నాను, నెమ్మదిగా ఉండండి. బిషప్ గారు వస్తున్నారు. అతను ఏం చెప్తాడో అదే చట్టమవుతుంది. ఇక్కడికి ఫలానా ఆయన వస్తున్నారు. కోపం చూడటానికి ప్రపంచంలో పైకి వస్తారు ప్రజలు. పాదాలను ఉంగరాలను మొదలగు వాటిని ముద్దు పెట్టుకుంటారు. కథలకు వారికి అంతటి సదవకాశాలు, ఆహా ప్రతిష్ట వారికి అంతటి అనుకూల అవకాశాలు. బిషప్ గాను సర్వసాధారణ పర్యవేక్షకుడుగాను అతి శాఖలో ఉండేందుకు అలాంటి అవకాశాలు ఉన్నవి. ఇదండి అయితే విశ్వాస నేత్రమనేది దాని పైన చూడగలుగుతున్నది. దాని యొక్క అంతిమ స్థితిని మీరు చూసినట్లయితే సమస్తమును నశించిపోతుందని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసమనే పక్షాదు నేత్రము దానికంటే నేను పైకి పడేస్తున్నది. కనుక ఈనాటిని కాదు రేపటిని గుర్తు నీవు చూడగలుగుతావు. అబ్రహాము కుమారుడకు ఎన్నిక చేసుకుంటావు. మరో అయితే విశ్వాసం అనేది లేనివాడై ఉండి దేవుని బిడ్డలను మూఢహత్తి కలిగిన వారిగా పరిగణించాడు. శ్వాసం లేదు. అతను చెప్పేదాని వల్ల భీతి లేనివాడు. కనుక వాడిని బానిసలుగా చేశాడు. అతడు దేవుడంటే భయం లేనివాడు. అతడే దేవుడిని పన్ను తనుగా తలంచుకున్నాడు. అతడు సేవించేదే దేవుళ్ళని తలంచాడు. అతడు ఒక బిషప్ అనుకున్నాడు. అతడే ప్రధాన పర్యవేక్షకుడు. అది చేసిన వారే అతని దేవుళ్ళు. ఈ విషయాల్లో మరొకడు లేనేలేదు. అందువలన అతడు వాడిని బానిసలుగా చేశాడు. వాని ఎగతాళి చేశాడు. వారింటే నవ్వేవాడు. నేడు దినాలు ప్రజలు ఏమి చేస్తున్నారో అదే విషయం. ఔషేత విశ్వాసమైతే వాగ్దాన భూమిలో వారు దీవించబడ్డ ప్రజలై చూశాడు. ధనంలోనికి వారిని సమకూర్చడం అనేది కఠినమైన పని కావచ్చు. అయితే వారితో వెళ్లడానికి మోషే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయం అనేది శూన్యమైపోతుంటే దాని మీద నేను ఎలా అనుకుని ఉండగలను? గమనించారా? ఆ ప్రజలను మరుగులుకోవడం అనేది కఠినమైన పని కావచ్చు. నీవు వారితో సహజీవనము గడుపుడుకై వెళ్లవలసి ఉన్నది. నీవు వారిలో ఒకరిది కావలసి ఉన్నది. మరి నీవు కదలించలేంత స్థితిలో ఉంది. వారు ముందుగానే బుద్ధిమంతులై ఉన్నారు. గమనించారా? వారి మధ్య ఏదో ఒకటి జరగవలసి ఉంటున్నది. వారి మధ్య అతీతమైన విషయం ప్రత్యక్ష పరచబడవలసి ఉన్నది. అది కఠినమైన పని. సమస్త శాఖలను తారుమారు చేయను సుమా. మరి ఇవన్నీ జరుగును. విభత్సకరమైన సంగతి. నీవేమి చేయాలి? అయినప్పటికీ నీ నిర్ణయము నీవు చేయవలసి ఉన్నది. నేను వారిలో ఒకరిని అతని విశ్వాసం అతనికి కార్యరూపణము చేసినది. అతని విశ్వాసం విరమూసినది. అవునండి, అది అతను చూశాడు. ఆ వాగ్దానంలోనికి వారిని తీసుకునేందుకు కఠినమైన పని. ఎలాగైతేనేవి వారితో నెవెలుడుకు నిశ్చయించుకున్నాడు. వాళ్ళతో ప్రవర్తించినప్పటికీ అతని హీనపరిచినప్పటికీ అతను వెళ్లాడు. అతను వారితోనే బయటకు వెళ్తున్నాడు. పై ఉంటాననుకుంటాను. అవునా? ఏ విధంగా వారితోనే వెళ్ళండి. వారిలోనే ఒకరై ఉందండి. అది ఏ విధంగా సరే అది నీ విధి కనుక. అది కఠినమైన కార్యము కావచ్చు. వెళ్ళడానికి ఎంతో శ్రమ అవసరమై ఉండవచ్చు. ఏ విధంగా వెళ్ళు. అతని విశ్వాసం ఆడంబరాల వైపు నడిపించబడలేదు కానీ వాక్యం ఎన్నికను నడిపించినది. అతని వాక్యాన్ని స్వీకరించాడు. అదే మోషే విశ్వాసము చేసిన పని. విశ్వాసము దేవుని హీనమైన విషయం వైపు చూచినప్పుడు చింతండి, ఒకవైపు తలుపు వెలుపులు, మరోవైపు లోకము, ఇంకొక వైపు హోదా, ఒకవైపు లోకానికి రాజు. దేవుని వాగ్దానం ఎక్కడ? మట్టి గుడిలోనా లేక మట్టి పూటల్లోనా? విశ్వాసము దేవుని యొక్క తక్కువ వాటి వైపు చూచినప్పుడు ప్రపంచము కనుబొమ్మటే ఘనమైన విలువైన వాటి కంటే దేవుని యొక్క తక్కువ వాటిపైన విశ్వాసము లక్ష్యమిస్తుంది. అవునండి, విశ్వాసము దాని వైపు చూచినప్పుడు, విశ్వాసము దాన్ని చూడగలిగినప్పుడు, విశ్వాసం వాక్యలో ఉన్నప్పుడు వాక్యము సుస్పష్టమైతే చూడగలదు. ఆర్చి బిషప్ అలాంటి నీవు పలికే ఆడంబరాలను మించిందై ఉంటుంది. విశ్వాసం వలననే అది కలుగుతూ ఉన్నది. ఇంకేదైనప్పటికీ నీవు చూడగలవు. అది తక్కువైనదే కానివ్వండి, అయినప్పటికీ లోక ఉత్పత్తి చేయగా లక్షల లక్షల మైళ్ళ దూరాన ఘనమైన దానికంటే ఘనమైన దానిని విశ్వాసము ధన్యము చేయగలుగుతుంది. ఆమేన్. ఆ పాత్ర మనం పాడుతున్నాము, తృణీకరించబడిన ప్రభు కొద్ది మంది మార్గాన్ని నేను స్వీకరిస్తాను అని. అవునా? మహా నీవు గమనించు, దేవుడు ఏమి చేయాలని కోరుతాడో అది విశ్వాసము చూడగలుగుతున్నది. ఓ, ఇదే జరిగి తిరుగుతున్న నా యొక్క నిరీక్షణ. ప్రస్తుత కాలాన్ని గురించి విశ్వాసము చూడదండి. విశ్వాసము దేవుని ఇక్కడ చూడదు. దేవుడు కోరుకున్న దాని విశ్వాసము చూడగలుగుతుంది. అది ఆ విధంగానే క్రియారూపము దాలుస్తుంది. అదే విశ్వాసము చేసే ప్రక్రియ. దేవుడు కోరే దానిని చూస్తుంది, దేవుడు చేయాలకున్న దాన్ని వీక్షిస్తుంది, విశ్వాసము దాని ద్వారా కార్యకారి అవుతుంది. విశ్వాసము దూరదృష్టి దర్శనము. అది దాని దృష్టిని తక్కువ చేయదు, అది లక్ష్యాన్ని గురిపెట్టుకుని ఉంటుంది. ఆమేన్. ప్రతి మంచి నేర్పలేని వెనుకానికి ఎరిపిన విషయమే గమనించండి, అది సుదూర దృష్టి. అది ఒక టెలిస్కోప్, మరి ఒక బైనాక్యులర్. నీవిక్కడ చూడనవసరం లేదు, ఆ సమయం ఎంతో అని ఈ బైనాక్యులర్స్ నీవు వినియోగించరాదు. గమనించరా, దాన్ని నీవు వాడకూడదు. మార్గానికి అతీతమైన దానిని, సూచనకై దాన్ని వినియోగించాలి. విశ్వాసమే దాన్ని చేసినది. దేవుని యొక్క దూరదర్శిని విశ్వాసము అందుకుంటుంది. రెండు వైపుల రెండు కొత్త నిబంధన, పాత నిబంధనలను ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని చూస్తుంది. బహు దూరాన ఉన్న దాని విశ్వాసం చూస్తుంది. ఇక్కడ వర్తమాన కాలం ప్రబోధిస్తున్నదాన్ని లెక్క చేయక విశ్వాసం ఎంపిక చేసుకుంటుంది. కావలి కొనాలను చూస్తుంది. ఏదో ఇక్కడ చూసి తన దృష్టిని మరించుకొని చేసుకోడు. అతడు దూరాలను దాన్ని చూస్తాడు. వాక్యమందున్న అంతర్భాగాన్ని అతను కాపాడుతాడు. విశ్వాసం చేసే పని మనిషిలో ఉన్న విశ్వాసం, అది అదే ఈ కార్యాలు చేస్తుంది. సరే గమనించండి, ఫరో ఏమని పిలువబడ్డాడు? ఘనుడైన ఫరో అని పిలుచుకున్నాడు. అది ఫెయిమని దేవుడు పిలుస్తున్నాడు. ఫరో ఇలా చెప్పుండవచ్చు, ఇదిగో మోషే, ఎందుకు ఇదంతా? కాబోయే ఫరో నీవే. నేను దీన్ని విడిచిన తర్వాత ఈ శ్మశాన వాటికను నీకే ఇస్తాను, ఈ రాజదండము నీ స్వాధీనం చేస్తాను. ఇది నీదే కదా, తెలిసిందా? ఇది ఘనమైన విషయం. మోషే, నువ్వు గొప్పవాడు కాబోతున్నావు, నువ్వు బిషప్ కాబోతున్నావు, నువ్వు ఇది అది ఎంతో కాబోతున్నావు, నువ్వు విడిచిపెట్టవద్దు, నువ్వెక్కడే ఉండు అని చెప్పిండవచ్చు. గమనించండి, అతడు దానిని ఘనమైన విషయముగా పిలుచుకున్నాడు, మరి దేవుడు దానిని హేయమని పిలుచుతున్నాడు. స్త్రీలారా, అలాగే మీరు పురుషులారా, ఒక్క నిమిషం ఆలోచించేయండి. లోకం ఏది గొప్పని పిలుస్తుందో దానినే దేవుడు మురికి అని పిలుస్తున్నాడు. పురుష సంబంధమైన వస్త్రాలను మీరు ధరించుడా, అది హేయమని బైబిల్ పిలవట్లేదా? మరి మీరు అది చేయడం నాజూకని దాస్తున్నారు. గమనించారా, ఇది కేవలము స్త్రీ అంగ సంస్థాన్ని కాపాడు కొరకు అంగడిలో అమ్మక రూపంగా ప్రదర్శిస్తున్నారు అంతే. అందువల్ల మీరు చేయకూడదు. లోక కార్యాల కోసము రాకుమారే పురుషులారా, మీరు వీటిని కలగూర గంపగాను కౌగులింతగా స్వీకరిస్తున్నారు. మీరు అలాంటి కార్యాలను అనువర్తిస్తూ మీ భార్యను సరిచేసుకునే ధైర్య సాహసాలు మీకు లేవు. దేవుని బిడ్డగా పిలుచుకునే మీకు అది హీనమే. ఉండట గమనించండి, మీ భావాలకు బాధను కలిగించాలని కాదు, కానీ సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్రేమ క్రమపరుస్తుంది, అది అలాగే ఉంటుంది నిరంతరం. తల్లి తన బిడ్డ బాధ్యత తీసుకురకుండా, శిక్షించకుండా, పట్టకుండా, ఏమి పట్టించుకోకుండా ఉండినట్లయితే ఆమె తల్లి కాదన్నమాట. అవునా? జరిగిన విషయాన్ని గమనించండి, మోషే దీనినంతా దర్శనం ద్వారా చూశాడు. ఇది గొప్పది అంటున్నాడు, దేవుడు హేయమని చెప్తున్నాడు. దేవుడు ఏమి చెప్పాడో దానే మోషే ఎన్నుకున్నాడు. ఇప్పుడు గమనించండి, దేవుడు నీవు ఏది చూడాలని నీ ఎర్ల కోరిక కలిగి ఉంటాడో విశ్వాసం అదే చేస్తుంది. చూసారా, దేవుడు దేనిని చూస్తాడో విశ్వాసము దానినే చూస్తుంది. లోకము దేని కొరమని కొడుతుందో తర్కాలు జ్ఞానేంద్రియాలు వాటినే చూస్తుంటవి. తర్క వితర్కాలు గమనించు. ఏంటది? అది కేవలం ఇంద్రియ బోధకములు మాత్రమే. అది కేవలం ఆలోచన. అది ఇది, ఓ ఇది బాగుంటుంది. గమనించారా? వాక్యానికి వ్యతిరేక్తమైన ఆ ఇంద్రియ బోధకములను నీవు చూచినప్పుడు లోకము నీవేమి కొరాలని కోరుకుంటుందో అదే సంభవిస్తుంది. నిస్సహందంగా విశ్వాసమైతే అలా చూడదు. దేవుడు చెప్పిన దాని విశ్వాసం చూస్తుంది. చూశారా? అప్పుడు తర్క వితర్కాలను త్రోసి పుట్టేస్తావు. తర్క వితర్కాలు, ఊహజనిత ఆలోచనలు, దాన్ని లోకం నీవేమి చూడాలని కోరుతుందో వాటిని చూయిస్తున్నది. సంఘశాఖలను నేను క్రైస్తవుడువా అని అడిగితే నేను ప్రశ్నండి, మెదలిస్తుందండి, లూథరన్ సంఘానికి చెందానండి, మాది పెంతకోస్తు గుంపు అండి, అది ఇది ఇంకా ఏ అవన్నీ జ్ఞానేంద్రియాలు. నేను చర్చకి చెందిన వాడును, ఓ నేను కథలక వాడును, నేను అదే ఇది. గమనించారా? అలా చెప్తావు. అదే జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. ఎందుకు ఇలా చెప్పామంటే అది ఒక సంఘశాఖ కనుక, ఏదో పెద్ద గుంపు కనుక. లోకంలో లేనంత పెద్ద సంఖ్య మా గుడిలో ఉన్నారండి. గమనించు. అయితే ఒకే ఒక వాస్తవమైన సంఖ్య ఒకటే ఉన్నది. అందులో నీవు చేరలేవు, అందులో నీవు జన్మించాలి. నీవందులో జన్మించిన వాడమైతే జీవంగా దేవుడు నీ ద్వారా కార్యము చేస్తాడు. ఆయన నీకు తెలియపరచుకుంటాడు. గమనించావా? ఆయన సంఘంలోనే అక్కడిని ఆయన నివాసము చేస్తాడు. ప్రతి దినము దేవుడు సంఘంలోనికి వెళ్ళను, సంఘంలో ఆయన నివాసము చేస్తాడు. ఆయన నీలో జీవించును. నీవే ఆయన సంఘమై ఉన్నావు. మీరే ఆయన సంఘమై ఉన్నారు. దేవుడు నివాసము చేయే మందిరం మీరే. ఆయన యొక్క జీవగల సంఘం మీరే. జీవగల దేవుడు నివసించినట్లయితే అప్పుడు నీ క్రియలన్నీ దైవ సంబంధనం అవుతాయి. అవి అలా కాకుండా దేవుడు ఎక్కడ లేడు. నిన్ను నశించేవాడిగా ఆయన చేయడు. ఇది చేయవద్దని ఆయన వాక్యములు ఆయన చెబుతూ ఆ బ్లూ ప్రింట్ అలా ఉన్నప్పుడు నీవు వెళ్లి అదే పని చేస్తావు. అది నేరమవుతుంది. దాన్ని ఉపేక్షించితే నీలో జీవము లేదని నిరూపణ అవుతుంది. గమనించారా? అవును, విధేయత మార్గంలోకి మోషేను నడిపించినది. మోషే ఎవరో? యవనస్తుడైన ఫరో. యవనస్తున్న మోషే వీంతికి సదవకాశాలు ఉన్నవి. ప్రజల యొక్క నిన్న మోషే చూశాడు. అది ఐగుప్తు గృహం కంటే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి అతను నడిపించబడ్డాడు. వాక్యం అందుకు విశ్వాసం ఏమి ప్రబోధించడో దాన్ని వెంబడించాడు అతను. అదే అతని విధేయత మార్గంలోకి నడిపించినది. చివరికి మహిమలోనికి, నిత్యత్వంలోనికి, అధ్యయునిగా దేవుని సన్నిధానంలోనికి నడిపించినది. కంటిగా కనిపించే కాంతలు, ఇంద్రియ బోధనలు, తలుకు వెలుకలు ఫరోను మరణంలోనికి ప్రోత్సహించినవి. మరి అతని దేశమైన ఐగుప్తు వినాశనానికి కారణమైనవి. అతడి నుండి తిరిగి అతను మరలా లేవలేదు. అక్కడే నీవు ఉన్నావు. నీవేమి చూడు, నీవు చనిపోతావు. పనిని చూడు, నీవు జీవిస్తావు. నిర్మాణం చేయి. అలాగే దాన్ని దేవుడు ఆదాము హవ్వలకు ఏదైనా తోటలో ఉంచాడు. గమనించారా? విశ్వాసాన్ని బట్టి నీ ఎన్నికలు నీవు నిర్ణయించాలి. అయితే గమనించు, కను దృష్టి ఫరోను మరణంలోనికి, తన యొక్క పట్టణాన్ని వినాశంలోనికి నడిపించే మోషే విశ్వాసాన్ని బట్టి ఎన్నది కూడా ఫరోకు భయపడినవాడు కాదు. గమనించు, ఫరో చెప్పిన ఆయన లెక్క చేయలేదు. అతని అమ్మా నాన్న ఫరో యొక్క బెదిరింపులకు భీతి చెందిన రీతిగా మోషే లెక్క చేయలేదు. మోషే బిడ్డగా జన్మిస్తాడని అతను నిర్ణయించుకున్న వెంటనే ఐగుప్తు దేశం నుండి విమోచించువాడు అతనే అని వారు నిర్ణయించుకున్నారు. ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ నడిపించేవాడని ఫరో చెప్పిందాయని అతను ఎప్పుడు కూడా లెక్క చేయలేదు. అతనెన్నది కూడా భీతి చెందలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా భారమేమో మీకు అర్థమవుతుంది. విశ్వాసమందు భయం ఉండదు. అదేంటో విశ్వాసానికి తెలుసు. విశ్వాసాన్ని గురించి నేను ఎప్పుడు చెప్పేట్లుగా దానికి గంభీరమైన కన్నెలు, గుండె మీద వెంట్రుకలు ఉంటవి. నోరు పోయి అని విశ్వాసం తెస్తే అందరూ పోసుకుంటారు. నేనెక్కడ లేనో నాకు తెలుసు, మిగతా వాళ్ళంటారు. సరే, అతనే చేయని. నీవు చేయవలసినది నీవు నిలబడి నీ కండరాలు చూపించాలి. అంటే విశ్వాసమేది చేస్తుంది? విశ్వాసమేది చేస్తుంది? గమనించండి, దేవుడు తన యొక్క పిలుపును రుజువుపరిచిన తర్వాత మోషే ఈనాడు కూడా ఫరోకు భయపడలేదు. మోషే అందుకే పిలువబడ్డాడని నమ్మిన తర్వాత, అది అవును అని దేవుడు అతనికి చెప్పిన తర్వాత, అది చేయడానికే అతను పంపబడ్డాడని వచ్చి ఫరో ఎదుట వరందరి ఎదుట చూపించాడు. మోషే ఈనాడు కూడా ఫరోకు భయపడిపోలేదు. ఫరో తన యొక్క జ్ఞానాన్ని మోషే మీద ప్రయోగించాడు. అతను అన్నాడు, ఇలా చెప్పాడు, నేను ఈతో యొక్క ఒడంబడిక చేస్తాను. తెగులతని రక్షించిన తర్వాత నేను ఈతో ఒక ఒడంబడికలు చేస్తాను అని అన్నాడు. అతడు, నీవు కొద్దిగా ఆరాధనే చేయాలి, 3 దినాలు అంతే. నీవు అంత దూరమే వెళ్ళాలి, మించి వెళ్ళకూడదు. మీరు గమనించారా? ఫరో యొక్క జ్ఞానేంద్రియాలు అతనికి బోధించినది, నీవు అంత దూరమే వెళ్ళాలి, ఇక మించి వెళ్ళకూడదు. అలాంటి తరహా విషయాలు ఈనాడు మనకు లేవా? నీవు సంఘంలో చేరితే చాలు, ఇంకేం అవసరం లేదు. అంతవరకే అనే నమ్మకాన్ని మోషే విశ్వాసం అంగీకరించలేదు.
అతనన్నాడు, మేమంతా వెళ్తున్నాం, మేమంతా మార్గమంతట్లోనికి వెళ్తున్నాం, మేము వాగ్దానములోనికి వెళ్తున్నాం. మేమేదో ఇక్కడ నుండి బయలువెళ్లి మేము ఒక సంఘశాఖను స్థాపించి ఆగిపోము. మేము వెళుతూ ఉంటాం. ఆమేన్. వాగ్దానం చేసుకు వెళుతున్నాం. దేవుడు మాకు వాగ్దానం చేశాడు. ప్రసంగ వేదిక యొక్క నిలబడుకున్న ఎంత మంది పరువులు నేడు మనకున్నారు. సంఘశాఖల ప్రధానులు వీరు. ఇది చేస్తే చాలు, అది చేస్తే చాలు, అంతే, భలే గమనించండి అంతే. బహుశైతే ఓ వద్దు 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 అన్నాడు. గమనించారా? పరువు అన్నాడు. అరే ఎందుకని? అలాంటి భక్తి కార్యాలు మీరు చేయాలంటే నీవేం చేయాలో నేను చెప్తాను. నీవు నీ సంఘ పెద్దలు వెళ్లి ఆరాధించండి. గమనించారా? నీవు పెద్దలు వెళ్లి ఆరాధించండి. మీరంతా భక్తి నేర్చుకోండి, కానీ ప్రజల మధ్యకు మాత్రం దాన్ని రానివద్దు. బహుశా ఏమన్నాడు తెలుసా? ఒక గిట్ట కూడా వెనుక విడిచిపెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు. మేమంతా వెళ్ళాలి, మేమంతా వెళ్తున్నాం. వారు రాకపోతే నేను వెళ్ళను. నేను ఇక్కడ ఎంతకాలం ఉంటాను? నేను నీ మీద అనుకుని ఉన్నాను. ఆమేన్. వారు రాకపోతే నేను వెళ్ళను అంతే. ఓ ఎంత ధైర్యశాలి సేవకుడు. ఆమేన్. నాతో వాళ్ళకి తీసుకునిపోవాలి. నేనేదో పొందుకునిన్నాను కనుక ఇది చలండి అని కూర్చొని రా చెప్పను. లేదండి, ప్రజలు కూడా మాకు కావాలి. మనంతా కూడా వెళ్తున్నాం. ఆమేన్. అతను అన్నాడు, ఏ గొర్రెని కాని మరి దేనిని కాని విడిచిపెట్టము. ఒక గిట్ట కూడా విడిచిపెట్టబడదు. మేమంతా వాగ్దానేసి వెళ్తున్నాం. ఆమేన్. మనమంతా కూడా. నీవు గుర్రెని కావచ్చు లేక ఇంటి పరిగెత్తవు కావచ్చు, నీ వృద్ధ స్త్రీవి కావచ్చు లేక యవనస్తు కావచ్చు లేక వృద్ధువి కావచ్చు, నీ ఎవరైనా మనమంతా వెళ్ళాలి. మనలో ఎవరి కూడా విడిచిపెట్టేందుకు వీల్లేదు. ఆమేన్. మనందరం వెళ్తున్నాము. మానవరే ఎవరు కూడా ఆపు చేయలేరు, అది వాస్తవమే. అయ్యో, వారి యొక్క మతాలు వాస్తవంగా వాగ్విధాలకు ఉండి ఉన్నది కాదా? ఓ అయ్యో లేదు, ఇంతవరకే మతాన్ని లేక భక్తిని మోషే నమ్మలేదు, అదే అతను విశ్వసించలేదు. అవునండి. అయ్యో, దినమంతా దాని కొరకు మనము ఆపు చేయవచ్చు. అయితే ఆ తర్వాత నేను నా పాఠ్యాంశాన్ని పొందవలసి ఉంటుంది ప్రసంగం చేయడానికి. గమనించండి, గమనించండి, ఇది ఎంత మనోహరంగా ఉన్నదో. ఆహా, నేను దీనికి ఇష్టపడతాను. చివరికి ఫరో ఏమి చెప్పారు తెలుసా? వెళ్ళు అన్నాడు. మోషే స్వరం ద్వారా దేవుడు అతనిపైకి తెగులు పంపించినాడు. అతడు ప్రతిదానిని మొత్తాడు. అక్కడేమి చేయాలో అదంతా చేశాడు. అతడు ఆపాడు. మధ్యాహ్న వేళ, రుద్రగుంకు వేళ చేశాడు. ప్రతిదీ చేశాడు. దినాలను అంధకారం చేశాడు. కప్పలను, ఈగలను, పేలను ఇవన్నీ రప్పించాడు. అగ్ని, పొగను, కుటుంబాల పైకి మరణాన్ని రప్పించాడు. చివరికి వెళ్ళు, నీకు కలిగిందంతా తీసుకుని వెళ్ళిపో అని ఫరో చెప్పేంత వరకు అన్ని చేశాడు. ఆహా, దేవునికి స్తోత్రం కలిగింది కాక అతనితో ఏమి చేయాలో సాతానుకు అర్థం కాని చివరకు ఒక మనుషుడు దేవుని సేవిస్తున్నాడంటే నేనెంతో ఆనందిస్తున్నాను. అది అలాగే జరగాలి. అయ్యో, ఇక వెళ్ళు, అది ఎన్నడూ నేను పెడకూడదు అని సాతాను పలికే వరకు దేవునికి సంపూర్తిగా విధేయుడు కావాల్సినది. అది అలాగే జరగాలి. నిన్ను మనస్సుతో నీవు దాన్ని చేయి. గమనించు, దేవుడు మోషేను ఆదుకోలేకపోతే అతను నవ్వుల పాలైపోయేవాడు. అంటే దాన్ని నిరూపణ చేయడం కొరకై దేవుడు అక్కడే ఉన్నాడు. అతడేమి చెప్పాడో అది జరిగి ఉన్నది. అదో తన అధికార పీఠాన్ని హత్తుకొని ఉన్నాను. ఎందుకంటే అతడు బిషప్ తెలుసా? అతడు అక్కడే ఉండాలి. అతను తిరస్కరించలేదు, కాదు అని చెప్పలేదు. ఎందుకంటే అది ముందుగానే జరిగినది కనుక. గమనించు, దాన్ని అతను ఉపేక్షించలేదు. ఎందుచేతనంటే అది ముందుగానే సంభవించిన విషయం కనుక. అందుకని చిత్త చివరిగా అతను అన్నాడు, వెళ్ళో, ఇక నీ మాట నాకు అనవసరం. ఎక్కువంటే వెళ్ళిపో, నీది నీవు తీసుకుని వెళ్ళు. ఆహా, దేవుడు అతని కొరకు ఎంతో చేసిన తర్వాత, అద్భుత ఆశ్చర్య కాలను చూపించిన తర్వాత ఇక్కడ మోషేని ఇలాగా చూస్తున్నాం. ఇక 15 నిమిషాలు ఇక్కడ కేంద్రీకృతమై ఉందాం. చాలా జాగ్రత్తగా గమనించండి.
మోషే కమ్ టు దిస్ స్పాట్ వేర్ హి గాడ్ హాడ్ సెడ్ ఐ యామ్ విత్ యు.
నీ మాటలు నా మాటలు మోషే, నీకవి నిరూపించాను. ఈగల దేశంలో లేనప్పుడు, అది కాలము కానప్పుడు, ఈగల వచ్చునుగాక నీవు చెప్తే, ఈగల వచ్చినవి అది సృష్టి. దేవుడు తప్ప భూమిపైకి ఎవరు చీకటి కలుగు చేయగలరు? ఆయన చెప్పారు, చీకటి కలుగుగాకనిగా చీకటి కలిగినది, కప్పలు కలుగునుగాక నీవు చెప్పినచో చివరికవి ఫరో గృహంలోకి అతని పరిగణలోకి పెద్ద కుప్పలుగా చేరినవి.
నేను నీ ద్వారా మాట్లాడతాను, నా వాక్యం నీ పెదవుల ద్వారా సృష్టి చేస్తున్నది. నేను నిన్ను వాస్తవంగా ఫరో ఎదురు దేవుడిగా చేశాను. అవునండి, ఇక్కడ ఒక చిన్న చిక్కు ఎదురైంది, మోషే మొరబెడుతున్నాడు, ఇవన్నీ నేనే చేశాను. ఇక్కడైతే ఒక స్థలానికి వచ్చారు, నేనేమి చేయాలి? మీరు ఇక్కడ గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉన్నది, నేను ఇది ఇష్టపడుతున్నాను. గమనించండి, గమనించండి. బహుశా మనకి ఇక్కడ జాగ్రత్తగా చదివినట్లయితే, ఇలాగూ పిల్లలు భయభీతి చెందిన సమయం ఆరంభము కాగానే ఫరో తన విధి నిధంలో ఉండి వచ్చిన వారు చూశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా పరిపూర్ణంగానే నిర్వహించారు. వారు తమ ప్రయాణాన్ని ఆరంభించినట్లుగా చేశాడు. సంఘము కూడా ఏకమగుట ఆయన చేయుచున్నాడు. వారు బయటికి పిలువబడ్డారు. ప్రతి సంఘ శాఖల నుండి వారు బయటికి వచ్చారు. వారంతా ఏకమయ్యారు. మోషే వారి వెంట వెళ్లాడు, అన్నాడు, ప్రభువా నేనేమి చేయాలి అని. సరే నువ్వు వెళ్ళి చేయి, ఆయన చెప్పాడు. సరే ముందుకు వెళ్ళు మోషే, నీవు ఇది చేయడానికి పిలువబడ్డావు తెలుసా? సరే నువ్వు వెళ్ళి చెప్పు. అది అలాగే జరుగుతుంది. వెంటనే ఈగలు పట్టుకొచ్చినవి, దీనికై మాట్లాడు, అది అట్లాగే జరగలేదు. ఇది చేయి, అది ఉత్పన్నమైనది. ప్రతిదీ కూడా యెహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడైతే ఇబ్బందులు పడిపోయాడు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు నేను వారి ప్రయాణంలో సంసిద్ధమవుతపరిచాను. అందరూ బయటకు వచ్చారు. సంఘం సమకూర్చబడినది. నేను ప్రయాణానికి వారిని సమకూర్చగలిగిన మోషే, వారిని నడిపించు, వెళ్ళమని నీతో చెప్పాను. నేను కొద్దిసేపు కూర్చొని విషయాలు తీసుకుంటాను. ఓ ప్రభువా, ఇక్కడికి ఫరో వస్తున్నాడు, వచ్చి చూడు అని మోషే అంటున్నాడు. ఇంతమంది ప్రజల కోసం నేను ఏమి చేయాలి, నేనేమి చేయాలి? అటువైపు చూడు, అతడు కేవలం మానవ మాత్రుడు కదా, నేనేమి చేయాలి అని ఏడవటం మొదలు పెట్టాడు. ఇక్కడ మోషే యొక్క సంపూర్ణమైన విషయకరమైన మానవ నైజాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు దేవుడు నీ వెనకాలే ఉండి నిన్ను ముందుకు నెడతాడు. ఒక దానికై నీకు దేవుడు కావాలి. మనము చూడగలిగినంత చూచిన తర్వాత కూడా నీవు చేయడానికి ఇంకా దేవుడు నీకు కావాలి. గమనించారా? మోషే కొద్దిగా నిబ్బరపడి, దేవా నేను వెళ్లి నిన్నే అడుగుతాను, నీవేం చెప్తావో చూస్తాను. అదే నీవు చెప్పాలి. అవును సరేనా, నేను కూడా అది చెప్తాను. గమనించు, ఆ పని నిమిత్తమే దేవుడు అతను నిర్ణయించాడు. ఆ ఇతరులు ఉన్నాడని నిరూపించిన కొరకై. ఇక్కడైతే ఇతడు పరిస్థితులు తల మీదకి వచ్చినప్పుడు అరవడం మొదలు పెట్టాడు. నేనేమి చేయాలి ప్రభువా, నేనేమి చేయాలి? మీరు గుర్తించండి, ఇక్కడ ముందుగానే అతను ప్రవచించున్నాడు. ఈ దినమున నీవు చూస్తున్న ఐగుప్తులు మరి ఎన్నడూ చూడవు అని చెప్పాడు. మరి వెనువెంటనే దేవా మేమేమి చేయాలని మొరపెడుతున్నాడు. గమనించండి, అక్కడ అతను ప్రవచించే మంచి ఉద్యోగం చేసిన తర్వాత మీరు గమనించండి, ఏమి జరిగిపోతుందో వారికి తెలియజేశాడు. దేవుని యొక్క వాక్యం అతనిలో ఉండినట్లయితే అది అతనిలో ఉండేను. నాయనతో చెప్తున్నప్పుడు అది సహేతుకంగా నెరవేర్చవలసి ఉన్నది. అతను ఏమి చెప్తున్నాడో నెరవేర్చబడుతూనే ఉన్నది. మరి ఇక్కడైతే అతను మొదలుపెడుతున్నాడు, నేనేమి చేయాలి అని. ఓ అది మానవత్వం కాకపోతే, అది నేను కాకపోతే, అది నేను కాకపోతే నీవు చెప్పినది జరుగును, నీతో కూడా నేనున్నాను అనున్నది ఆయన ముందుగానే నెరవేర్చున్నాడు. ఇక్కడ ఒక క్షణంలో ఒక పరిస్థితి ఏర్పడింది. ప్రభువా నేనేమి చేయాలి, నేనేమి చేయాలి? ఓ ప్రభువా నీవెక్కడ ఉన్నావు, నీవు నా మొదలు వింటున్నావా, నేనేమి చేయాలి? ఆయనని ముందుగానే అభిషేకించున్నాడు, రుజువుపరిచున్నాడు, ప్రతి కార్యమతని ఎందు ప్రత్యక్షపరచపరిచున్నాడు. మరి ఇక్కడైతే ఓ నా దేవా నిండు ఆవేదన, మరుడికి శాంతి కావాలి, దేవుడే చొరవ చేసుకోవాలి. అయినప్పటికీ ఈ ఉద్యోగం కొరకే దేవుడు అతను అభిషేకించినట్లు తెలుసు. దేవుడు అతని యొక్క వాదనను సుస్పష్టంగా రుజువుపరిచాడు. ప్రజలు విడుదల చెందడానికి తరుణం అదే. దేవుడు ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా వారందరూ ఒక సమూహంగా వెలుపడికి తీశాడు. నీవు అర్థం చేసుకుంటున్నావా? ఆయన బాధ్యతలు రుజువు పరుస్తూ వారందరినీ ఒక సమూహంగా పొందుపరిచాడు. లేఖనం అలా తెలియజేస్తున్నది. ఇదిగో ఇక్కడ సూచన ఉన్నది, ఇక్కడ సాక్ష్యాధారం ఉన్నది, ఆయన చెప్పిన దానికి రుజువు అయినది. ఆ పిదప అతని వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. అతనేమి పలికాడు? దేవుడు అతన్ని ఘనపరిచాడు, చివరికి సృష్టి చేసి ఈగలను రప్పించాడు, కార్యాలను ప్రత్యక్షపరిచాడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాని అంతటిని చేశాడు. ఇలాగూ సెలవుచున్నారు దాని కొరకు అతడు ఎదురు చూడ అపేక్షించాడు. గమనించారా? అతను పిలుపు యొక్క రుజువు యెహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు అని అతడు ఎరుగవలసి ఉండేను. యెహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు, దాని కొరకే అతడు నిర్ణయించబడిన వాడున్నదే అతని ఉద్యోగం. అది గ్రహిస్తున్నారా? యెహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు అని దానిపై అతడు ఎందుకు వేచి ఉండాలి? యెహోవా నేనేమి చేయాలి?
అతడు అదే కోరుతున్నాడు. ఈ ప్రజలు లేనింత వరకు తోడుకొని వచ్చాను, ఇక్కడ పరిస్థితులు ఇలాగున్నవి, పగ వచ్చేస్తున్నాడు, వారంతా చనిపోబోతున్నారు, నేనేమి చేయాలి, నేనేమి చేయాలి, వారేమి చేయబోతున్నారు దాని అతను ముందుగానే తెలియపరిచాడు. ఏమి కాబోతూ ఉన్నదో దాన్ని ముందుగానే అతను చెప్పి ఉన్నాడు. ఆయనకి తోడుకొని వచ్చి దేశం యొక్క అంతిమ స్థితి ఏమిటో తెలియచేశాడు. నేను గ్రహిస్తున్నా అనుకుంటాను, అవశ్యం ముందుగానే తెలియచేస్తాడు. మరి మీరెన్నడూ దానిని చూడరు. దేవుడు వారిని నాశనం చేయబోతున్నాడని ఎంతో కాలం మిమ్మల్ని వారు పరిహసం చేశారు. దేవుడు వారిని నాశనం చేస్తాడు. వారికి ఏమి జరగనే ఉన్నదో దాని అతను తెలియచేస్తున్నాడు. ప్రభువా, అతడు బహిర్గతమవుతున్న మానవ స్వభావాన్ని చూడండి. చూశారా నేనేమి చేయాలి? యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నది నేను ఎదురు చూస్తాను. అవునండి, ప్రభు ఎవరు సెలవిస్తాడో దానికై చూస్తాను, ఆ తర్వాత చేస్తాను. ఏసేపు నిదిగిన ఒక రాజు పరిపాలన జ్ఞాపకం ఉంచుకోనండి. అది అదే కాలము తెలుసా? గమనించారా? ఔషధే సమయంలో లేచి ఆ రాజ్య అంతాన్ని ప్రకటించాడు. ఇక్కడైతే అటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు. నేనేమి చేయాలి, నేనేమి చేయాలని కేకలు వేస్తున్నారు. ఇక్కడ చూసారా, అది మానవ నైజము కాదా? అది కేవలము మానవ స్వభావము కదా? నేనేమి చేయాలి? అతను ముందుగానే ప్రవచించాడు. అతను చెప్పిన దానంతటిని దేవుడు గౌరవపరిచాడు. ఆ విధి నిర్వహణ కోసమే అతడు పిలువబడ్డాడు. నేనేమి చేయాలని అతను ఎందుకు చెప్పాల్సి ఉంటుంది? అతనికేమైనా అవసరం ఉండొచ్చో దాని గురించి పలకడం అది వ్యక్తిగతమవుతుంది. దేవుడు మోషేకు దయచేసిన విశ్వాసమనే వరాన్ని అతను కార్యరూపము చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దాన్ని రుజువు చేశాడు, అది సత్యము కనుక మోషేతో దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకోవాలని దేవుడు కోరిక ఉన్నది. అతను ఎక్కడ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను కేవలం పసిబాలుడును, నేనిప్పుడు ఏమి చేయాలో తెలియచేయి. నేనిప్పుడు వెళ్లి ఇది చేస్తాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనుకున్నది కనుక. సహోదరా, అది యెహోవా సెలవిచ్చుచున్నాడు అదేనా? అవును అవును సహోదరా మోషే, అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనేది. ఆహా, మనం అది పొందబోతున్నాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అది జరిగి ఉన్నది. ఏ ఒక్కసారి కూడా అది అపజయం పొందలేదు, ఏ నాడు ఓటమి పొందలేదు. మరి ఇక్కడైతే పరిస్థితులు మరలా ఎదురైనవి. ఇక్కడ ఆయన అతని ప్రయాణంలో ఉంచాడు. సంఘం ముందుగానే పిలువబడి ఉన్నది. వారు ప్రయాణంలో ఉన్నారు, ముందుకు కదలి వెళ్తున్నారు. ప్రభువా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఏనా, నేనేమి చేయాలి అని మోషే మొరపెడుతున్నాడు. సరే, దేవుడు తనలో ఉంచిన ప్రత్యక్షంగా తనలో ప్రత్యక్షపరిచిన వరంపై మోషే విశ్వాసం ఉంచాలని దేవుడి యొక్క అభిష్టమై ఉన్నది. వాక్యాన్ని బట్టి, జరుగుడని చెప్పిన కార్యాలను బట్టి దేవుడు ముందుగానే మోషేకు ప్రజలకు రుజువు చేసి ఉన్నాడు. బహుశంగా మరెందరి కూడా చింత చెందకుండా సుస్పష్టంగా రుజువు చేయబడినది. గ్రహించున్నారా? ముందుగానే సరళత జరిగినది కనుక మరి దేని గురించి కూడా అతను ఆలోచించే అవసరం లేదు. ఇది ముందుగానే చేసి ఉన్నాడు. తాను పలుగుడు వల్ల ఈగలు తేలు పుట్టుకొచ్చినవి, దేవుడి వాక్య మతంలో ఉన్నదని కార్యాల వల్ల రుజువుపరచబడినది. సాక్షాత్తు పరిస్థితులు తల ఎదుటే ఉన్నప్పుడు నేనేమి చేయాలని అడుగుతున్నాడు. గ్రహించారా? అయ్యయ్యో, ఇలాంటి కార్యాలు మనకు పరస్థమవుతున్నప్పు అని అనుకుంటాను. మనం ఎక్కడ ఉన్నామో చూద్దాం. గమనించండి, అదేదో పెద్ద విషయాన్ని దృష్టిలో నీవు తలంచవద్దు. భవిష్యత్తు యొక్క బలహీనతలు తెలియచెప్పుడా ఆలోచించి మన వైపు చూడు. ఇక్కడ ఇదిగో అంత నిలబడి ఉన్నాడు. గమనించు, అదే సంభవించుటకు అదే తరుణమని అదే దినమని లేఖనాలు బోధించుని ఎరిగిన వాడై, దేవుడు అగ్ని స్తంభములో తనను సంధించి ఉన్నాడని ఎరిగిన వాడై, ఈ మేఘ స్తంభం ప్రజల ముందరనే నడుస్తూ ఈ అద్భుతాలను జరుగుతూనే ఉన్నది. అతను చెప్పేదంతా నెరవేరుతూనే ఉన్నది. చివరికి జీవులు ప్రాణులు సృష్టికరమైనవి కూడా దేవుడు చేయగలి కార్యాలనే చేయగలుగుతూ అతని స్వరము దేవుని స్వరముగా చూయించాడు. ఇక్కడైతే తాను వాగ్దాన విడుదల చేసి వాగ్దాన భూమికి నడిపిస్తున్న ప్రజల పరిస్థితుల యందు అక్కడ నేనేమి చేయాలని నిలబడి కేకలు వేస్తున్నాడు. అదే మానవుడు సహాయ అభ్యర్థన. ఒకప్పుడు సహోదరుడు రాయిస్ లాటనాతో అన్నట్టు, ఇప్పుడు అతను తలుపు ఆవల కూర్చొని ఉంటాడు, ఎవరో ఏదో నాకు చేస్తున్నాడని అనుకున్నాడు. నేను అన్నాను, సరే నేను ఇది చేశాను, ఇప్పుడు అది ఇదే. అతను అన్నాడు, సహోదర అబ్రహాం, ఈ రోజు వారిని భుజస్కంధంపై అనుకునివు, రేపు వారిని ఒక సమూహంగా చేయి అని అన్నాడు. అదే మానవ మార్గ నైజాలు. ఈ రోజు నీ భుజాలపై ఆధారపడి నీకు రేపు వారిని ఒక మూటగా తయారు చేయవచ్చు. అదే ఇది, అదే మోషే చేస్తున్న పని. దేవుడితో అభిషేకించి దాన్ని చేయుడు కనుక అతన్ని నిరూపించిన తర్వాత దేవుడు అతన్ని మూటగెత్త కోరాడు. మోషే, ఒక్క మాట చెప్పు అని ప్రజలు చెప్పవలసి ఉండను. నీవక్కడ చేసినది నేను చూశాను. దేవుడు నిన్నక్కడ గడపరిచాడు. ఆ రోజు మనిషివి నీవు. అమేన్. గమనించాలా? చేయ్. అమేన్.
అతను దాన్ని ఎరగవలసినది అయితే ఎరగలేదు. సరే, ఆ రోజు ఎలాగున్నదో ఈ రోజు అంటే మనం తెలుసుకుందాం. అందుచేత అతడు చెప్పాడు, దేవుడు దానితో పరిసమాప్తి చేయవలసి ఉన్నది. దాని గురించి దేవుడు విసుగు చెంది ఉండాలి. దాని గురించి మొదలెడుతున్నావు అని అన్నారు ఆయన. ముందుగానే నా గురుతులు రుజువుపరచలేదా? ఆ పని కొరకే నేను పంపిన్నానని చెప్పలేదా? ఇది నీవు చేయి అని నీకు చెప్పలేదా? ఇది నీకు చేస్తానని నీకు వాగ్దానము చేయలేదా? నీ నోటికి తోడుగా ఉంటానని వాగ్దానము చేయలేదా? నేను నీ ద్వారా మాట్లాడాను, నేను ఇది చేశాను, నీకు అద్భుత కార్యాలను చూపించాను, నేను నీకు అది వాగ్దానము చేయలేదా? నీ చుట్టూరా ఉన్న శత్రు నిర్మూలన చేసి ఉన్నది ఉన్నట్లుగా చేయలేదా? మరి ఇక్కడ సముద్రం నిలబడి విధి నిర్వహణలో ఉన్నవాడవై నీవు చేయమని చెప్తే బిందెలొచ్చి నాకు కేకలు వేస్తున్నావు. నీవు నన్ను నమ్మడం లేదా? నీవిని చేతి కొరకే నిన్ను పంపిన నన్ను చూడడం లేదా? అది మానవుడు కాకపోయినట్లయితే అయ్యో. అందువల్ల ఆయన దాని గుర్చి బాగా విసుగు చెంది ఉండవచ్చు. ఆయన అన్నాడు, అది నీకు అవసరమని నీకు తెలుసు. వర్ధానికి నీవు వారిని తీసుకుని వెళ్తున్నట్లయితే అది వాస్తవమే. నేను ఇక్కడ మూలన కొలబడ్డా. నేను చేయవలసింది ఇంకొకటి లేదు. అందువలన అవసరం ఉన్నది. నేను నాకు మొదలుపెట్టిన అర్థమేంటి? నీవు దేని కొడుకున్నావు చూస్తున్నావు? దేని కొడుకు నీవు నాకు మొదలుపెడుతున్నావు? ప్రజల మధ్య నేను దాన్ని రుజువు చేయలేదా? నీ ఎల్లలో దాన్ని నిరూపించడం చేయలేదా? నేను దాన్ని పిలుచుండలేదా? అది వాక్య సంబంధమైనది కాదా? ఆ దేశంలోకి ఈ ప్రజలను తీసుకుని వెళ్తానని నేను వాగ్దానం చేయలేదా? నేను చేస్తానని నీకు తెలుసు చెప్పలేదా? నేను పిలిచి నీకు పంపుతున్నానని అది నీవు కాదు నేనే చేస్తానని చెప్పలేదా? నేను ఇక ముందుగా వెళ్లి నీ పదవులకు తోడయుండి నీవు చెప్పిందానంటే ప్రత్యక్షంగా రుజువు చేశాను. నేను ఇది చేయలేదా? అయితే ఏదైనా చిన్న విషయం సంభవించినప్పుడు చిన్న పిల్లవాడిగా ప్రవర్తిస్తానేంటి? నీవు మగధుడి వలె చేయాలి. ప్రజలతో మాట్లాడు. ఆమేన్. ముందుకు సాగిపో. ఆమేన్. అక్కడేది ఉన్నావు మొదలుపెట్టవద్దు. మాట్లాడు. ఆమేన్. ఆహా, నేను అది ఇష్టపడతాను. దేని కొరకు నీవు నాకు మొదలుపెడుతున్నావు? కేవలం ప్రజలతో మాట్లాడు. నీ గురి కొరిక ముందుకు సాగిపో. అది ఏమైనప్పటికీ, అది వ్యాధి అయినప్పటికీ, మరేదైనప్పటికీ, అది మృతులు లేపడియా, అది ఏమైనప్పటికీ మాట్లాడు. నేను దాన్ని రుజువు చేశాను. ప్రజలతో మాట్లాడు. ఆహా, ఎటువంటి పాఠ్యాంశము? ఆహా, ఎటువంటి పాఠ్యభాగము? ఈ ప్రయాణ దశలో మనం ఎక్కడ నిలబడి ఉన్నాము? మనం ఎక్కడ ఉన్నామో చూడు. మూడవ లాగుడు వద్ద, థర్డ్ పుల్, యుద్ధ పోటీ వద్ద. అవునండి, గమనించు. ప్రభు రాకడ యొక్క తలుపు పక్కనే మనం ఉన్నాము. ఆ ఉద్యోగము కొరకే అతను అభిషేకించబడి ఉన్నప్పటికీ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని దానిపై కనిపెడుతున్నాడు. దేవుడి కది చాలు. ఆయన అన్నారు, నీవిక మొరబెట్టవద్దు, మాట్లాడు, నేనే నిన్ను పంపిస్తని అని అన్నాడు.
హో దేవా, ఈ ప్రాతకాల సంఘం యొక్క విధి ఏంటి? అగ్ని స్తంభముతోనూ అద్భుత కార్యాలతోనూ సంపూర్ణమైన దేవుని దర్శనముతో సమస్తమైన ఉన్నది అని అలా సంభవిస్తున్నది. ఆయన చెప్పారు, ప్రపంచమే స్థితిలో ఉన్నది, దేశం నాలుగు స్థితిలో ఉన్నది, స్త్రీ స్థితిలో ఉన్నారు, పురుషుల స్థితిలో ఉన్నారు, సంఘమే స్థితిలో ఉన్నది, రాతి వస్తువు కూడా పంచభూతాల పరిస్థితులు, పురుషులు ఆకాశం ఎదుర్కొన్న అనుశక్తులు, ఆకాశమైనవి మాత్రమైన అన్నివి కూడా సముద్రంగుడా తుఫానులను, మానవ హృదయములు భయాందోళనలు, భీతి గుండెలు నింపచేసే కాలము, రాజ్యముల మధ్య విభేదము, సంఘం పడిపోవుట, అన్నికాలండి కంటే పైగా హెచ్చించుకున్న వాడై, పాపపురుషుడు ప్రహరిపోవుట, అతను దేవుని ఆలయంలో కూర్చున్న వాడై, తను తాను కనబరుచుకుంటూ దేవుడు నిలబడుతున్నాడు. అయ్యో, అయ్యో, ఈ దేశానికి వచ్చాడు. ఎలా ఏకమవుతారో అలా అందరూ ఏకమయ్యారు. సరిగ్గా అలా అన్ని కూడా వ్యభిచార వృత్తియే. ఏంటది? స్త్రీలకు వెంట్రుకలు కత్తిరించుకోవట అని చెప్పకపోవట, పొట్టి భత్యాలు ధరించుకోమని బోధించుడా, అది చేయి ఇది చేయి అని పురుషులకు నేర్పుట, వారి బోధకులు సోషల్ గాస్పల్, సాంఘిక సంక్షేమ బోధులు ఇంకేమో చేస్తున్నా. నీకు కనిపించడం లేదా? వాక్యాన్ని దేవుడు మన కొరకు పంపాడు. కలగలపల బోధలతో సమ్మేతము కాని బంధాలు తగించని నిజమైన వాక్యాన్ని పంపాడు. అనుగ్రహించాడు. 30 సంవత్సరాల నుండి అది మన మధ్య ఉంటున్నది. ఏది ప్రకటన చేశారు, ఏది ప్రబోధించారు అది సరిగ్గా ఆయన చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. ఎదరితో మాట్లాడదాం, ముందుకు సాగిపోదాం. ఆమేన్. మనకు ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది, అదే మహిమ. దాని కొరకే సాగిపోదాం. మనం వర్ధాదేశ వైపు పయనిస్తున్నాం. నమ్మవారికి సమస్తమును సాధ్యమే. ప్రజలతో మాట్లాడు. నేను నిరూపణ చేయలేదా? నా రూపమును అవతరమైన వాటిని తెలియచేయలేదా? నేను నీతో కూడా ఉన్నానని నీకు చేయడానికి సమస్తమును చేయలేదా? కొన్ని వారాలకు పూర్వమే పత్రికలు దాన్ని కూర్పు చేయలేదా? 3 మాసాలకు ముందే ఇక్కడ ప్రసంగ వేదిక దగ్గర నువ్వు చెప్పినప్పుడు అది జరిగి ప్రత్యక్షుడు కాలేదా? చివరికి శాస్త్రము కూడా దాని గురించి తెలుసుకున్నది. నేను చేసిన సమస్తమే దాని కొరకు. అయితే ఇంకా నీవు ఎదురు చూస్తూనే ఉన్నావు. ప్రజలతో మాట్లాడు. నీ గురి వద్దకే సాగిపో. ఆమేన్. నాతాను దావీదుతో చెప్పలేదా? ఒకనొకడు ప్రవక్త అయిన నాతాను అభిషేకితమే రాదైన దావీదుతో ఇలా చెప్పాడు, నీ హృదయంలో ఉన్నదంతా చేయి. ఎందుచేతనేగా దేవుడు నీకు తోడయున్నాడు. నీ హృదయమున్నదంతా చేయి, దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పాడు. దేవుడి కొరకు, ఆయన ప్రజల కొరకు, దేశాన్ని స్వాధీనపరచుకుంటూ యెహోషువ అభిషేకించబడ్డాడు. ఆ దినంలోని సమయం కొద్దిగా ఉన్నది. అభిషేకించబడి ఆజ్ఞ పొంది ఆ పని నిర్వర్తించడానికి అతనికి చాలా సమయం అవసరమైనది. యెహోషువ అభిషేకించబడిన వాడైన వాడు మోషేతో ఉన్న రీతిగా నీతో కూడా నేనుంటానని దేవతంతో చెప్పి ఉన్నాడు. ఆమేన్. ఆ దేశాన్ని వారికి నేను ఇవ్వబోతున్నాను. ఎక్కడికి వెళ్ళి అమాలేకీలను సమూల నాశనము చేయాలి. ఫిలిస్తీన్లను, హరిజ్జీలను మొదలగ వారందరినీ నాశనము చేయాలి. నేను నీతో కూడా ఉన్నాను. నీవు బ్రతుకాలమంతా ఏ మనిషిడు నీ ఎదురు నిలవలేడు. ఎవరు నిన్ను ఎదిరించలేరు, భీతి చేయలేదు. వెళ్ళవు. అక్కడ తన కత్తి వల నుండి బయటికి లాగి నన్ను వెంబడించి ఉన్నాడు. అక్కడికి చేరాడు, అక్కడ యుద్ధాన్ని ప్రారంభించాడు. ఏంటది? కత్తిని ఓడగొట్టాడు. వారంతా అక్కడ కొద్ది మందిగా ఉన్నారు, ఇక్కడ కొద్ది మందిగా ఉన్నారు. రాత్రి వచ్చేసినట్లయితే వారంతా ఏకమై ఒక సైన్య సమూహంగా తయారై బలమైన శత్రు సమూహమై అతని మీదకి వస్తారు. సూర్యాస్తమయం కావస్తున్నది, అతనికి చాలా వెలుతురు కావాలి. సూర్యుడు కృంగిపోబోతున్నాడు. అతని ముఖాల నిలబడి నేనేమి చేయను చెప్పలేదు. అతడు మాట్లాడాడు. అతనికి ఒక అవసరం ఉన్నది. సూర్యుడా నిలువని చెప్పాడు. దేని కొరకు అతను మొరపెట్టలేదు. సూర్యుడా నిలువని ఆజ్ఞాపించాడు. దీని విషయమే నాకు కొద్ది ఉన్నది. నేను ప్రభు దాసుడై ఉన్నాను. ఈ విధుల కోసమే నేను అభిషేకించబడుతుంది. నాకు ఒక అవసరం ఉన్నది. నేనెక్కడ వెలిగిపోవడానికి వీల్లేదు. మరియు చంద్రుడా నీవెక్కడ ఉన్నావు అక్కడే ఆగు. అతను యుద్ధము చేయ వరకు అనంత సమూల ధ్వంసము అదు వరకు. సూర్యుడికి భీతి చూపాడు. పొర్ర పెట్టట్లేదు, అక్కడ కాల్పించట్లేదు. సూర్యునితో మాట్లాడినాడు. ఇలా అన్నాడు, చంద్రుడా నీవు నిలబడు, ఆగు. చంద్రుడా నేనెక్కడ ఉన్నావో అక్కడే ఆగు. ప్రభువా నేనేమి చేయను, ఇంకొంచెం వెలుతురు ప్రసాదించు అని అతని కేకల వేయలేదు. వెలుతురు అతనికి కావాలి. అందుచేత అతడు ఆజ్ఞాపించాడు. సూర్యుడు అతనికి విధేయత అయ్యాడు. ఆహా, సూర్యుని నిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. సంసోను అభిషేకించబడిన పొందినవాడే. దేవుని వల్ల నిర్ణయించబడినవాడు. బలమైన వరాన్ని పొంది ఉన్నాడు. ఫిలిస్తీన్ దేశాన్ని నాశనం చేయు నియమించబడినవాడు. అభిషేకం పొందినవాడు. దేవుని చేత అభిషేకించబడి ఫిలిస్తీన్ నాశనం చేయడం కనుకై భూమిపై జన్మెత్తినప్పుడు ఒక దిన ముందు పొలంలో పట్టుబడ్డాడు. చేతిలో బల్యము గాని లేదు, బాహు గాని లేదు. యుద్ధంలో 1000 మంది ఫిలిస్తీన్లు ఒక్కసారిగా అతని మీద పడ్డారు. అలాగే అతడు వంగి, ప్రభువా నేను నీ దర్శనం కొరకు కనిపెడుతున్నాను అని అన్నాడా? ప్రభువా నేనేమి చేయాలి, నేనేమి చేయాలి, నన్ను నడిపించు అని అడిగాడా? అతనికి అవసరం ఉన్నదానికి తెలుసు. ఒక గాడే దవడ తప్ప మరేది కనిపించడం లేదు. ఆ 1000 మంది ఫిలిస్తీన్లు అతడు చాలా బాగాడు. ఆమేన్. ఎన్నడూ కూడా దేవునికి ప్రార్థన చేయలేదు. అతను అభిషేకించబడిన వరాన్ని అతను వినియోగించుకున్నాడు. ఆ పని కొరకే అతను పంపబడ్డాడని అతనికి తెలుసు. అందుకొరకే జన్మించాడని అతనికి తెలుసు. శరీరం ద్వారా అతను అభిషేకించబడ్డాడని తెలుసు. 1000 మంది ఫిలిస్తీన్లు అతను చంపాడు. అతను దేవునికి మొదపెట్టలేదు. అతన్ని దేవుడు నిర్ణయించి రుజువుపరిచాడు. అతను చేసినది ఇతడు పనుల ద్వారా ఫిలిస్తీన్ నాశనం చేయడానికి అభిషేకించబడి రుజువు చేయబడిన దేవుని సేవకుడు అతడు. అతడు అది చేశాడు.
పరిస్థితులు ఎలాంటి విన్నప్పటికీ అనవసరం. అతను చేశాడు, ఎన్నడూ అడగలేదు. అది అతని యొక్క ఉద్యోగం. దేవుడు ద్వారా నిర్వహణ చేస్తున్నాడు. ఆ గాడిని గమనపుచ్చుకొని క్రీస్తులు చప్పుడు కొరకే బయలుదేరాడు. ఇలాగూ ఎందుచేత ఒకటిన్నర అంగుళాల లావుగల ఆ ఒక్క నమిలే వస్తువు లక్షల లక్షల ముక్కలుగా తయారైనది. అతను వేల మందిని గాయపరిచి వాళ్ళు చంపివేశాడు. అయినను అది అతని చేతిలోనే మిగిలి ఉన్నది. ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఏ విధంగా అరుపులు కేకలు వేయలేదు. మాట్లాడాడు, వారిని ధ్వంసం చేశాడు. ఆహా, ఫిలిస్తీన్ పట్టుకో ప్రభువా, ఫిలిస్తీన్ పట్టుకోరా ప్రభువా. ఇది చేయడానికే నేను పంపినవని నాకు తెలుసు. అవును ప్రభువా, ఈ ఫిలిస్తీన్ జనాంగాన్ని నాశనం చేయడానికే నేను పంపావని నాకు తెలుసు. ఇదిగో ఇక్కడ వేల మంది నా చుట్టూ మృగి ఉన్నారు. నా దగ్గర ఏ వస్తువు లేదు. ఏమో, నేనిప్పుడు ఏమి చేయబోతున్నాను ప్రభువా? ఆహా, అతనికి ఏదాది చీత లేదు. ఆ పని కొరకే అతను అభిషేకించబడ్డాడు కనుక నీకు ఏది కూడా హాని చేయలేదు, ఎటువంటిది కూడా. హల్లెలూయా. అతని వద్ద ఏమన్నదో అదే తీసుకున్నాడు, వారిని బాధాడు. అవును, అతని శత్రువులు అతని చుట్టూ కట్టుగట్టిలా అంటున్నారు. కోడల మధ్య ఇప్పుడు అతను మనకు దొరికాడు దొరికాడు అంటున్నారు. ఈ స్త్రీతో ఇప్పుడే లోపల ఉన్నాడు. మనకిప్పుడు తలుపులు వేద్దాం, చుట్టుపక్కల బయటికి వెళ్ళలేదు, మనకు దొరికిపోయాడు. ఓ ప్రభువా, వారంతా కూడా వారి సంఘ శాఖలనే కంచె నా చుట్టూ వేశారు అని సంశోధన మొరపెట్టలేదు. నేను ఇప్పుడేమి చేయాలి? నేను వారితో కలిసిపోయాను, నేను ఇప్పుడేమి చేయాలి? అతను ఎప్పుడు కూడా అలా చేయలేదు. ముందుకు అడుగు వేశాడు, వారాన్ని లాగి వేశాడు, భుజాల భయపెట్టుకుని బయటికి నడిచిపోయాడు. అమేన్. ఆ ఉద్యోగం కొరకే అతను నిర్ణయించబడ్డాడు. దేవుడి చేత అతను పిలవండేవాడు. అతనేమి కంచె వేయలేకపోయినవి లేదండి. నిస్సహనంగా తనతో వాకిల్ని కూడా ఎత్తుకుని పోయాడు. దాని గురించి ప్రార్థన చేయలేదు. అది చేయనా బుద్ధ అని దేవుని అడగలేదు. అది విధి నిర్వాహక సమయము. అమేన్, అమేన్, అమేన్. సాక్షాత్తు విధి నిర్వాహక సమయం అది. ఎందుకు మొదపెడతావు? మాట్లాడు, సాగిపో. అమేన్, మొదపెట్టుకు, మాట్లాడు. అతను కేవలం ఏడుపుతోనూ అయోమయ స్థితితోనూ ఉండిపోయి నోటిలో ఉండి మాట రాని స్థితిలో లేడు. తనకెదురొచ్చిన ఎలాంటి ఫిలిస్తీనా ఛేదించగల బలమనే వరము చేత అతడు అభిషేకించబడ్డాడని అతనికి తెలుసు. అమ్మేన్, మనకైతే అది తెలియదు. గమనించారా, నోటిలో పాల సీసా పెట్టుకున్న పసివారము మనము. అది అతనికి తెలుసు. ఆ పని కొరికే దేవుడు అతన్ని లేపి ఉన్నాడని అతనికి తెలుసు. అతని జీవిత కాలమంతట్లో కూడా అతనికి ఎదురైనటువంటి మరి ఏది నిలవలేదు. అతని మరొకటి నాశనం చేయలేదు. మోసవలే ఆ పని నిమిత్తమే అతను పుట్టి ఉన్నాడు. మరేది ఇక అతని ఆపు చేయలేదు. ఏ అమాలేకుడు కానీ మరెవరో కానీ నిలుపు చేయలేదు. వాగ్దాన దేశ మండలి రహదారిపైనే అతను ఉన్నాడు. సంసోనికైతే అతను దానిపైనే ఉన్నాడని అతనికి తెలుసు. దేశాన్ని హస్తగతం చేసుకుంటాడని యెహోషువాకు తెలుసు. అతడు నిరూపింపబడినవాడు. దేవుని వాక్యము అది వాగ్దానము చేసినది, పరిశుద్ధాత్మదాన్ని రుజువుపరుస్తున్నది. అతడు తన మార్గం అందే ఉన్నాడు కనుక మరొకరి తన మార్గానికి అడ్డు రాలేదు. లేదండి, దేవునితో కలిసి విధి నిర్వహణలో తాను ఉన్నప్పుడు అతని మార్గానికి ఏది అడ్డు రాలేదు. అందుచేత అతను మామూలుగానే వాక్యాలను పైకెత్తి అతని భుజాల వైపెట్టుకుని అది 4-5 టన్నుల బరువు ఉంటుంది కొండ శిఖరాన్ని వాటికి తీసుకుని వెళ్లి వాటి మీద కూర్చున్నాడు. మార్గానికి ఏది అడ్డు రాలేదు. దేవుని దగ్గర నుండి అభిషేకించబడిన వరాన్ని అతని కలిగి ఉన్నాడు. ప్రభువా, నేనేమి చేయాలి ఇప్పుడు అని అతని కేకల వేయట్లేదు. దాని చేయడు కొరకు అతను అభిషేకించబడ్డాడు. అదే యెహోవాయిలాగూ సెలవిస్తున్నాడు ఏ ఉన్నది. వాటి నుండి తొలగిపో. హల్లెలూయా. వాటి నుండి తొలగిపో. ఆ పని కొరకే నేను నిన్ను పుట్టించున్నాను. ఆమేన్. ప్రభువా, నేనేమి చేయాలి? ఏదో సముద్రం దగ్గర నేను ఏమి చేయాలి? ఇక్కడ ఒక సూచనగా నీకు ఒక పర్వతాన్ని ఇచ్చాను, నీకు చెప్పలేదా? ఆ పర్వతానికే నీవు తిరిగి వస్తున్నావు. ఆ దేశానికి ప్రజలు నీవు తీసుకుని వెళ్తున్నావు. ఆ పని కొరకే నేను నిన్ను పిలవలేదా? మార్గమందు అడ్డు వచ్చిందని ఎందుకు నీవు భయపడతావు? వస్తాడు, సాగిపో. ఆమేన్, ఆమేన్. ఈ పని కొరకే నేను నిన్ను పిలిచాను. దావీదు అభిషేకించబడిన వాడు, అతనికి తెలుసు. మంచి వెలుకాని వాడు కూడా, అతను నిరూపించబడ్డాడు. అతను మంచి వెలుకాడు కూడా, వారికి తెలుసు. దావీదు అభిషేకించబడిన వాడు, అది అతనికి తెలుసు. గొల్యాతీదులుగా అతను నిలబడినప్పుడు, ఓ ప్రభువా, నేను ఇప్పుడు ఏమి చేయను? అతను ఎన్నడూ కూడా అని కేకలు వేయలేదే. అగో, గత కాలంలో నీవు నాకు చేసింది నాకు తెలుసు. ఎలుగుబడిని చంపడానికి నీవు నన్ను అంగీకరించావు, సింహాన్ని ఛేదించడానికి నీవు నాకు అనుమతించావు. అదిగో అక్కడున్న గొల్యాతు విషయం ఏంటి? అతను అలా చేయలేదు, కేవలం మాట్లాడాడు. అతను చెప్పింది ఏంటి? వాటిలో ఒకదాని వలే నీవు ముందుకు కాక. మాట్లాడాడు, ముందుకు సాగాడు.
అతడు ప్రార్థన కూడా చేయలేదు, ఏదైనా అర్పణ అర్పణ చేయలేదు. అతడు అభిషేకించబడిన అతనికి తెలుసు. అతడు అభిషేకించబడిన వాడే ఉన్నాడు. ఆ వడిసలే ఆ నిజాన్ని నిరూపణ చేసినది. అతని అభిషేకం నందు అతనికి విశ్వాసం ఉన్నది. ఎబ్బకొండకై మిగిలిన శిరస్థానంలోని మధ్యభాగాన్ని ఆ రాయి నేరుగా వెళ్లి సంధించగలని విశ్వాసం అతనికి ఉన్నది. అతను మంచి విలుకాడు అని అతనికి తెలియను. ఆమెన్. దేవుడు తన్ని అలాగూ చేశాడని అతనికి తెలియను. ఆమెన్. సుమ్మాని చంపాడని మరియు ఇరుగుమని చంపాడని అతనికి తెలుసు. అయితే అది భూసంబంధమైన తల్లి స్వాస్థ్యం. ఇక్కడైతే పరలోకపు తల్లి స్వాస్థ్యం ఉన్నది. ఆమెన్. ఏమి చేయలేదు ప్రభువా అని అతను కృంగిపోలేదు. నిన్ను ఎలుగు వంటి సింహం వలె అవుగాక నేను కష్టాల్ అని మాట్లాడు చెప్పాను. ప్రభుకు మహిమే కలుగును గాక. అవునండి, అలా మాట్లాడు ముందుకు అడుగు వేశాడు. గొల్లియాతు ఎదుర్కొన్నాడు. అతని ఆకారం ఎరిగినప్పటికీ అతను చిన్నవాడు, ఎర్రనేవాడు తెలుసా. పెద్దవాడు కాదు, చూడటానికి అందమైన వాడు కాదు, చిన్నవాడు. అశుద్ధ గ్రంథం ఎర్రనేవాడని. అతని ఎత్తు కాదు, చెప్పుకునే శక్తి కాదు, అది తెలిసినది. ఇది తెలుసా బిషప్ ఏమి చెప్పడో తెలుసా. ఇదిగో అబ్బాయి, ఇది చూడు, అతను పెద్ద వేదాంత సుమా అని అన్నాడు. చూడు, అతను పెద్ద మల్లయోధుడు, యుద్ధ శాలిగానే అతను జన్మించాడు. బాల్యం నుండి అతను యుద్ధవీరుడు. అతనితో నీకు పోటీ కాదు. మరి అతని అన్నలు ఇలాగన్నారు, అహంకారి, అదేంటి కార్యం చేయకుండా వచ్చేసాయి ఇంటికి వెళ్ళావు. అలాంటి అతన్ని భీతి కలిగ చేయలేదు. ఎందుకని అతడు అభిషేకించబడేవాడు. అతను ఎదిగున్నాడు కనుక సింహము భార్యని నన్ను విమోచించిన దేవుడు, ఎనుగమైన పంచా నుండి నన్ను విముక్తి కలుగు చేసిన దేవుడు, చేతిలో ఉండి నన్ను విడిపించడానికి ఎంతో బలవంతుడు ఆయన. ఎందుకో నేను వస్తున్నాను, ఇశ్రాయేలీయుల దేవుడు ప్రభు నన్ను ఎదుర్కొంటున్నాను. ఆమేన్. రాత్రి ప్రారంభించలేదు, ముందుగానే ప్రార్థించాడు. జగత్తుకు పునాది వేయకునిపే దేవుడు అతని కొరకై ప్రార్థించాడు. ఆ పని కొరికి అతను అభిషేకించబడ్డాడు. అతను మాట్లాడి ముందుకు సాగవలసి ఉన్నది. అది చేయడానికి అది చాలు, కేవలం మాట్లాడే ముందుకు సాగిపోవుట దాని కొరకు అంతే చాలు. ఇంకోటి చేయలేదు. అతని యొక్క సంఘ శాఖ సహోదరులు అపహాస్యం చేస్తూ అక్కడే నిలుచుని ఉన్నారు కూడా తెలుసా. ఒకరెక్కడ ఎగతా చేస్తూ పకపక నవ్వుతూ చెప్పుకుంటున్నారు. అతని అన్నలే, నీ చేతగా నీవు ఒకటి ఒకటే అహంభావి. అలాంటి మాటలు అతని చెవినబడలేదు. నీవంకొకరికి విడ్డూరంగా కనిపించాలి. ఏదో చూపించుకునే వాడిగా నీవున్నావు. అది అగుపుచేసినగా ఉన్నదైతే అది అలాగే ఉంటున్నది. కేవలం జ్ఞాన కోరముతోనే చూసాడు. అభిషేకించబడిన తైలం తన పైన ఉన్నదని దావీదుకు తెలుసు. ఏమి అతని మార్పు చేయలేదు. నేనొస్తున్నాను కనుక ఆ ఫిలిస్తీయుడు హిమము మరి ఎలుగుబంటి వలె అవుతాడు. అది జరగచి ముడిపోయి దాన్ని అతను ప్రవచించాడు. అతను ఏం చేస్తాడు, ఎలుగుబడిని చంపాడు, సింహాన్ని చంపాడు, సింహాన్ని పడగొట్టాడు. దేని చేత? ఒడిసిన దెబ్బతో కత్తి తీసుకున్నాడు, అలాగే ఎలుగుబడిని చేసి వేశాడు. సింహము కత్తిలో సింహాన్ని చంపేశాడు. అదే పని గొలియాతు విషయంలో చేశాడు. రాయి చేతబోని వాణ్ణి పడగొట్టాడు. అతని కత్తి దూసి అతని తలనే కోసేశాడు. అదే క్షణంలో అది జరగకముందు అతను ప్రవచించదేంటి, నీవు వాటి వల్లే ఉంటావని. ఎందుకని? జరగబోవు దాన్ని పలికాడు, ముందుకు సాగిపోయి దాన్ని నెరవేర్పు చేశాడు. ఆమేన్. ఓహో సోదరుడా, అతడు మాట్లాడాడు. ఆనాటి పరిస్థితిని తొలగించాడు. మనుష్యుడు మాట్లాడవలసిన సమయం ఏదైనా ఉన్నట్లయితే అది ఇప్పుడే అవుతుంది. ముగిస్తున్నాను. కొద్ది నిమిషాలు వచ్చుకుంటే ఇంకొద్ది నిమిషాలు మాత్రమే. ఇంకా కొన్ని విషయాలు నేను ఇక్కడ రాసుకుని ఉన్నాను. ఇంకా చెప్పవలసింది కొన్ని లేఖనాలు ఉన్నవి. శృంగారంలో దేవాలయ వద్ద పడి ఉన్న మనుషుని నిండు విశ్వాసముందని గుర్తించిన తర్వాత పేతురు మొరబెట్టలేదు, కేకల వేయలేదు, కింద కూర్చుని రాత్రంతా ప్రార్థన చేయలేదు, లేక 24 గంటల ప్రార్థన చేయలేదు. సుదీర్ఘ ప్రార్థన. ఇలాగిన ప్రభువా, ఈ బలహీనుడైన కుంతివాణ్ణి సహాయం చేయి అని నీకు ప్రార్థిస్తున్నాను. అతనికి విశ్వాసం ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. అతని విశ్వాసం అది నాకు తెలుసు. అది నేను అతను అడిగాను. తనకు విశ్వాసం ఉందని అతను చెప్పాడు. నేను చెప్పినంతా అతను నమ్మాడు. నీవు చేసినంతా అతనితో చెప్పాను. ప్రభువా, నేను ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాను, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అవినది నీవు వసంగగలవా అని చెప్పలేదు. అతడు చేయలేదు. అభిషేకించమని అపోస్తులని అతనికి తెలుసు. యేసు క్రీస్తు అతనికి ఆజ్ఞాపించిందాడని అతనికి తెలుసు. రోగులు స్వస్థపరచుడి, పనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగుల్ని బాగు చేయుడి, భయాలను వెళ్ళగొడ్డుడి, ఉచితముగా పొందిదిరి కనుక ఉచితముగా ఇవ్వడి. ఆయన అన్నాడు, యేసును నీవు వెళ్లి అది చేయి. అతను ప్రార్థన చేయని అవసరమే. అతను ఆజ్ఞను పొంది ఉన్నాడు. అతను చెప్పేది
యేసుక్రీస్తు నామమని చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున పలికినాడు. ఆ మనుషుడు అలా పడి ఉన్నాడు. అతను చేపట్టుకుని లేచి నడువుమని అన్నాడు. అతని ఎముకలకు చీలమండలాలకు శక్తి పుంజుకునే వరకు అతన్ని పట్టుకున్నాడు. అతను నడవడం ప్రారంభించాడు. ఎందుకని? రాత్రంతా ప్రార్థన కూడా పెట్టలేదు. అతను దేవునికి ప్రార్థన చేయలేదు. ఎందుకు? అనుకోలేదు. ఏంటో అతనికి తెలుసు. యేసుక్రీస్తు పెదలతో ఆ పనికి అతను అభిషేకించబడ్డాడని అతనికి తెలుసు. అతను మాట్లాడి అతని లేపాడు. ఆ పని కొరకే అభిషేకించమని అపోస్తులకు తెలియను. అతని నీడబడిన ప్రజలు, ఓ అపోస్తుల పేదలు, మా కొరకు మొరపెట్టు, మా కొరకు దేవునికి విశ్వాస ప్రార్థన చేయి అని ఎన్నడూ చెప్పలేదే. అనే కాదు, వారెన్నడూ అలాగూ చేయలేదు. అతడు అభిషేకించబడిన ఒక నిరూపించబడిన దేవుని యొక్క అపోస్తుడని అన్నాడు. అందుకే కాదన్నారు, అతని నీడలో మమ్మల్ని ఉంచితే చాలు. నీ ఒక్క మాట చెప్పలేవసరం లేదు. మాకది తెలుసు. మేము అది నమ్ముతాము. జీవం వారి మధ్య ఉన్నది. అపోస్తుడే వారందరినీ తొడుకుని రాలేదు. వారు వారే పొందుకోగలరు. వారు ఆయనలో భాగము కనుక. మోషే అన్నాడు, నేను మాత్రమే కాదు వెళ్ళుతున్నది, మనమంతా వెళ్ళుతున్నాము. మనమంతా చేయవలసింది ఒకటి ఉన్నది. మనమంతా అభిషేకించబడే వాళ్ళు. అపోస్తుడు అక్కడ నిలబడిన వారు చూశారు. వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడం, అతను చేసిన కార్యాలు వారు చూశారు. వారి యొక్క అతను సమీపించలేదని వారికి తెలుసు. అందుచేత పేతురు, రండి, రక్షించండి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని దాని కొరకు కొంచెం కనిపెట్టి ఆ తర్వాత వచ్చి నాతో చెప్పు, చూడు ప్రభు ఏమని చెప్పాడో చెప్పము అని వారు అన్నడు అనలేదు. వారు అన్నారు, అతని నీడ మాత్రం పడినట్లయితే ఎందువల్లనగా? యేసుక్రీస్తు సాక్షాత్తు ఆ దేవుడే అతనిలోనే ఉన్నాడు కనుక అదే కార్యాలు మనం చూస్తున్నాం. అందువల్ల వారు ఈ మనిషిలో ఉన్న యేసు నీడ కింద ఉన్నారు. యేసు వస్త్రము చెంగున ముచ్చారు. ఆ నీడ మన మీద ప్రతిబింబించగానే మనం స్వస్థత పొందుతాము. వారందరూ స్వస్థత నుండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ప్రభువా, నేను వెళ్లి అపోస్తలు నేరకంగా ఉండాలా అని రాత్రంతా చేసే ప్రార్థన చేయలేదు. వారికి తెలుసు, వెలుగు వారిని సంధించినది, వారి హృదయం సంపూర్ణమై ఉన్నది, వారి విశ్వాసం విడుదల కావాలి. ఆమేన్. వారిని చూశారు. పౌలు చేతి రుమాళ్ల విషయం అంతే ముగిస్తున్నాను. చాంద్ర రోగం కలిగి అగ్నిలో పడుతున్న ఆ కుర్రవాడిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు యేసు మొర్ర పెట్టలేదు, తండ్రి నేను నీ కుమారుడును, ఇవి 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 చేయటకు నీవు నన్ను ఇక్కడ పంపినావు, నేను ఈ కుర్రవాణ్ణి స్వస్థపరచడా అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పలేదు. సతనా, నీ వత నుండి బయటికి రా అని ఆయన మాట్లాడాడు. ఆ చిన్నవాడు స్వస్థత పొందాడు. 2000 దైవల పట్టిన సేనాపతిన వాడిని ఆయన కలుసుకున్నప్పుడు యేసు కాదు మొర పెడుతున్నది, అవి దయ్యాలు కేకలు వేస్తున్నవి. నీవు తొలివేసినట్లయితే ఆ పందుల మందలోనికి వెళ్ళటకు అనుమతి ఇవ్వు అని అడిగినవి. తండ్రి నేను ఇది చేయగలరా అని యేసు ఎన్నడూ చెప్పలేదు. ఆతను నుండి బయటికి రమ్మని ఆయన చెప్పగానే దయ్యాలు పరుగు తీసినవి. నిజంగా ఆయన మెస్సయ్యా అని ఆయన ఎరుగును. లాజరు యొక్క సమాధి వద్ద అప్పటికతను చనిపోయి 4 దినములైనవి. వారు అన్నారు, ప్రభువా, నీవిక్కడ ఉన్నదేలా అతను చావకూడును అని అన్నారు. ఆయన చెప్పారు, ప్రోద్ధానమును జీవును నేనే అని. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగూ అని కాదు. నా యందు విశ్వాసముంచువాడు అతడు చనిపోయాడు మరలా బ్రతుకును. ఆమేన్. ఆయన ఎవరై ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయన ఏమై ఉండినో అదియూ తెలుసు. ఆయన ఇమ్మానుయేలై ఉండడని ఆయనకు తెలుసు. ఆయన ప్రోద్ధానమై ఉండడని ఆయనకు తెలుసు. ఆయన జీవమై ఉన్నాడని ఆయనకు తెలుసు. శరీరధారిగా దైవత్వం ఆయన సంపూర్ణమై నివసిస్తున్నదని ఆయనకు తెలుసు. అక్కడున్న అభాగ్యులు ఆయన చూశాడు. దేవుడు ఏదో చెప్పినాడో అదియూ చూశాడు. అక్కడ నుండి ఆయన ముందుకు సాగిపోయాడు. సరే ఆగండి, నేను ఇక్కడ మోకరిస్తాను, అందరూ మోకరించి ప్రార్థించండి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. నేను ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా? ఆమేన్. దాన్ని అడిగాడు. అది ఆయన కొరకు కాదు, వారి కొరకే అలా అడిగాడు. అవును ప్రభువా, నువ్వు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. ఇక్కడ ఆయన గుర్తింపడుతున్నాడు. యుగోలోకం జరగబోతున్నది. రాజను బయటికి రా అని ఆయన మాట్లాడాడు. మృతుడు వచ్చాడు. నేను చేయనా కాదు, కేవలం మాట్లాడాడు. విశ్వాసము ఏకీవించగానే కార్యము రూపము రాస్తుంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడేగా గుడ్డివారు చూశారు, కుంటి వారు నడిచారు, చెవిటి వారు విన్నారు. దయ్యాలు కేకలు వేసి బయటకు వెళ్లిపోయినవి. మరణించే వారు బ్రతికారు. సమస్తము జరిగినవి. ఎందుకు? ఆయన వరుస ప్రార్థన చేయలేదు. ఆయన మెస్సయ్యాగా అభిషేకించబడి ఉండేను. ఆ మెస్సయ్య ఆయనే. ఆయన ఆయనే అని ఆయనకు తెలుసు. ఆయన యొక్క అంతశ్చేదో ఆయనకు తెలుసు. ఏం చేయడానికి ఆయన పంపబడ్డాడో ఆయనకు తెలుసు. విశ్వాసితుగా ఆయన మెస్సయ్యాగా తండ్రి గుర్తింప చేశాడని ఆయనకు తెలుసు. అటువంటి విశ్వాసి ఆయన కలిసినప్పుడు ఆయన కేకలు కేవలం మాటలు మాట మాత్రమే పలికాడు. దయ్యాలు కేకలు వేసినవి. అవునండి, మాట్లాడు, మొదలపెట్టలేదా, మాట్లాడు. ఆమేన్. ఆయనకు దేవుడు అనుగ్రహించిన హక్కును ఆయనకు తెలుసు, మనకైతే తెలియదు. ఆయన ఏమై ఉన్నారో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మోషే అయితే మరచిపోయాడు, సంసోన్ అయితే గ్రాహ్యం చేసుకున్నాడు, ఇతరులు అర్థం చేసుకున్నారు, మోషే అర్థం చేసుకున్నాడు, మోషే మరచిపోయాడు, దేవుడు అతని యొక్క అభినయాన్ని గుర్తింపు చేసుకోకోలేడు. ఆయన అడిగాడు, నేను నాకెందుకు మొదలుపెట్టాలి, ఆ పని నిర్వహణకే నేను పంపిన్నాను. మాట్లాడు, నీ గెలిచినట్టుకు నీవు బయలువెళ్ళు. ఈ పర్వతానికి మీరు వస్తారని నేను చెప్పి ఉంటుంది, ప్రజలను తోడుకుని ముందుకు నడిపించు. మాట్లాడితే చాలు, నీ మార్గం ఎటువంటిదో నాకు అనవసరం. మార్గాన్ని ఛేదించుకుని వెళ్ళు, అది చేయడానికి నీకు అధికారం ఇచ్చాను. నీవు మాట్లాడితే ఈగలు పేలు సృష్టి నిర్మాణం మరి అలాంటివి కలిగినవి. మరి దేని కొడుకు నీ ఇప్పుడు కేకల వేస్తున్నావు, వీటికై కేకల పెడుతూ ఎందుకు నా ఎందుకు వస్తున్నావు. మాట్లాడు, కనిపెడుతూ సాగిపో, అంతే చాలు. ఆహా, నేను అది ఇష్టపడతాను, అది నాకు ఇష్టం. ఇక్కడైతే యేసు ఆయన ఏమైతే చెప్పినాడో కేవలం ఆయన వాక్యమునే మాట్లాడినాడు. అది అలాగూ జరిగినది. ఆయన కుమారుడి దేవుడు బహు ఇష్టముగా రుజువుపరిచాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ఆయన మాట వినుడి, ఆయన గమనించండి, అది నేను ఇష్టపడుతున్నాను. ఎంత ధైర్యంగాను ఎంత ధీరత్వంతోనూ ఆయన విమర్శల మధ్య ఆయన నిలబడ్డాడు. ఆయన అన్నారు, ఈ ఆలయంను పనిగొట్టండి, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన దాని విషయం ఏం చేస్తాడో చూడండి. ఈ దేవాలయంను పనిగొట్టండి, నేను తిరిగి దీనిని లేపుతాను. నేను అనుకుంటాను, నేను ప్రయత్నిస్తాను అని కాదు, నేను ఇది చేస్తాను. ఎందుకని లేఖనం అలాగే చెప్పినది కనుక. ఆయన యొక్క శరీరాన్ని తిరిగి లేపదని ఏ లేఖము తెలియజేస్తున్నో ఆ లేఖనమే మనకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నారు. శక్తి, ఆమేన్. నా నామమును బట్టి దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందరు, మడకడము ఏది తగినప్పటికీ వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు చెప్పిన వారు స్వస్థత ఉందిదురు. మొదపెట్టనేలా, మాట్లాడు, ముందుకు సాగిపో. ఓ, ఎంతో ధైర్యంగా ఈ ఆలయమును పడగొట్టుడి, నేను తిరిగి కట్టేదురు. ఇక గుర్తుంచుకోండి, మనం ముగించబోతున్నాం. అదే ఆయన ఒక్కరై ఉన్నారు. ఆయనే ఆయనై యోహాను 14:2 చెప్పారు, నా యందు విశ్వాసము చేయువాడు నేను చేయు కార్యములు కూడా చేస్తాడు. ఆయనే ఉన్నాడు. మార్కు 11:4 ఆయేసే ఇలా చెప్పాడు, మీరు ఈ కొండతో చెప్పినట్లయితే, ఈ కొండతో మీరు ప్రార్థించినట్లయితే, మీ హృదయంలో సందేహించకుండా ఈ కొండను కదలమంటే, నీవు చెప్పింది జరుగుతుంది, నీవు నమ్మాలి, అప్పుడు జరుగుతున్నది. నీవు అనుమానంతో చెప్పే కాదు, అలాగైతే జరగదు. నీలో ఒకటే ఉన్నది, ఆ పని కొడుకు నీవు అభిషేకించుకున్నట్లయితే మరియు అది చేయడం దేవుడు చిత్తమని చెప్పినట్లయితే అది జరిగి తీరుతుంది. నీవు నమ్మేట్లయితే ఆయనే లేఖనమైంది ఇలా చెప్పిన్నారు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అని అడుగుడి, అప్పుడు మీకు అది అనుగ్రహించబడని అన్నారు. ఆహా, నా భావం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఎందుకొరకై నన్ను క్షమించండి, అయితే అది నాకు సంభవించినది, అది నేను చెప్పవలసినది. ఆ అడవుల మధ్యలాగాన ఆది నాన్న అక్కడ ఆయనే అది చెప్పారు, నీకైక వేటలేదు. అక్కడ మా ఎదుటనే 3 ఉడతలు నిలబడిన ఆయన సృజించాడు. ఇంటది అది ఇక్కడ ఉండుకాక, అక్కడ అక్కడ అని కేవలం మాట పలుకడం ద్వారా అవి అక్కడ ఉండిపోయినవి. ఆయనే అది చేశాడు. ఎంతకీ ప్రాంతవాసులైన చార్లీ వ్యాండీ మరియు నివేలే మాథ్యూ మొదలగు మీలా లేఖనాలు ఆయనే చేశారు. అక్కడ ఉండే భవిష్యత్తు మొదలుపెట్టలేదా, మాట్లాడు అని పలికిన ఆ దేవుడే ఆయనే అయ్యున్నాడు. ఆయనే వారిని జీవింపజేశాడు. ఆయనే 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 ఉన్నాడు. ఓహో, మనం ఎక్కడికి వెళ్లాలని మనకు తెలియజేసినది ఆయనే. 7 ముద్రలు అవి ఆరంభమైనప్పుడు గొప్ప ఉరుముల సంభవము, అవి స్థిరమైన ఆకారంలో ఉండును అనేది చెప్పినది ఆయనే. అది వేలాడుతున్నట్లుగా రచించబడింది, అది చెప్పినది ఆయనే. నేను రాత్రి ఆ దారిన మా సహోదరుని తీసుకుని రావడానికి వెళ్తున్నప్పుడు నేను ఆ పెద్ద త్రాసు పాముడు చూచినప్పుడు చెప్పినది ఆయనే. దాన్ని బంధించినకు నీకు శక్తి అనుగ్రహించబడినది అని చెప్పినది ఆయనే. కొద్దిగా తెల్లనరసి వెనకాల కూర్చున్న నా భార్య విషయంలో చెప్పినది ఆయనే. ఆ దిన ఉదయం వేళలో గదిలో నా పడక మీద నన్ను లేపి నిలబెట్టి నాతో ఇలా చెప్పినది ఆయనే. ఏమి చెప్పడికైనా, ఏమి చేయటకైనా, ఎక్కడికి వెళ్ళడికైనా నేను భయపడలేదు. ఎందుకనగా నీవెక్కడికి వెళ్ళినప్పటికీ మారని యేసుక్రీస్తు సాలిఫినితో ఉండునని ఆయనే చెప్పాడు. 3 మాసాల క్రితము ఆ దూరమైనటువంటి తవిన తల్లిన నేను ప్రార్థిస్తూ ఏమి జరగలేదురా అని తిరుగులాడుతున్నాను. నేను నిలబడే ఉన్నాను. ఒక కత్తి చేతిలో పడవేయబడినది, ఇలా చెప్పబడినది కూడా, ఇది రాజు ఖడ్గము అని. అది ఆయనే అయ్యున్నారు. ఆయనే నాతో చెప్పాడు, నేను మోషేతో ఉన్న రీతిగా నీతో ఉండి నిన్ను పంపుతున్నాను. నాతో ఆయనే ఇలా చెప్పాడు, 30 సంవత్సరాల క్రితము ఆ లోతట్టు నది యుద్ధం ఉంటుంది. 30 సంవత్సరాల క్రితము చిన్న ప్రాయమందున్న బోధకుడుగా ఆ నది యుద్ధం నిలబడి ఉంటుంది. అప్పుడు నాతో చెప్పినది ఆయనే. నిలవబడినప్పుడు ఆ వెలుగు అదే అగ్ని స్తంభము ఆకాశంలో దిగివచ్చి నిలవబడిపోయాను. మరి ఇలాగూ చెప్పబడేను, యేసు యొక్క మొదటి రాకడకు బాప్తిస్మిచ్చి వ్యూహాలు ఇలాగ ముందు గుర్తుగా ఉండెను. నీ వర్తమానము రెండవ రాకడకు ప్రపంచములకందరికి ముందు గుర్తుగా ఉండను అని చెప్పాను. నీ సొంత పాస్ట్ ఎగతాళి చేసినప్పుడు అది ఇలాగూ సంభవం అవుతుంది. చెప్పినది చెప్పేట్లుగానే జరిగాను, అది చెప్పినది ఆయనే. అవునండి, సంవత్సరం ద్వారా చెప్పి దర్శనమందు అది నెరవేర్చబడుతున్నది. అది చెప్పినది ఆయనే. మీలో ఎవరైనా ప్రవచించేదా లేక దర్శనము చుట్టేదా అది అతడు చెప్పినప్పుడు అది నెరవేర్చబడవలసినది. అయితే గుర్తుంచుకోండి, అది అతని వల్ల కలిగినది కాదు, అది నా వల్ల కలిగినది. నేను అతనితో ఉన్నాను. ఆహా, అది ఆయనే, అది ఆయనే, అది ఆయనే చెప్పుచూ వెళ్ళనా? దిగివచ్చి అది ఆయనే. ఆ నది దగ్గరికి అగ్ని స్తంభము దిగివచ్చినది నేను చెప్పినప్పుడు వారైతే నమ్మలేదు. నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నది ఆయనే. దాన్ని ఇలాగే ఉన్నది, ముందుగా తెలియజేసి ఉన్నది ఆయనే. దీనిని చెప్పినది ఆయనే. ఈ కార్యాన్ని చేసినది ఎవరనగా ఆయనే. ఆయనే నిన్న నేను ఒక్కడిగా ఉన్నాడు. ఆయన ఏమి చేస్తానని చెప్తున్నాడో అదంతా ఉన్నది ఉన్నట్టుగా చేసినది ఆయనే. అమేన్. నేను ఎందుకు ఎదురు చూడాలి? దేవుడు యొక్క వాక్యాన్ని రుజువు చేస్తున్నాడు అది సత్యమే సుమా. మనం ప్రయాణమవుదాం, మనం సగిపోదాం. ప్రతి విధమైన పాపాన్ని, ప్రతి విధమైన అపరిమకాన్ని ఎక్కడ పెట్టి ప్రభు నరకలో సరిచిపోదాం. జనాన్ని శుద్ధి చేయి, స్వామి శుద్ధి చేయి. జూనియర్ జాక్సన్ దర్శనమలే లేక కలవలే, దీపావళి తప్ప ఏమీ లేదు. ఇక్కడ అతను ఇక్కడ కూర్చునున్నాడేమో. గత రాత్రి అతను నాకు చెప్పిన కళ్ళు దీపాలు తప్ప మరేమీ లేవు. బంగారు దీపాలు వరుసగా ఉన్నవి, ఇంకేదో లేదు. ఆహా, ఆ చేపలు కూర్చున్న భయపడి ఎక్కడ లేదు. అది తెల్లగా ఉన్నది, దాన్ని ఎలాగో పట్టుకోవాలో నీకు తెలియలేదు. దానికి విరోధమైన ప్రతిదాన్ని ప్రక్కడికి నెట్టేద్దాం. ఇది సత్యమైన గుర్తించండి. అది విడ్డూరంగా గుర్తించినా లేక అదంతా అదోలా అనిపించినా అందులోనే సాగిపోదాం. అదే పరిశుద్ధాత్మ బయటలోని యేసు క్రీస్తుని లేపే ఆ దేవుడే. పదార్థాలు కలిగినట్లుగా ఆయనే మాట్లాడాడు. భవిష్య దినాల్లో ఉన్న ఆ ఒక్కరే నేడు కూడా జీవించుతున్నాడు ఆయనే. ఈ చివరి దినము ఆయన పిలుపును ఆయన నిరూపించుతున్నాడు. పదమా దినంలో ఎలాగుండను, మనిషి కుమార్ దినములలో అలాగూ ఉండును అని ఆయనే చేశాడు. అదిగో అక్కడ సదమ, అక్కడ ఒక బిలిగ్గా ఆయన వాగ్దానం చేసిన గురుతులతో సంఘం సాగిపోతున్నది. రెండు స్థలాలలో వారు ఉన్నారు. అది చెప్పినది ఆయనే. ఓ ప్రభువా, ధైర్యపరచము, ఇది నా ప్రార్థన. రఘున దేవా, సహాయము చేయము. నేను కాపు చేస్తాను, ఆలస్యమైనది. నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? నేను నీతో కూడా ఉన్నా రుజువు చేస్తున్నప్పుడు నీవెందుకు మొరపెడుతున్నావు? నీ రోగులు నేను స్వస్థపరచలేదా? ఆయన చెప్పాడా? సాక్షాత్తుగా జరిగిన చెప్పిన సంగతులు చెప్పలేదా? నీ బాధ్యులు అది చేయలేదు, నేను చేశాను. అతడు చేయలేదు, అతడు ఒక మనిషి ప్రభువును అని చెప్పాడు. ఇది చేసినది నేనే, ఇది చెప్పడానికి ఈ సంగతులు అతనికి చెప్పేది నేనే. అవి అతనివి కాదు, అది నా యొక్క స్వరమై ఉన్నది. చనిపోయే వారిని లేపినది నేనే, రోగులను స్వస్థపరిచినది నేనే. ఇవి జరుగులని ముందుగా తెలిపిన వాడును నేనే. రక్షణ కార్యాలను జరిగించినది నేనే, వాగ్దానం ఇచ్చినది నేనే. దేవా, 30 సంవత్సరాల క్రితం నా చేతిలో ఏమో పెట్టిన వాక్య కగ్గాడి పట్టుకు నాకు ధైర్యం అనుగ్రహించండి. పట్టుకుని 3వ లాగు కొరకు ముందడుగు వేటి కొరకు ధైర్యం దయచేయండి. అదే నా ప్రార్థన. అలవంచుకుందాము. పరలోకమున్న మా తండ్రి, ఘడియ ఆలస్యంగా గడుస్తున్నది, వాక్యమైతే ప్రశస్తంగా పరిగణింపబడుతున్నది. ప్రభువా, దాని మేము పరిశోధించిన రీతిగా కాలము వెంబడి కాలములు మారని క్రీస్తు సన్నిధి మమ్మల్ని ఎల్లప్పుడూ ఎదుర్కొంటున్నది. మీ మంచితనముకై మేము ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలం? మా కొరకెంతో సమకూర్చి మమ్మల్ని ఎంతగానో దీవించున్నావు, దానికై మేము ఇట్లా కృతజ్ఞత చెల్లించగలము. నీ చేతి రుమాలు నా చేత పట్టుకున్న రీతిగా ఇది నమ్మియున్న విశ్వాసం గల ప్రజలై ఉన్నారు. అలాంటి ప్రజల ఎదురు నుండి ప్రతి విధమైన దయ్యము, ప్రతి విధమైన వ్యాధి దూరమవును కాక. దేవుని సంబంధము కాని ప్రతి విధమైన భ్రమపరచు ఆత్మకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన రోగమునకు, బలహీనతకు, వ్యాధి సంబంధమైన ఆత్మకు ఆజ్ఞాపిస్తున్నాను. బాగుగానే ఉన్నటువంటి నరుని నీడ మీదకు మేము వచ్చుటలేదు. అయితే సువార్త నీడ దగ్గరకు రుజువు చేయబడిన సువార్త ఎద్దుకు మేము వచ్చి ఉన్నాము. ఏ విధంగా ఈ గొప్ప అగ్నిస్తంభము ఈ భవనములో అటు ఇటు తిరుగుతూ ఉంటున్నదో అదే దేవుడు పొంగి తూచి ఎర్ర సముద్రము మార్గం ఇచ్చినట్లుగాను ఇశ్రాయేళ్లు సాగిపోనట్లుగాను చేసి ఉన్నాడు. ఆయన చుట్టుతున్నప్పుడు తన కృప కార్యక్రమం కలిగినట్లుగా ఆయన స్వకీయ పుత్రుని రక్తము ప్రోక్షింపబడుతున్నది. మనం విధేయత చూయిద్దాము. మనం మీ దినము మొదలుపెట్టుదాము. నీవే ఈ పని కొరకు మమ్మల్ని పిలిచావు. ఇదే సమయమని మమ్ము గ్రహింపు పొందుదము కాక ప్రతి విధమైన వ్యాధి స్థలం గురించి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున మొదలు పెడుతున్న తమ జీవితాల నూతనముగా ఈ దినమున సమర్పణ చేసుకోండి. ప్రార్థన బలిపీఠం దగ్గర నాకు నేనుగా అర్పణ చేసుకుంటున్నాను. నాకు నేనుగా సిగ్గుతో తల వంచుకుని నీవు నన్ను ఎక్కడి నుండి విధించినావో ఆ నేల వైపు తల వంచుకుంటున్నాను. నా యొక్క బలహీనత కొరకు, నా యొక్క అవిశ్వాసం కొరకు నేను సిగ్గుపడుతున్నాను. క్షమించండి ప్రభువా, ధైర్యపడుతుంది. సమస్త ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి అని నేను అనుకుంటాను. మనమంతా దారి బయట ఉన్నవారము. నేను ఎవరిని విడిచిపెట్టకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరిని మేము తీసుకుని వెళ్ళాలి. వారు నీవాయిలో ఉన్నారు, వారు నీ కొరికే లేనా చెబుతున్నాను. నేటి దినాన వీరిని దీవించండి ప్రభువా, అనుగ్రహము చూపండి. వారితో కలిసి నన్ను దీవించండి. నీ నామే స్తుతింపబడును కాక, నీ మహిమ నీకు చెందును కాక. ఈ నిత్యమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఇప్పుడు మాకు మేముగా నీకు అర్పణ చేసుకుంటున్నాము. నేను ఈ పరిశుద్ధ జన్మం మీదనే ఇట్టి స్థితిలోనే నా యొక్క జీవితం నీకు అర్పించుకుంటున్నాను. నీ అనుగ్రహించిన ప్రతి వాగ్దానంపై ఆధారపడుతున్నాను. అది సత్యమని నాకు తెలుసు. ఈ వాక్యములను పలకడానికి నాకు ధైర్యం అనుగ్రహించండి ప్రభువా. ధైర్యము దయచేయము. నేనేమి పలకాలో, నేనేమి చేయాలో వాటి కొరకి నన్ను నడిపించండి. నీకు నన్ను నేనుగా అర్పించుకుంటున్నాను ప్రభువా, యేసు క్రీస్తు నామమున ఆమేన్.
Up to thee, thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my sins away. Oh, let me from this day be holy.
Inni singharam chestunnappudu bahuli shabdanga nilabardamu.
To thee, thou Lamb. Let's just raise your hands to him now.
ఇప్పుడు మనమంతా ఆయన వైపు మన చేతులు చూద్దాము. దేవునికి మేము మీరుగా సమర్పించుకోనండి. మన ఇప్పుడు చేతులు కలిపి చెప్దాం.
లార్డ్ జీసస్, ఆ నౌ
నేను ఇప్పుడు నీకు సమర్పించుకుంటున్నాను. జీవితకాల పరిచర్య కొరకు, సంపూర్ణ అశుద్ధత కొరకు, సంపూర్ణమైన విశ్వాసం కొరకు నీకు మొదపెడుతున్నాం. అంగీకృతమైన సేవకునిగా రాబోతున్న నా జీవితంలో నే ఉండి కొరకై, గతినిజ జీవితంలో దానికంటే ఇంకా ఉండి కొరకై నా అవిశ్వాసాన్ని మన్నించండి. తిరిగి మాకు అనుగ్రహించండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసాన్ని మాకు దయచేయండి.
యేసుక్రీస్తు నామమున నన్ను నేనుగా నీకు అప్పగించుకొంచున్నాను. కలవంచుకొని
And grief around me spread. Be thou my guide. Bid darkness turn to day. Wash all my fears away. Nor let me ever stray from thee. As we bow our heads now.
తలవంచుకుందాము.
ఉదయవేళ
వర్తమానం మీకు చాలా మేలు చేకూర్చుందనుకుంటాను. ధైర్యాన్ని అనుగ్రహించుడుగా. అలా ఎట్లయితే దేవుని వైపు చేతులెత్తి దేవా నీకు కృతజ్ఞతలు చెప్పండి. నేను నా రెండు చేతులు పైకెత్తుతున్నాను ఎందుకనగా ఇది ఎంతో నాకు సహాయం చేసింది. అది నాకు ధైర్యాన్ని అనుగ్రహించున్నది. కొన్ని విషయాలు నేను చెప్పాలి. నేను వాటిని చెప్పబోతున్నానని చెప్పలేను. అయితే అవి ముందుగానే చెప్పబడి ఉన్నవి. అవి నాకు ఒక గర్భింపై ఉన్నవి. నేను తలంచిన రీతిలో నేను చేసి ఉండలేదని నేను కనుగొంటిని. మాట్లాడటకు బదులుగా నేను కేకలు వేసినందుకు కాబట్టి నేను తప్పు చేశాననుకుంటున్నాను. ఇక ఈ సమయం నుండి నేను మరెక్కువగా సమర్పణ చేసుకున్న సేవకుడుగా ఉండే కొరకై దేవుడు సహాయం చేయను కాక. నా కొరకు నేను ప్రార్థించడం కాదు, కానీ మీ కొరకు ప్రార్థిస్తాను. లోకంలో ప్రత్యేకించబడిన వారమై క్రీస్తు యొక్క శరీరముగా మనమంతా ఏకమై వాగ్దానదేశంగా సంసిద్ధమవుదాము. మార్గాన్ని కూర్చి మాట్లాడటకు ఆ ఇరుకైన మార్గాన్ని మీరు పోగొట్టుకోకుండా నేను ప్రార్థిస్తాను. దేవుని కృపచేత మన ముందు నడిచిన ఆయన యొక్క రక్త పూరితమైన పాదముద్రలో నేను నడుస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. మరణము నన్ను విడిచే వరకు సమర్థంతో కూడిన ఈ సిలువను నేను భరిస్తాను. నాకై సిద్ధపరచబడిన కిరీటాన్ని స్వీకరించిన కొరకై ఆ తరువాత నా గృహానికి చేరుకుంటాను. మమ్ము మేము అర్పించుకుంటూ నీకు సమర్పణ చేసుకుంటున్నాము తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇందుకొరకై ప్రభువులకు వందనాలు. సమర్పణ జీవితము కలిగి నడువు. నీకు నీవుగా విధేయతకు ఆదర్శంగాను ఉండు. ఆత్మమూలముగా నడువు. నడిచినా వస్త్రాలు ధరించిన క్రైస్తవుల వలె దీనత్వముతోనూ ఆదర్శవంతముగాను ఉండు. దీన్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. దేవుని స్వరం వాక్యము ద్వారానే మాట్లాడుతున్నది, వరముల ద్వారానే పలుకుతూ ఉన్నది. ఒక వరం వచ్చినట్లయితే ఇంకొకటి బయటపరుస్తుంది, ఇంకొక వరం వచ్చినట్లయితే అదే తెలియజేస్తుంది. అది వాక్యానికి సరిపోతుంది, కాలానికి అనుగుణమవుతుంది. దేవుడు మనతో కూడా ఉన్నాడు. దానికి కృతజ్ఞమై ఉన్నాం. సహోదరి పాటలో చరణం పాడుతుండగా తల వంచుకుందాం. యేసు నామమునే నీతో స్వీకరించు. ఆయన మాటనే మాట్లాడు, ఆయన నామమునే ఉచ్చరించు. మన విడిచి వెళుతుండగా పాడుకుందాం.
It will joy and comfort give you. Oh, take it everywhere you go.
మనం ఒకరికొకరు కరస్పర్శ చేస్తూ నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నా కొరకు ప్రార్థించే సహోదరుడా అని చెప్పుకుందాం.
Precious name, precious name. Oh, how sweet.
మనం తల్ల ఉంచినప్పుడు ఆ తర్వాత వచ్చిన పాడుకుందాం.
టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్ విత్ యూ యాజ్ అ షీల్డ్ ఫ్రమ్ ఎవరీ స్నేర్ వెన్ టెంప్టేషన్స్ రౌండ్ యు గ్యాదర్ బ్రీథ్ దట్ హోలీ నేమ్ ఇన్ ప్రేయర్ ప్రెషియస్ Precious name, oh how sweet, oh how sweet, hope, earth, and joy of heaven. Precious name, oh how sweet, hope of earth, and joy.
With our heads bowed
down
and our hearts
with
with the realization that Jesus said, he that heareth my words
నా మాటలు విని నన్ను పంపిన వాడు ఎందుకు శ్వాసము తిన వాడు నిత్య జీవము కలిగిన వాడు అవును. అతడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. దేవుని కృపలో మన హృదయాల్లో వీటిని కలిగి ఉన్నామని ఏగిన వారమై ఈ దిన మొదలుకొని మన జీవితాలు మార్చబడినవి. ఈ ఉదయ వేళ ఆయనకి సమర్పణ కలిగిన వారమై మన తలంపులు మంచిని ఎక్కువగా కలిగి ఉందాము. అలాంటి విధేయత ఆదర్శాలతో ఉండిపోయే ప్రయత్నిద్దాము. మనం ఏమి దేవుని అడుగుతామో ఆయన మనకది అనుగ్రహిస్తాడని నమ్ముదాము. ఎవరికి విరోధముగా కాని ఒకరికొకరికి చెడ్డగా కాని మనం మాట్లాడవద్దు. శత్రుల కొరకు ప్రార్థిద్దాం, వారిని ప్రేమిద్దాం, మనకు కిడి చేసే వారికి మేలు చేద్దాం. ఎవరు చెడో లేక మంచో ఆయనే తీర్పు తీరుస్తాడు. అతి స్థితి కలిగిన వారమై మనం తల్లవంచుకున్నాము. మన మంచి స్నేహితుడు సహోదరు లీవ్ వాలేను ప్రార్థించి మనల్ని పంపించమని అడుగుతున్నాను.